Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Bhagavate Sri Ramanaya.
Wait.
Om Namah Bhagavate Sri Ramanaya. ఈరోజున సుబ్రహ్మణ్య షష్ఠి. మరి ఇక్కడ సుబ్బారాయుడు షష్ఠి అంటారు ఆంధ్రాలో, సుబ్రహ్మణ్య షష్ఠి అని ఇలా అంటారు. తమిళనాడులో స్కంద షష్ఠి, తమిళనాడులో స్కంద షష్ఠి అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆరాధించేవాళ్ళు తమిళనస్. వాళ్ళు మురుగన్ మనం రామా రామా అని ఎలా అనుకుంటాము, వాళ్ళు మురుగన్ 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 అనుకుంటారు. మురుగన్ అంటే అందమైన పిల్లవాడు, మురుగన్ అంటే అందమైన పిల్లవాడు, ఎప్పుడూ 16 సంవత్సరంలో ఉన్నట్టే ఉంటాడు పిల్లవాడు. వాడు అంటే మురుగన్ అంటే బ్యూటిఫుల్ చైల్డ్ అని. అందము జ్ఞానము కలిస్తే ఎలా ఉంటాయో వాడు మురుగన్. అంచేత మురుగన్ 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 అని తమిళనాడులో ఎక్కువ వారం రోజులు చేస్తారు. ఈ మన ఆంధ్రాలో ఒక్కరోజు చేస్తారు, వారం రోజులు చేస్తారు తమిళనాడులో. అలాగే గణపతి ఉత్సవాలు ఎక్కువ మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారు. మహారాష్ట్ర తర్వాత ఆంధ్ర కర్ణాటక, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. గణపతి పెద్దవాడు, సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు. అయితే ఇండియా మొత్తం మీద సుబ్రహ్మణ్యుడి కంటే గణపతిని ఎక్కువ ఆరాధిస్తారు. గణపతి అందరి వాడని, అందరి వాడంటే గుడి కట్టింది గుళ్ళో ఉంటాడు, కాలువల పక్కన పెట్టుకుంటే కాలువల పక్కన ఉంటాడు, కొంతమంది చెరువుకి రేవులు కట్టించుకుని అక్కడ పెట్టుకుంటారు గణపతి. పెద్ద గుళ్ళు గోపురాలు ఎక్కర్లేదు, గణపతి అందరి వాడలు. అంటే అగ్రవర్ణాలు ఎలా పూజిస్తారు, దళితులు వెనుకబడిన వర్గాలు కూడా గణపతిని అలా పూజిస్తారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి సెలెక్టెడ్ అంటే అరుణాచలం ఒకటి, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకడు. జ్ఞాన మార్గంలో ఇష్టం ఉన్న వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తారని. మనకి మనస్సుని హృదయంలో లయం చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. హృదయం అంటే భగవంతుని నివాసం ఉండే సోర్స్, అంటే అంతర్యామి. మన నియమించేవాడు ఎక్కడా లేడు, మనకు అంతర్యామిగా మన హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలోకి మనస్సును లయం చేయడానికి 4 మార్గాలు సమానం. ఈ 4 మార్గాలు భగవద్గీతలో వివరంగా చెప్పాడు. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం. అందులో అరుణాచలం సుబ్రహ్మణ్యుడు ఈ జ్ఞాన మార్గం వల్ల వాళ్ళు తొందరగా వాళ్ళు ఆకర్షించుకుంటారు ఎక్కువ. అరుణాచలం అంతే, సుబ్రహ్మణ్యుడు అంతే. వీడు ఇవాళ స్కంద షష్ఠి అంటే ఏంటంటే శ్రీరామనామి, శ్రీరాముడు అవతరించిన రోజు, శ్రీకృష్ణాష్టమి అంటే కృష్ణుడు అవతరించిన రోజు, శివరాత్రి అంటే ఆ రాత్రి రోజున శివుడు లింగోద్భవం లింగరూపంలో వ్యక్తమయ్యాడు కాబట్టి అది శివరాత్రి. శివుడు అవ్యక్తం, సుబ్రహ్మణ్యుడు వ్యక్తం. శివుడు పాత రూపాయి, సుబ్రహ్మణ్యుడు కొత్త రూపాయి. శివుడిని ఎవరు ఆరాధించడం, లింగరూపంలో ఆరాధిస్తారు ఎక్కువ. సుబ్రహ్మణ్యుని రూపంలోన ఆరాధిస్తారు. అంటే మహావిష్ణువు యొక్క అవతారమే రాముడు అని ఎలా అనుకుంటున్నాం మనం, శివుడి యొక్క మరో రూపమే సుబ్రహ్మణ్యుడు అని చెప్తారు తమిళన్స్లో, తమిళనాడులో. ఈ సుబ్రహ్మణ్యుడు మీరు అరుణాచలం గుళ్ళోకి వెళ్ళగానే మొట్టమొదటి మీకు అనిపించేది 2 గుళ్ళు సుబ్రహ్మణ్య, బాలసుబ్రహ్మణ్యం మొదట్లో ఉంటాడు ఎంట్రన్స్లో. తర్వాత ఇంకో కొంత దూరం వెళ్ళేవాడికి చిలక గోపురం ఏదో వస్తుంది, అక్కడ సుబ్రహ్మణ్యుడు అరుణగిరినాథర్కి దర్శనం ఇచ్చాడు. అది అరుణగిరినాథులు తిరుప్పగల్ రాశాడు. తిరుప్పగల్ అది మన చాగరాజుపేటలో ఎలా ఉంటాయో అరుణగిరినాథుడికి తిరుప్పగల్ రాశాడు. తిరుప్పగళ్ళు మీరు వైభవం చూడాలంటే ఆగస్టు 15 కనుక అరుణాచలం వెళితే మీరు పొద్దున్న మొదలు సాయంత్రం దాకా పెద్ద గుళ్ళో తిరుప్పగళ్ళు పాటలే పాడతారు. చాలా వైభవంగా ఉంటుంది. ఆగస్టు 15వ తేదీన తిరుప్పగళ్ళు అంటే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద తప్పించి ఇంకో పాట ఉండదు అందులో. అది తమిళనుంచి ఎక్కువ పాడుకుంటారు ఆ తిరుప్పగళ్ళు. అంటే అరుణగిరినాథులకు చదువు సంజా లేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చచ్చిపోయారు. అరుణగిరినాథులకు చెడ్డలవాట్లు తల్లిదండ్రులు చచ్చిపోయాక ఈయన పట్టించి అక్కగారు ఉన్నారు. అక్కగారు ఎక్కడ అత్తారు ఇంటికున్నారు. ఈయన పట్టించుకోకుండా చెడ్డలవాట్లకి వెళ్ళి పాడైపోయాడు. తర్వాత అక్కగారు జారి తీసి అక్కగారు పెంచింది కొంతకాలం. అయితే వాడు పూర్వపుణ్యం ఉన్నవాడు. ఏదో చిన్న చిన్న దోషాలను బట్టి చెడ్డ అలవాటులోకి వెళ్ళాడు. కానీ దుర్మార్గుడేం కాదు. ఓ రోజున అక్కగారు పట్టుకు తిట్టింది, నీ పద్ధతి ఏం బాగలేదు, నువ్వు ఈ పద్ధతులు ఏం మార్చుకోవటాలని. ఆ తిట్లకి అతను అవమానపడి ఆ చిరక గోపురం ఎక్కి కింద పడిపోవడానికి చచ్చిపోదానికి ఉరికాడు. ఉరిగితే అప్పుడు సుబ్రహ్మణ్యుడు వచ్చి వాడిని చేతులతోటి పట్టుకున్నాడు చచ్చిపోకుండా. అదే గోపురం ఇప్పుడు కూడా ఉంది. ఆ గోపురంలో తిరుప్పగళ్ళు అది అంటే ఇది సుబ్రహ్మణ్యుడు అక్కడ కూడా గుడి కూడా ఉంది. మీరు లోపలికి వెళ్తాండ్రు చూడవచ్చు. ముందుది బాలసుబ్రహ్మణ్యం అంటారా, ఆయన అరుణగిరినాథుడికి దర్శనం ఇచ్చిన ప్లేస్ కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు. తర్వాత కొంతమంది చెప్పడం అరుణాచలం గుడి వెనకాల ఒక సమాధి కింద ఉంటుంది, అది అరుణగిరినాథర్ సమాధి అని చెప్పారు. అరుణగిరినాథులకి అరుణాచలానికి సంబంధం ఉంది. తర్వాత అతను త్యాగరాజులాగే ఇలాగే గొప్ప రచయిత అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల. తిరుప్పగళ్ళ ఈ రాసిన వాడు. ఈవేళ స్కంద షష్ఠి అంటే స్కందుడు భూమి మీద అవతరించినటువంటి రోజు స్కంద షష్ఠి. వాళ్ళని కారణ జన్ములు అంటారు, లేదా అవతార పురుషులు అంటారు. వాళ్ళు రాముడు గురించి సుబ్రహ్మణ్యుడు గురించి మాట్లాడేప్పుడు వాళ్ళు పుట్టారంటారు, అవతరించారంటారు. అవతరించడం అంటే ఏదో వాళ్ళ కారణ జన్మలు, కర్మానుభవం ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళని కారణ జన్ములు అంటారు. ఏదో కారణం గురించి రావణాసుడు సంహారం కోసం రాముడు ఎలా జన్మించాడో, తారకాసుడిని ఇంకా ఇద్దరు ముగ్గురు రాక్షసుల్ని వీడు సుబ్రహ్మణ్య స్వామి అంటే కందుడు కుమారస్వామి అది ఆయన కూడా కొంతమంది రాక్షసుని సంహారం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు మీకు ఎక్కువ కనిపిస్తాయి తమిళనాడులో. అందులో తిరుచందురని సముద్రం పక్కన ఒకటి గుడి ఉంది. కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరుచందురు దర్శనం చేసుకునే గంటన్నర ప్రయాణం. సముద్రం ఒడ్డునే అడుతుంది బస్సు. అక్కడ తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామిని పెద్ద గుడి, చాలా పెద్ద గుడి. అక్కడ మన వెంకటేశ్వర స్వామి లాగే మొక్కుబళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి గురించి. శంకరాచార్యుల వారు కూడా ఆయన మీద చాలా పాటలు, అంతే సంస్కృత శ్లోకాలు రాశాడు శ్రీ తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద. అంటే మనకి మెడ్రాస్కి ఆంధ్ర సరిహద్దులో కూడా తిరుత్తణి ఉంది. తిరుత్తణి పూర్వం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు తమిళనాడులో కలిసింది. అది మనకే ఆంధ్రాకి సరిహద్దు. పూర్వం అది చిత్తూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు పక్క తమిళనాడులో కలిసిపోయింది. తిరుత్తణి రాధాకృష్ణ గారి స్వగ్రామం తిరుత్తణి. అది తిరుత్తణిలో శాంతి సుబ్రహ్మణ్య స్వామి అంటారు అక్కడ. ఆ తిరుచందుడి ఫుల్ మేనిఫెస్టేషన్ పూర్ణ కృష్ణుని పూర్ణావతారం ఎలా అంటారు, తిరుచందుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూర్ణావతారం అంటారు. ఎన్ని ప్లేసుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నప్పటికీ తిరుచందుడి సుబ్రహ్మణ్యుడి గురించి శ్లోకాలు రాశారు ఆచార్యుల వారు. ఆయన దర్శించారు కూడా. తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామిని ఆచార్యులు వారు స్వయంగా దర్శించారు. గోకర్ణ ఒకటి ఆయన దర్శించిన క్షేత్రాలు, శ్రీశైలం ఒకటి, ఇలా కొన్ని క్షేత్రాలు దర్శించారు ఆచార్యుల వారు. ఈ సుబ్రహ్మణ్యుడు అది ఆయన దేవతల ప్రార్థన మీద ఆయన అంటే గణపతినేమో పార్వతి కొడుకు అంటారు, సుబ్రహ్మణ్యుడేమో శివుడి కొడుకు అంటారు. సుబ్రహ్మణ్యుడేమో శివుడి కొడుకు అంటారు, గణపతిని పార్వతి కొడుకు అంటారు. అయితే పార్వతి తయారు చేసిన బొమ్మలోంచి గణపతికి ప్రాణం వచ్చింది. సుబ్రహ్మణ్యుడు అతను మూడో నేత్రంలోంచి శివుడి యొక్క ఇతను అంతకుముందు కొంతమంది చెప్పటం ఉపనిషత్తుల ప్రకారం ఈ సుబ్రహ్మణ్యుడు అంతకుముందు ఒక ఋషిగా ఉండేవాడని చెబుతారు. అతని పేరు సనత్ కుమారుడు. సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించాడని చెబుతారు. ఆయన జ్ఞానగురువు, సనత్ కుమారుడు జ్ఞానగురువు. ఒకసారి సనత్ కుమారుడికి శివుడు దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే నీకేం కావాలని అడిగాడు శివుడు. అడిగితే నాకేం అక్కర్లేదు అని చెప్పాడు. అది కపటం కాదు, నాకేం అవసరం లేదు, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. వాళ్ళు పూర్ణ జ్ఞానుడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానుడు, మనస్సు లేని స్థితి పొందినవాళ్ళు, అమనస్క స్థితి చేరిన వారు, అంటే నో మైండ్ స్టేట్కి వెళ్ళినవారు, నిజమైన నేను అనుభవంలో ఉన్నవాళ్ళు. వాడికి ప్రపంచంలో ఏం ఆకర్షణ లేదు. అయితే శివుడు అన్నాడు, నీకు నేను వరం ఇస్తానంటే నువ్వేం వద్దంటున్నావు, నాకు నువ్వేమైనా ఇస్తావా అని అడిగాడు. నీకు ఇస్తాను తీసుకో అన్నాడు. ఏం కావాలి నీకని అడిగాడు సనత్ కుమారుడు శివుణ్ణి. అంటే నువ్వు నా కుమారుడిగా పుట్టాలన్నాడు, అంటే తారకాసురు సంహారం కోసం. కుమారుడిగా పుట్టాలంటే నేను స్త్రీ గర్భంలో ప్రవేశించను, నా గౌరవానికి భంగం. స్త్రీ గర్భంలో ప్రవేశించి యోనుడుంచి బయటకు రాను. నీకు నీ మూడో నేత్రం జ్ఞాన నేత్రం, అందులోంచి రమ్మంటే వస్తాను, కానీ స్త్రీ గర్భంలో ప్రవేశించి మటుకు నేను రాను అని చెప్పాడు. అంచేది పార్వతి గర్భంలో ప్రవేశించకుండా శివనేత్రంలోంచి ఆ జ్ఞాన తేజం వచ్చింది. మనకి అవ్యక్తంలోంచి శివుడు అవ్యక్తం అయితే అందులోంచి ఆకాశం వచ్చింది. ఆకాశంలోంచి పంచిపోతారు కదా మనకి, ఆకాశంలోంచి వాయువు వచ్చింది, వాయువులోంచి అగ్ని వచ్చింది, అగ్నిలోంచి నీరు వచ్చింది, నీటిలోంచి మట్టి వచ్చింది, మట్టి వచ్చాక జీవకోటి వచ్చింది భూమి మీద. ఇది క్రమం సృష్టి. ఇదే కదా సృష్టి అంటే పంచభూతాలే సృష్టి. ఇది క్రమం, ఇది మన సైన్సు చెబుతుంది, ఆచార్యుల వారు కూడా చెప్పారు. ఇది సృష్టి క్రమం గురించి చెప్పారు. అంటే ఆకాశం కూడా అవ్యక్తం నుంచి వచ్చింది, అది మూడో నేత్రం నుంచి వచ్చాడు. ఆ మూడో నేత్రం నుంచి వచ్చిన అగ్నిని, ఆ మూడో నేత్రం వచ్చిన తేజస్సు, అంటే తేజస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు తేజస్వరూపుడు. ఆ తేజస్సుని మొట్టమొదటి అగ్ని భరించాడు. అగ్ని భరించిన తర్వాత వాడు భరించలేక గంగానదిని విడిచిపెట్టేశాడు శివుడి యొక్క తేజస్సుని. గంగానది భరించలేక గంగానది పక్కన ఇప్పుడు శరవణ తటాకనో తటాకం ఉంది, అది ప్లేస్ ఏంటో నాకు గుర్తులేదు. ఆ తటాకంలో శివుడి యొక్క తేజస్సును వదిలేసింది గంగానది. వదిలేస్తే అక్కడ రూపం ధరించాడు, అక్కడ తల్లి గర్భంలోంచి రాలి, అక్కడ రూపం ధరించాడు. రూపం ధరిస్తే పిల్లవాడిని కుత్తికలని వాళ్ళు పెంచారు ఆరుగురు తల్లి వాడికి. అంటే ఆరుగురు పాలు ఇచ్చేవారు, చిన్నపిల్లవాడికి పాలు ఇవ్వాలి కదా, ఆరుగురు తల్లులు కలిసి ఆడికి పాలు ఇస్తే ఆరు ముఖాలు పెట్టుకుని ఆ పాలు తాగేవాడు. అంచేత వాడిని అరుముఖం అంటారు తమిళనాడులో. ఈ పేర్లు ఉన్నాయి ఇక్కడ, అరుముఖం అంటే ఆరు ముఖాలు గలవాడు. ఈ ఆరుగురు తల్లి లెక్క పాలు తాగేవాడు. షణ్ముఖం, షణ్ముఖం అంటే ఆరు ముఖాలు గలవాడు. షష్ఠి ఆరో రోజు తిది, తిది లెక్కలు షష్ఠి ఆరో రోజున వస్తుంది. వాడు ఇది అక్కడ రూపం ధరించాడు అని చెప్పి కొంతమంది శరవణ భవ శరవణ భవ అని అంటారు. శరవణ భవ శరవణ భవ అంటే శరవణ భవ అనే తటాకంలో రూపం ధరించాడు కాబట్టి శరవణ భవుడు అంటే శరవణ శరవణ భవ తటాకంలో ఈయన ఒక రూపం వచ్చి తేజస్సుకి ఒక రూపం వచ్చింది. శివుడి యొక్క మూడో నేత్రం నుండి వచ్చిన తేజస్సుకి ఆ శరవణ తటాకంలో రూపం వచ్చింది ఆడే సుబ్రహ్మణ్యుడు. అదే తర్వాత ఆ రూపం వచ్చిన తర్వాత వీడక్కడ భూమి మీద లేడు, అక్కడికి వెళ్ళిపోయాడు, కైలాసం వెళ్ళిపోయాడు. కైలాసం కైలాసంలోనే ఉండేవాడు కైలాసంలో. వీడు అక్కడే పెరిగారు, పెరగటం మటుకు తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు. రూపం ఇచ్చాక వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, రూపం రాకముందు వెళ్ళలేదు. వాడు చిన్నపిల్లవాడు ఉండక సంఘటన జరిగింది. అంటే వాడు ఆడుకునే రోజులు సంఘటన ఏంటంటే, ఈ రమణ మహర్షి గోచి ఉంది. కొంతమంది ఋషులకి గోచీలు ఉండవు అసలు, ఆయన దిగంబరులు అంటారు. ఇప్పుడు ఋషులు ఒకసారి సుబ్రహ్మణ్య శివుడు దర్శనానికి వెళ్ళారు. ఇటు అక్కడ ఆడుకుంటున్నాడు పిల్లడు, శివుడు దర్శనానికి వెళ్ళాడు. ఎవరో ఋషులు కొంతమంది ఇది పెద్దవాళ్ళు, శివుడు మహాదేవుడు ఆయన దర్శించుకుని వద్దామని వెళ్ళారు. అంటే వాళ్ళకి పని లేకపోయినా ఊరికే వాళ్ళు దర్శించుకుంటారు పెద్దవాళ్ళు, గౌరవించడం. వాళ్ళకి పని లేదు, వాళ్ళతోటి గౌరవించడం కోసం కొంతమంది పెద్దవాళ్ళని దర్శించుకుంటారు. శివుడు మహాదేవుడు అని శివుడిని దర్శించుకోవడానికి కొంతమంది ఋషులు వెళితే, ఋషులు కొంతమందికి బట్టలు ఉన్నాయి, రమణ మహర్షులు లేక కొంతమందికి గోచీలు ఉన్నాయి, కొంతమంది వాళ్ళు కొంతమంది అందులో పది మందికి గోచీలు లేవు, బట్టలు ఏమి లేవు, దిగంబరంగా వెళ్ళారు. అలా దిగంబరంగా ఉన్న మనుషుల్ని సుబ్రహ్మణ్యం పిల్లవాడు కదా చూశాడు, చూసి పక్కన నవ్వాడు. అంటే ఏంటి బట్టలు లేదంటే ఏదో ఆశ్చర్యం ఉండాలి కదా, కప్పుకోవాలి కదా, ఏమీ లేదంటే కొంత పోలి కొంతమంది గోచీలు పెట్టుకొచ్చారు, కొంతమంది ఏదో బట్టలు వేసుకున్నారు, కొంతమంది ఒంటి మీద ఏమి లేకుండా, కొంతమంది ఒంటి మీద ఏమి లేకుండా కేవలం దిగంబరం. ఇప్పుడు కూడా దిగంబరులు ఉంటారు ఋషి హరిద్వార ఆ టైంలో చూస్తూ ఉంటారు. ఆడు కొంచెం నవ్వాడు, ఆ దిగంబరను చూసి సుబ్రహ్మణ్యుడు నవ్వాడు. నవ్వితే పార్వతి ఇలా దగ్గరికి పిలిచింది, నవ్వుతున్నాడు వాళ్ళ అంక చూసి. పార్వతి ఏం చేసింది, ఇలా రాను దగ్గర రాన్నాడు, అలా నవ్వకూడదు, అలా పెద్దవాళ్ళు వాళ్ళు నీకు తెలియక చిన్నతనం మీద అలా నవ్వుతున్నావు, అలా నవ్వకూడదు, వాళ్ళకి మనం నమస్కరించాలి, వాళ్ళ కామాన్ని జయించారు, స్త్రీ పురుష భేదం ఉన్నవాడు ఎవడు దిగంబరుడిగా ఉండలేడు, నువ్వు వాళ్ళు పాలపండు అయ్యి చూసి నవ్వుతున్నావు, స్త్రీ పురుషుల భేదం ఉన్నవాడు గోచీ పెట్టుకుని ఉండలేడు, దిగంబరుడిగా ఉండలేడు, వాళ్ళ గొప్పతనం వాళ్ళు ఔన్నత్యం నీకు తెలియటం లేదు, దిగంబరుడిగా ఉండటం చాలా కష్టం, బ్రహ్మచర్య దీక్ష ఉన్నవాడు కానీ గోచీ పెట్టుకుని ఉండలేడు, దిగంబరంగా ఉండలేరు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మనం పూజించదగిన వాళ్ళని, వాళ్ళని చూసి నవ్వకూడదు, నువ్వైనా నవ్వాలని నమ్మటం లేదు, ఏదో చిన్నతనం మీద అలా నవ్వుతున్నావు అని. అది స్త్రీలకి యోని ఉంటుంది, పురుషులకి పాలపండు ఉంటుంది, నువ్వు ఏ వాళ్ళ పాలపండను చూసి నవ్వుతున్నావు, ఇందులో రహస్యం ఉంది, సృష్టి రహస్యం. అదే స్త్రీకి యోని లేకపోతే పురుషుడికి పాలపండు లేకపోతే సృష్టి ఆగిపోతుంది, అది సృష్టి రహస్యం. స్త్రీల యోనిని ఎవరు కనపడినవరు, చీరలు కట్టుకుని అవి కట్టుకుని ఇవి కట్టుకుని రహస్యంగా ఉంచుకుంటారు. ఈ పురుషులు పాలపండును కూడా ఎవరికి కనపడినవరో, ఏదో పంచాకట్లు కట్టుకుని లింగీలు కట్టుకుని ఆళ్ళు దాచుకుంటారు, కానీ సృష్టి అంతా అందులోంచే వస్తుంది. స్త్రీకి యోని లేకపోతే పురుషుడికి లింగం లేకపోతే వాడికి ఈ పాల పని లేదు, సృష్టి అది సృష్టి లేదు. అట్లా మర్మ అవయవాలు అంటారు, అంటే దాచుకునే అవయవాలు దాచుకుంటారు. అట్లనే వాళ్ళకి అవయవాలు ఉన్నాయి, కానీ ఆ అవయవాలు ఎవరికి కనపడినవరు దాచుకుంటారు. అవి అందులోంచి సృష్టి వస్తుంది, అది నవ్వే విషయం కాదు. వాళ్ళు పాల పండును చూసి నవ్వుతున్నావు, అది సృష్టి, అది సృష్టి మీద అది అది లేకపోతే సృష్టి లేదు. స్త్రీకి యోని లేకపోతే పురుషుడికి ఆ పాల పండు లేకపోతే సృష్టి లేదు. అంటే వాళ్ళని చూసి నవ్వకూడదు. అంటే ఎవళ్ళు వాళ్ళు వాళ్ళు దిగంబరంగా వచ్చిన వాళ్ళు ఎవడంటే కామ జయించిన కామ విజేతలు, కామాన్ని జయించిన వాళ్ళు. కామాన్ని జయించకపోతే వాళ్ళు దిగంబరుడిగా ఉండలేని వాళ్ళు, వాళ్ళ కామాన్ని జయించిన వాళ్ళు. అంటే వాళ్ళని చూసి మనం నమస్కరించాలి కానీ నవ్వకూడదు. అంటే కామాన్ని జయించడం అంటే సృష్టిని దాటిన వాళ్ళు, కామాన్ని జయించడం అంటే సామాన్యం కాదు కదా, సృష్టి ప్రకృతిని దాటిన వాళ్ళు. అంటే వాళ్ళని చూసి నువ్వు నవ్వకూడదు. ఆ దాచుకునే అవయవాలు అవి, అది మర్మ అవయవాలు అంటారు, రహస్యమైన అవయవాలు అంటారని ఇవన్నీ సృష్టి రహస్యం అంటే పార్వతి సుబ్రహ్మణ్యుడిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది కైలాసంలో జరిగిన సంఘటన అది. అలాగే అది కైలాసంలో ఉన్న శంకరుడే కాలడీ శంకరుడు అని కొంతమంది అంటారు. అంటే కైలాసంలో ఏ శివుడైతే ఉన్నాడో వాడే కాలడీలో వచ్చి జన్మించాడు. వాడు అదే అంటే వాడుకు వాడు కైలాస శంకరుడే కాలడీ శంకరుడు అని కూడా కొంతమంది అంటారు. ఏం చేద్దంటే ఆయన 8వ సంవత్సరంలో టీచింగ్ ప్రారంభం, మా అన్ని విద్యలు 8వ సంవత్సరంలో వచ్చేసిన 8వ సంవత్సరంలోనే టీచింగ్ ప్రారంభించాడు. ఎవరు? శంకరుడు. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యుడు మొట్టమొదటి భూమి మీద కైలాసం మీద వాడు తారకాసురుని సంహారం కోసం వచ్చాడు కాబట్టి మీరు ఇటు కైలాసంలో కూర్చుంటే రాగా వాడిని భూమి మీదకి పంపాలని శివుణ్ణి ప్రార్థించారు దేవతలు. కైలాసంలో కూర్చుని ఆడుకుంటున్నాడు వాడు భూమి మీదకి పంపాలని. అది భూమి మీదకి పంపితే వాడు భూమి మీద పంపడానికి ఏం ఉపాయం ఆలోచించమన్నారు నారదండి దేవతలు అందరు అక్కడ. సరే వాళ్ళిద్దరూ ఎవరిద్దరు సుబ్రహ్మణ్యుడు గణపతి ఒకసారి శివుడి దగ్గర కూర్చున్నారు ఇద్దరు పిల్లకాయలు. శివుడి దగ్గర కూర్చుంటే నారదుడు పండు పట్టుకెళ్ళాడు, కొన్ని రెండు పళ్ళు పట్టుకెళ్ళొచ్చి పేచీ కోసం. నారదుడు అంటే పేచీలు కూరు, పేచీలు కూర అంటే అది మంచి కోసమే పేచీలు పెడతాడు కానీ మిమ్మల్ని ఎడగొట్టడానికి పేచీలు పెట్టడం దేవరుషేన. అంచేత ఊరికే పేచీలు కూర అంటే మంచి కోసమే పేచీలు పెడతాడు కానీ చెడ్డ కోసమే పేచీలు పెట్టాడు. రెండు పళ్ళు పట్టుకెళ్ళొస్తే ఇద్దరు పిల్లలకి చెరువు పండు ఇస్తాడు కదా శివుడు, ఒకటే పండు పట్టుకెళ్ళాడు. ఒకటే పండు పట్టుకెళ్తే ఒకటి పండు పట్టుకెళ్తే నాకు కావాలి నాకు చిన్నపిల్లలు చేస్తారు కదా నాకు కావాలంటే నాకు కావాలన్నారు ఆ పండు. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే భూమికి ఎవడైతే ప్రదక్షిణం చేసేస్తాడో, ఎవడైతే ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చేస్తాడో వాడికి ఇస్తానన్నాడు. వీడి వాహనం నెమలి, నెమలి వాహనుడు సుబ్రహ్మణ్యుడు, నెమలి వాహనుడు. కుంకుమ రంగు, రంగేమో కుంకుమ రంగులో ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు, విష్ణువు బుడుగుగా ఉంటాడు. ఈయన కుంకుమ ఎలా ఉంటుందో ఆ రంగులో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. వాహనం నెమలి. ఆ నెమలి వాహనం ఎక్కి భూప్రదక్షిణానికి బయలుదేరిపోయాడు. ఇది ఎలక. వినాయకుడిది ఏంటి? మూషికం. ఎక్కడికి వెళ్తాడు మూషికం నుంచి? మొత్తం భూప్రదక్షిణ అంతా ఎక్కడ చేయగలరు మూషికం మీద? నెమలంత స్పీడ్గా అడుతుందా మూషికం అని చెప్పి వాడు ఏం చేశాడంటే, వాడి తెలివితేటలు వినాయకుడి దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అంచేది వినాయకుడిని ఎందుకు ఆరాధిస్తారంటే, ఒకటి తెలివి కోసం, చిన్నపిల్లలు వినాయకుడి పూజ తెలివి కోసం, విజయం కోసం. అంచేది పెళ్ళిళ్ళైనా ఏదైనా అర్చన యజ్ఞాలు చేసిన ముందు వినాయకుడిని ఆరాధిస్తారు. అంటే ఆయన విజయానికి గుర్తు, మెదడుకి గుర్తు. ఎవరు? వినాయకుడు. వాళ్ళు ఏం చేశారంటే, వాడు పార్వతి చుట్టూరు శివుడు చుట్టూరు తిరిగేసి సృష్టి అంతా శివుడితో ఏం చెప్పాడంటే, సృష్టి అంతా నీలోనే ఉంది, నువ్వు భూ ప్రదర్శనం చేయమన్నా భూమి ఎక్కడుంది, నీలోనే మొత్తం భూమి అంతా ఉంది అని చెప్పాడు. చెప్తే పండు ఆడికి ఇచ్చేసాడు. ఎవరు పండు ఆడికి ఇచ్చేసాడు దారో వినాయకుడు. ఈ నిజంగా భూ ప్రదర్శనం అంతా చేసేసాడు సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మణుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసిన వాడు. సుబ్రహ్మణ్యుడు అంటే సందేహం లేకుండా స్పష్టంగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మణుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, అస్పష్టంగా కాకుండా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా తెలిసినవాడు, బాగా తెలిసినవాడు అంటే సమగ్రంగా తెలిసినవాడు, మామూలుగా తెలిసినవాడు కాదు. అంటే సుబ్రహ్మణ్యుడు. నేను హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో ఒకసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని నన్ను ఒకసారి ఒక హై స్కూల్ వాళ్ళు పిలిచారు. ఆ మీటింగ్ రాత్రి 8 ఆయన పేరు సుబ్రహ్మణ్యం. తర్వాత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కూడా కొంతకాలం పనిచేశారు ఆయన. నేను ఆయన పేరు సుబ్రహ్మణ్యం అంటే వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్ ఈ సుబ్రహ్మణ్య ఆయన సభకు అధ్యక్షత వహించాడు అని చెప్పాను. చెప్తే ఆ కలెక్టర్ గారు ఏమన్నారంటే నాన్నగారు నన్ను సుబ్రహ్మణ్యుడు అంటున్నారు, నాకు గురికి సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఉంది కానీ నాకు బ్రహ్మస్వరూపం ఏం తెలియదు అన్నాడు. నాన్నగారు ఇంతమంది జనాలు నన్ను సుబ్రహ్మణ్యుడు పేరు పెట్టారని సుబ్రహ్మణ్యుడు అంటున్నాడు, నా గురికే సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టారు కానీ బ్రహ్మస్వరూపం ఏమి తెలియని వాడినే. నేను చదువుకుంది లౌకి విద్యలే కానీ ఆధ్యాత్మిక అంతస్తు కానీ ఉదయం లోతులు కానీ మాకు తెలియదు, ఏదో చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నాం అంతవరకే అని చెప్పారు మీటింగ్. తర్వాత ఆయన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కూడా కొంతకాలం చేశారు సుబ్రహ్మణ్యం. సరే గణపతి తినేస్తున్నాడు పండు. గణపతి పండు తినేస్తాంటే అంతలో వీడి భూ ప్రదక్షిణం చేసి వచ్చాడు మయూర వాహనుడు. కుంకము రంగు కలవాడు భూ ప్రదక్షిణం చేసి వచ్చాడు. వచ్చినప్పటికి గణపతికి ఇచ్చేసరి పండు ఆడు తినేస్తున్నాడు. అప్పుడు వీడి కోపం వచ్చింది, మీరు పందిని పెట్టారు ఆడు భూ ప్రదక్షిణం చేయలేదు ఏమి లేదు ఆడికి ఇచ్చేసారు తినేస్తున్నారు, మీరు పందిని ఎందుకు పెట్టినాడు అని ఆ శివుడి మీద పార్వతి మీద కోపం వచ్చింది. ఇక్కడికి ఎవరికి ఆ కోపం ఆడి కోపం తెప్పించాలని నారదుడు చేసిన ప్లాన్. నారదుడు ఉద్దేశం ఉంది ఆడ కోపం వస్తే కానీ భూమి మీదకి రాడు. ఆడు నారదుడు సరే నారదు పండు ఇచ్చేది పోయాడు ఇంక అక్కడ లేడు, పెట్టవలసింది నిప్పు పెట్టేశాడు కదా. ఆడు ఉరికే పెట్టవలసిన నిప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు నారదు. ఆడు అక్కడ లేడు. అప్పుడు శివుడు ఏమన్నాడు అన్నాడంటే ఆ పండు తింటే పోతుంది, ఆ పండు తింటే పోతుంది అయ్యా, ఇయర్ ది ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్. విజ్ఞానానికి వివేకానికి ఆత్మజ్ఞానం అనే ఫలం నీకుంది. నువ్వు విజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనే పండు నువ్వు ఆ పండు నువ్వేం చేసుకుని తింటే పోతున్నది, నువ్వే పండు, నీకు పండు ఎందుకన్నాడు శివుడు. ఇప్పుడు నువ్వే ఫ్రూట్ నువ్వు, జ్ఞానం అనే ఫ్రూట్ నువ్వు, అదేంటి తినేస్తే పోయి ఫ్రూట్ అది, నువ్వు జ్ఞానం అనే పండు, ఆ ఫ్రూట్ గురించి పేచే ఎందుకు. యూఆర్ ది వేదుడమ్ ఫ్రూట్, యూఆర్ ది ఫ్రూట్ ఆఫ్ వేదుడమ్, యూఆర్ ది ఫ్రూట్ ఆఫ్ వేదుడమ్ అంటే నువ్వు జ్ఞానం అనే ఫలం, నువ్వు జ్ఞానఫలం, నువ్వు జ్ఞానఫలం. అంచేత నీకు ఆ పండు కోసం నీకు పే తింటే పోతుంది అన్నాడు. ఆయనకి కోపం తగ్గలేదు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేసి ముందు పళని భూమి మీదకి వచ్చాడు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మధురైకి దగ్గరలో ఉంది, అది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. పళని అంటే ఒక టౌన్, అది అక్కడ మొట్టమొదటి భూమి మీదకి వచ్చి బట్టలు శుభ్రంగా తీసేసి వైరాగ్యంతో గోచి పెట్టుకుని అక్కడ ఒక కొండ మీద కూర్చున్నాడు. ఎవరో పళని సుబ్రహ్మణ్యం చూశాడు. అంచేది పళని వెళ్ళి చాలామంది సుబ్రహ్మణ్యం స్వామి మొట్టమొదటి భూమి మీదకి వచ్చినవాడు భూమి మీదకి వచ్చినవాడు పళని. మొత్తానికి వచ్చిన కార్యక్రమం అంతా కూడా అని భూమి మీదకి వచ్చిన కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఉన్నది తిరుత్తణి. ఆ తిరుత్తణిలో ఆయన శాంత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. మీరు ఆ పళనీ సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని అలా ఉంటే సరిగ్గా ఆ పళనీ సుబ్రహ్మణ్య స్వామి లాగా ఉంటారు భగవాన్ కూడా గోచి. ఆ పళనీ సుబ్రహ్మణ్య స్వామి గోచియే, ఆ రమణ మహర్షి కూడా గోచియే. అంటే ఆ పళనీ సుబ్రహ్మణ్య స్వామి అంటే కొలత కాళ్ళు చేతులు కొలతలు, అలాగే భగవాన్ కొలతలు కూడా అలా పళనీ సుబ్రహ్మణ్య స్వామి లాగా ఉండేవాడు భగవాన్ కూడా. ఒక గోచి పెట్టుకుని తిరుగుతా అంటే భగవంతుడు ఎవరో నవ్వుతూ ఏమన్నారంటే పళనీ వెళుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అన్నారు. అక్కడనే స్వామి కదా ఇక్కడికి వచ్చిన వాడు అన్నారు. మీరు పళనీ వెళుతున్నారు, ఈ స్వామి ఎవడు అక్కడిని వాడు ఇక్కడికి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటేనా, సుబ్రహ్మణ్య స్వామి అంశాన్ని అంగీకరించినట్టు ఆ స్వామి కదా ఇక్కడికి వచ్చాడు. అలా దేవతల్లో స్వామి అనే పేరు సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామికి ఉంది. అంచేత వెంకటేశ్వర స్వామి అంటారు కదా విష్ణువుని, సరసనగా విష్ణువుకి స్వామి అనే పేరు ఉండదు. అది స్వామి అనే శబ్దం సుబ్రహ్మణ్యుడికే సరిగ్గా అతుకుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఇలా ఆడికే అతుకుతుంది. కొంతమంది మహావిష్ణువు అని చెప్తారు వెంకటేశ్వరుని, కాదు అంత సర్వదేవతా స్వరూపుడు ఆయనే. ఆయన కొంతమంది సుబ్రహ్మణ్యుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామిని. ఆయనకి ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే కుమారస్వామి, ఆయనే దేవుడు. వెంకటేశ్వరుని ఆరాధిస్తే అందరి మంది దేవతలను ఆరాధించినట్టే సర్వదేవతా స్వరూపుడు. కానీ వైష్ణవులు ఏమంటారంటే మహావిష్ణువు అని చెబుతారు. అంచేత అక్కడికి శైవులు వస్తారు, వైష్ణవులు వస్తారు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి స్మార్తులు వస్తారు, దేవీ భక్తులు కూడా వస్తారు. అంచేత అన్ని రకాల వాళ్ళు వెంకటేశ్వరు అంటే అందరి దేవతలు కలిసిన దేవుడే వెంకటేశ్వరుడు అని. అంచేత అందరూ కూడా ఆయనకు వస్తా అక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్యుడు సారి రమణాశ్రమంలో ఒక నెమళ్ళు ఎక్కువ ఉంటాయి. పూర్వం చాలా ఎక్కువ ఉండేవి భగవాన్, ఇప్పుడు కూడా నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. అదే ఒకసారి ఓ నెమలు ఎక్కువ భగవాన్ చూ భగవాన్ కూడా తిరుగుతూ ఉండు తిరుగుతుండు. ఒకసారి గ్రౌండ్లో భగవాన్ ఎవరితో మాట్లాడుతున్నారో ఆ గ్రౌండ్లో పెద్ద పాము వచ్చింది. పాము వచ్చి నెమలే ఇది భగవాన్ దగ్గర ఉండగా పాముని నెమలు ఒకటి ముంగిసోటి తేలిగ్గా చంపేస్తాయి. ఎంత పెద్ద పామునని చంపేస్తాయి ముంగిసోటి నెమలు ఒకటి. ఇంకేంటి వాళ్ళని కూడా పాము కరుస్తుంది, వాళ్ళని కూడా పాము కరుస్తుంది కరగటం. అయితే వెంట్రుకలు పెద్ద వాటి అంచేత రక్తం వాళ్ళు ఆ పాములో ఉన్న రక్తం వాటి శరీరంలోకి వెళ్ళదు. అంచేత అవి కూడా పోరాడినా మొత్తం మీద ముంగిస నెమలు ఇక్కడ చంపేస్తాయి. భగవాన్ ఆడితో మాట్లాడుతుంది ఈ పాము ముంగిసం నెక్క నెమలే బాగానే ఉంది. అంటే మనం అది ఆ పాము వచ్చి అక్కడ నెమల మీద పడగిప్పేస్తుంది. పడగిప్పేసి దీని మీద యుద్ధానికి రమ్మంటుంది ఎవరిని, నెమల్ని. దానికి తెలియ రెండు ఒక నిమిషంలో చంపేస్తుంది నెమలి పాముని. అది భగవాన్ చూసి ఏరా బుద్ధి లేదా నీకు, అది గ్రౌండ్లోకి నేను ఎవడు రమ్మన్నాడు, ఏదో నేను ఉన్నాను అది ఆడాలో చేస్తున్నాడు ఈ బాడి నిన్ను చంపేద్దిరాడు, ఏ భగవాన్ పక్కన ఉండే పాములు చంపడం కానీ ఆడాలో చేస్తున్నాడు, నీకు బుద్ధి ఎదురా బయటకు పోవన్నాడు. పైగా పడగిప్పుతామంటే దీన్ని ఎవడైతే చంపేయగలిగా ఆడు ఎదురకుండా పడగిప్పుతామని పొమ్మన్నాడు ఆ పాము. మనతో మాట్లాడినట్టే పాముని చోటు మాట్లాడేవాడు, పులి ఆటలతో కూడా అలా మాట్లాడేవాడు. మీరు ఎక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారో వెళ్ళిపోను వారు, మనతో చెప్పినట్టే జంతువులకు కూడా చెప్పేవారు. ఆ పాము పడగిప్పుతాంటే భగవాన్ కోపం వచ్చే పరిగె ఏంటంటే నీ వేషానికి పడగి ఎవరి మీద పడగిప్పుతున్నాడు, ఆడేమో నేనున్నా ఆలోచిస్తున్నాడు నిన్ను చంపడానికి, నిన్ను ఒక్క నిమిషంలో చంపేయగలడు పో అన్నాడు. ఆ పాము పోయింది వెళ్ళిపోయాడు. అంటే ఆడు నెమల మీద ముంగిస మీద అవి చంపేస్తాయి పాములు, ఎంత పెద్ద పాములు అని చంపేస్తాడు. అవి కలిసినట్లకి విషం ఎక్కదు అని చెప్తాను. వీడికి మీరు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలు చూడండి, ఆడు ఆడుకు వాహనం నెమలి, ఆ నెమలి పామును తొక్కిపెట్టి ఉంచుతుంది. తమిళనాడులో ఈ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి, మీరు కూడా అటువంటి బొమ్మలు బజార్లో దొరుకుతాయి. సుబ్రహ్మణ్యుడి దగ్గర వాహనం ఏంటి? నెమలి. అలాగే ఆ నెమలి ఏం చేస్తుందంటే, ఆ నెమలి కింద పాము ఉంటుంది, దాని కాళ్ళతో తొక్కి ఉంచుతుంది. ఎవరు? నెమలి. సుబ్రహ్మణ్య స్వామి కాళ్ళతో తొక్కి, ఈ నెమలే ఆ సర్పాన్ని తొక్కి ఉంచుతుంది. ఆ సర్పమే మన అహంకారం. ఆ సర్క ఆ సర్ మనం నేను అంటున్నాను చూడండి, ఆ సర్పమే, అది అహంకారం. అంటే దాని అర్థం ఏంటంటే, అహంకారం దాది ఎప్పుడు తొక్కిపెట్టి ఉంచుతుంది. ఎవరో? నెమలి. పాము. అన్ని జంతువుల కంటే పాము కోపం ఎక్కువ. కొంతమంది మనుషులు కూడా ఎప్పుడైనా కోపం వచ్చినా మర్చిపోతారు. పాపం ఏడు కోపం వచ్చినా అనుకోండి, రేపు మర్చిపోతారు. పాము తొందరగా మర్చిపోదు, పగ దానికి ఎక్కువ పగ. పాముకి పగ ఒకటి, ద్వేషం ఒకటి. తర్వాత అహంకారం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ పగ్గా ఉంటారు, ద్వేషంగా ఉంటారు. అహంకారం ఉన్నవాళ్ళకి అసలు ప్రేమ ఉండదు. వాళ్ళ దగ్గర రెండే ఉంటాయి, ఒకటి పగ, రెండు ద్వేషం. వాళ్ళతో ఏదైనా చిన్న పేచి వచ్చిందనుకోండి, మనకు జీవితం పొడిగినా మనల్ని ఏదో కష్ట సాధించడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు సర్పాలకు గుర్తు. వాళ్ళు అంటారు, కొంతమంది అంటారు వాళ్ళు పాములు లాంటి వాళ్ళని. అంటే పాము కోపం వస్తే తొందరగా తగ్గదు, మన అహంకారం కూడా పాము లాంటిదే. అంటే ఆ నెమలి ఎందుకు తొక్కిపెట్టిందంటే, అలా మనం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని, మన అహంకారాన్ని తొక్కిపెట్టి దాన్ని నాశనం చేయబోతే మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఇది మీరు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలు ఉన్న చోట కింద నెమలి ఉంటుంది, ఆ నెమలి పాము తొక్కిపెట్టి ఉంటుంది. దానికి ఎంత పొగర ఉంటుందో పాముకి, లేకపోతే ముంగి చేతే పాలు దాన్ని చంపగలమా లేదని ఆలోచించకుండా అది పడగిప్పేస్తున్నాడు. అంటే అసలు ఆ కోపం అన్నమాట, పగ అంటే అక్కడ తెలియజేటం లేక నెమల మీద అప్పుడు అదే అన్నాడు, ఏరాడు చంపేస్తాడరా పోరా ఇక్కడి నుంచి, పైగా వచ్చినోడు వచ్చి వెళ్ళిపోక పడగిప్పుతామంటే. అంటే మన అహంకారం కూడా ఎట్లా ఉండదు. అహంకారం ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి అంతనా వెళ్ళగలరు, అసలు అందరూ మనకంటే తక్కువ అనుకుంటారు. ఈ అహంకారంలో మనుషులు దేవుడు కూడా మన కాళ్ళ కింద బలాదులు అనుకుంటారు. అది పాముకుండే లక్షణం. అది ఆ పామును అణిచిపెట్టి ఎప్పుడు ఎవడో నెమలి ఉంటుంది పామును అణిచిపెట్టి. అలా నీకున్న అజ్ఞానాన్ని, నీకున్న అహంకారాన్ని అణిచిపెట్టి ఉంచి ఎప్పుడైనా వచ్చినా ఆ పాము పడగెప్పినట్టు దాన్ని విజృంభించకుండా మీరు చూసుకోకపోతే నేను తెలియదు. ఇప్పుడు నేను అంటే కృష్ణుడు నేనే అన్నాడు. కృష్ణుడు నేనంటే మన నేను కాదు, కృష్ణుడు నేను అంటాడు. నేనంటే ఈ నేను కాదు, మనం నేను అంటాం. ఇది పాము, ఇది అహంకారం, సర్పలాంటిది. ఇది మన పునర్జన్మలకు ఇదే కారణం, మన క్షోభకు ఇదే కారణం, గృహస్థాశ్రమంలో కానీ సంఘంతో కానీ పేచీలకు ఇదే కారణం, అన్ని అరిష్టాలకి నేను కారణం. అన్ని దేశంలో ఇంట్లో అవనండి, సమాజంలో అవనండి, ప్రపంచంలో అవనండి, అన్ని అరిష్టాలకి మనం చెప్పి నేనే కారణం. ఇప్పుడు రమణ మహర్షి గారు నేను తెలుసుకోమంటే ఈ నేను కాదు. నేనంటే ఈ నేను నిద్దట్లో లేదు, ఈ నేను మనం చెప్పే నేను నిద్దట్లో లేదు. నిద్దట్లో శరీరం లేదు, మనస్సు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, సెక్స్ లేదు, ప్రపంచం లేదు, ఈ దేవతలు లేరు, జన్మలు లేవు, పునర్జన్మలు లేవు, పుణ్యపాపాలు లేవు, మంచి చెడ్డలు లేవు, నిద్దట్లో ఏమీ లేదు. గాడ్లెస్, బాడీలెస్, మైండ్లెస్, సెక్స్లెస్ ఆల్సో. నిద్దట్లో మనం మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని, డబ్బు ఉన్నవాళ్ళు మేము డబ్బు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు మేము పేదవాళ్ళు అనుకున్నాము, పండితులు మేము పండితులని, పాములు మేము పామర్లని నిద్దట్లో ఏమనుకోరు. ఇదంతా ఈ దొంగ నేను కల్పితాను. అంటే దద్దట్లో ఈ దొంగ నేను అడిగిపోయింది కాబట్టి ఈ దొంగ నేను తీసుకొచ్చే గొడవలు కూడా అణగిపోతాయి. అయితే ఆ నిజమైన నేను ఎవరంటే నీ నిద్రకి సాక్షి. నిద్దట్లో నువ్వు ఉన్నావు, అది నిద్దట్లో నిజమైన నేను నిద్దట్లో ఉంది. నిజమైన నేను నిద్దట్లో ఉంది అంటే నీకు అది శరీరం అడిగిపోయింది, మనస్సు అడిగిపోయింది, స్త్రీ పురుష భేదం అడిగిపోయింది, ధనము గొప్పలు గౌరవాలు అన్నీ అడిగిపోయినాయి. ఇవన్నీ అణిగిపోయిన తర్వాతే నీకు నిద్ర వస్తుంది. ఆ నిద్రను చూసేది నిజమైన నేను, అదే జ్ఞానం. ఆ నిజమైన నేనే జ్ఞానం. అది నీకు ఆ నిజమైన నేను ఆ ట్రూ అయి ఎటర్నల్ అయి పెర్మనెంట్ అయి ఆ నేనులో దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. అది సుఖస్వరూపం, అది శాంతి స్వరూపం. అంచేత నువ్వు నేను నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోని రమణ మహర్షి గారు అన్నప్పుడు ఆ నేను తెలుసుకోమని. ఏ నేను? అక్కడ దేహం లేదు, మనస్సు లేదు, ప్రపంచం లేదు, ఇంద్రియాలు లేవు, ఏది లేదు. అక్కకానది నాకు నిద్ర బాగా పడి ఏమీ లేనప్పుడు నాకు నువ్వు వెలుగిచ్చాక ఏమంటున్నావు? నాకు నిద్ర బాగా పట్టింది అంటున్నావు. అప్పుడు ఈ దొంగ నేను ఉందా? లేదు. కానీ నేను నిద్రను చూసే ఒక నేను ఉంటుంది, అదే జ్ఞానం. ఆ నేను తెలుసుకునే వరకు నీకు జ్ఞానం లేదు, శాంతి లేదు, ఇతర జన్మల నుంచి విడుదల లేదు. నువ్వేదో రాముడిని చూశాను, స్కందుడిని చూశానంటే నీకు మోక్షం రాదు. ఇంచదంటే ఈ రాముడు, కృష్ణుడు, దేవతలు అందరూ అక్కడ అణిగిపోతున్నారు. భయం ఇప్పుడు మీకు రాముడు దర్శనమిస్తేనే వరం ఇవ్వచ్చు, మీరు వరం అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు రాముడు దర్శనమిచ్చినా కృష్ణుడు దర్శనమిచ్చినా మీకు మోక్షం రాదు. వాళ్ళు ఏదో వరాలు ఇస్తారో మీరు అనుభవించవచ్చు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది మీరు అవన్నీ మామూలే వ్యవహారం. కానీ ఆ నిజమైన నేను అక్కడ ఉంది. అక్కడ దేవతలు లేరు. రాముడనే, కృష్ణుడనే, సుబ్రహ్మణ్యుడని నిజమైన నేను ఏమి లేవు. నీకు నిద్రకు మట్టికి సాక్షిగా ఉన్నాడు ఆడే జ్ఞానస్వరూపుడు. నిద్రట్లో ఎవరో దుఃఖంగా ఉంటారు. మీకు ఈవేళ బాగా దుఃఖంగా ఉందనుకోండి, అశాంతిగా ఉందని, మీరు నిద్రపోయిన తర్వాత అశాంతి లేదు, దుఃఖం లేదు, పునర్జన్మలు లేవు, పూర్వజన్మల గొడవ లేదు, మీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత విద్య ఉన్నా ఏమీ ఆ గొడవలు లేవు. కానీ మీరు అక్కడ సుఖంగా ఏమీ లేనప్పుడు, శరీరం అంటే అందరికీ ఇష్టం, మనసు అంటే అందరికీ ఇష్టం, అహంకారం అంటే అందరికీ ఇష్టం ఉన్నావు, ఇవన్నీ పడిపోయిన తర్వాత కూడా నువ్వు సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఎవరు కారణం అది? నీకు ఎంతో ఇష్టమైన శరీరం అక్కడ లేదు. నీకు ఎంతో ఇష్టమైన ఇష్టాలు, అయిష్టాలు, సెక్స్, ఈ దేహం కూడా అక్కడ లేదు. ప్రపంచం, ఈ టీవీలు, సినిమాలు, పొలాలు, ప్రపంచం కూడా అక్కడ లేదు. కానీ నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నావు. ఆ నేను తెలిసినాక, ఆ నేను తెలిసాక ఏది దేహం ఉంటే పోతే ఎవడకు కావాలి, ప్రపంచం కనిపించకపోతే కనిపిస్తే ఎవడకు కావాలి? ప్రపంచం లేనప్పుడు, నువ్వు దేహం లేనప్పుడు, డీప్ స్లీప్లు, గాఢ నిద్రలో నువ్వు దుఃఖంగా ఉన్నావా సుఖంగా ఉన్నావా? సుఖంగానే ఉన్నావు. ఇవన్నీ లేనప్పుడు కూడా నువ్వు సుఖంగానే ఉన్నావు. ఆ నేను ఇప్పుడు కూడా ఉంది. ఏ నేను? ఈ అబద్ధమైన నిద్దట్లో కానీ ఆ నిద్దట్లో నేను ఇప్పుడు కూడా ఉంది. అయితే నీకు తెలియకుండా ఇట్లా దాడుతున్నావు, నీ దేహబుద్ధిని, ఈ మనస్సుని, ఈ వ్యక్తిభావాన్ని, ఏదైనా పలానా జాతి వాడిని, పలానా కులం వాడిని, పలానా వర్ణం వాడిని, పలానా స్త్రీని, నేను పలానా పురుషుణ్ణి, మా కులం అది, మా గోత్రం అది, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి నిద్రావస్థలో ఏవైతే పడిపోతున్నాయో, జాగ్రత్త అవస్థలో నువ్వు కాని దాంట్లోంచి విడిపోతే ఆ నేను ఇప్పుడు నీకు జాగ్రత్త అవస్థలో వ్యక్తం అవుతుంది. అదే కడసారి జన్మ, అదే జ్ఞానము, అదే శాంతి, అదే సుఖము, అదే ఆనందము, అదే ఉండటం. యేసుక్రీస్తు మాటలో చెప్పాలంటే ఉన్నాను ఏంటది? అది ఉన్నాను, అది నేనై ఉన్నాను. ఈ నేను నేను కాదు. వేరే ఈ నేను నేను కాదు, ఆ నేనై ఉన్నాను. నీకు తెలియకపోవచ్చు, వేరే విషయం. నేను ఉన్నాను, అవి ఉన్నది ఏదో నేనై ఉన్నాను. అది ఎవడు? బైబిల్లో ఉంటుంది వాక్యం. నేను ఎక్కువగా కంటే ముందు ఉన్నాను. ఈ దేవుడికంటే ఎక్కువ అంటే వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ అంటారు. తండ్రి కంటే పిల్లోడు ముందు ఎలా ఉంటాడు? నేను యెహోవా కుమారుడు. ఎవరు? యేసు యెహోవా కుమారుడు అంటారు, దేవుని కుమారుడు అంటారు. మరి నేను యెహోవా కంటే ముందున్నాను అంటే, ఈ సృష్టి ప్రారంభించక ముందు పంచభూతాలు లేనప్పుడు కూడా ఆ నేను ఉంది. అదే చైతన్యము, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము పోవాలంటే నిద్దట్లో ఏమైతే అణిగిపోతున్నాయో, ఏది అణిగిపోతే మిగతాయన్నీ అణిగిపోతున్నాయో, దాన్ని నువ్వు జాగ్రత్త అవస్థలో దాన్ని కంట్రోల్ చేసుకుని నిగ్రహించి దాన్ని బరని బయటికి లాగి నిప్పు పెట్టి బరం చేస్తే శవాన్ని ఎలా కలుస్తారు అలాగా? అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఒట్టి మాటల వల్ల, కబుర్ల వల్ల, కాకరకాయల కల్ల వచ్చేది కాదు. అయితే దానికి చాలా మార్గాలు ఉపదేశాలలో కూడా చెప్పారు. నువ్వు పని చేస్తే మమకారం లేకుండా, అహంకారం లేకుండా నీకు మనసు శుద్ధి అవుతుంది. నువ్వు ఏదైనా పని చేస్తే చెయ్యి, మమకారం లేకుండా చెయ్యి, అహంకారం లేకుండా పని చెయ్యి. ఉద్రేకపడకు, ఉద్రేకం లేకుండా ప్రశాంతంగా చెయ్యి. పని చేసినా చెయ్యని వాడితో సమానంగా చెయ్యి. అప్పుడు నీకు బుద్ధి శుద్ధి అవుతుంది. ఏంటది? బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు నిద్రలో నేను వైపుకి ఈ బుద్ధి తిరుగుతున్నట్టు అటు ప్రయాణం ప్రారంభిస్తుంది. అదే సాధన, అదే సాధన. తపస్సు అంటే ఊరికే భోజనాలు మానేసి కూర్చోవడం కాదు. భోజనాలు మానేస్తే ఎప్పుడైనా మంచిదే, ఆరోగ్యానికి మంచిది. ఏదో కొంతమంది ఉపవాసాలు ఉంటారు. తపస్సు అంటే నీకు దేహభావం తగ్గించుకుని, మనోభావం తగ్గించుకుని, ఆ నేనులో, ఏ నేను, ఆ నిజమైన నేనులో పగల కూడా నిలకడగా నిశ్చయంగా ఉంటే అది తపస్సు అని చెప్పారు భగవాన్. అహమయం కుతో భవతి చిన్వత అయి పతోత్సాహం నిజా. లాస్ట్లో ఏదో చెప్తాడు, ఇది రమణ వాగ్యం చూడే. అదేంటది రమణ వాగ్యం శ్లోకం? ఏంటది? అహం అపేతకం నిజ విమానం. అంటే నీ అహంకారాన్ని తొలగించి నిజ విమానకం, ఆ నిజమైన నేనులో నువ్వు ఉండగలిగితే అక్కడి నుంచి నీకు ప్రకాశం తెలుస్తుంది. అదే నిజమైన తపస్సు. తపస్సు అంటే ఆ నిజమైన నేను నువ్వు తెలుసుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా తపస్సు. అది తపస్సు అంట. అది ఇక్కడ అక్కడ చివరి శ్లోకంలో ఉపదేశాలలో చెప్తారు. అంచేత నువ్వు ఈ నేనుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను, నేను కృష్ణుడు నేను అంటాడు. నేనంటే ఈ నేను కాదు, అది నిద్రలో నేను చైతన్య గతం. దానికి హద్దులు లేవు, దానికి పరిమితులు లేవు. దానికేమి ఉండటం పోవటం అంటే ఏమి లేదు. దానికి ఉండటం, దేవతలు రాకుండా, ఋషులు లేకుండా, నువ్వు లేకుండా, దేవుడు లేకుండా వాడున్నాడు. ఈ సృష్టి ప్రారంభం లేకున్నప్పుడు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి అంతమైపోయేవాడు ఉంటాడు. అది పెర్మనెంట్ అయ్యేవాడు. వాడు ఆనంద స్వరూపుడు. ఎవరు వాడు? వాడు వాడు నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏదో సంతోషాల కోసం, సుఖాల కోసం అలా ప్రపంచంలో పడి అలా తిరుగుతానంటాం. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, చచ్చిపోవడం, పుట్టడం, చచ్చిపోవడం, పుట్టడం. ఆ నేను శరీరం లేకుండా ఉండగలను. ఏ నేను? ఈ దొంగ నేను అంటే విద్యాగతమైన శరీరం లేకుండా ఉండలేదు. శరీరం లేకుండా ఉండలేదు. ఈ నేనులో, ఆ నేనులో ఆనందం ఎలా ఉంటుందో, శాంతి ఎలా ఉంటుందో, సుఖం అనేది ఎలా ఉంటుందో, దేవతలతో ప్రపంచంతో దుఃఖ స్పరిశ కూడా లేకుండా ఆ నేను ఎలా ఉంటుంది? ఈ నేను రాగద్వేషాలతో కూడుకుని ఉంటుంది. ఇష్టాలు, అయిష్టాలు, ఈ కోపాలు, ఈ తాపాలు, అరిషడ్ వర్గాలు, ఈ ఉద్రేకపట్టాలు, ఈ నేను అంతా డస్ట్. ఈ నేను అంటే మన అందరికి ఇష్టం. అందరూ దుమ్ము తప్పించి జ్ఞానం లేదు. ఉన్నది అజ్ఞానం. ఈ నేనులో అందరూ జ్ఞానం అంత దుమ్ము ఉంది. అక్కడ అజ్ఞానం తప్పించి ఏమీ లేదు. అంటే ఈ నేను మనం ప్రేమించుకుంటున్నాం అంటే అజ్ఞానాన్ని ప్రేమించుకుంటున్నాం, సంసారాన్ని ప్రేమించుకుంటున్నాం. అందుచేత వేసినాడంటే ఒక సందర్భంలో కొంతమందికి సెక్స్ అంటే బాగా ఇష్టమైన నన్ను తెలుసుకోవడానికి కోసం సెక్స్ వదిలకూడుతున్నారు. అంటే మనుషులకి జనరల్గా సెక్స్ అంటే ఇష్టపడతారు. అందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా జనరల్గా. సెక్స్ అంటే ఇష్టపడ అంటే సెక్స్లో ప్రెజర్ ఉందని, శారీరకమైన ప్రెజరు, మానసికమైన ప్రెజర్ ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదే అది ఇక్కడ ఏసీ ఏమంటాడంటే, అది సహజమే, పెళ్ళిళ్ళు చేసుకోవడం సహజమే. పెళ్ళిళ్ళు లేకుండా ఉండటం కష్టం. కానీ కొంతమంది మాత్రం మటుకు, కొంతమంది ధీరులు, వీరులు భయం అంటే ఎలా తెలియని వాళ్ళు, నేను తప్పించి ఇంకేం అక్కర్లేదని వాళ్ళు నా కోసం నపుంసకులుగా ఉంటున్నారు అని పెట్ట చూస్తూ. అంటే వాళ్ళు చక్కగా పనికిరారని కాదు, నా కోసం నపుంసకులయ్యారు, నన్ను తెలుసుకోవడం కోసం నపించుకోయ్యారు. అంటే సంసారం వచ్చేప్పుడు మైండ్కి డైవర్షన్ ఉంటుంది. ఇందులో రహస్యం ఏంటంటే, మీరు ఏదైనా చూసినప్పుడు బ్యాటరీ లైట్ని పెట్టి బ్యాటరీ లైట్ ఇలా వేసి చూసినప్పుడు అక్కడ ఏదైనా పురుగు ఉందనుకోండి, మీ కాలుతోలు తక్కకుండా ఆ పురుగుని చూస్తారు. బ్యాటరీ లైట్ చీకట్లో ఏదైనా వస్తూ ఉంటే అది పాడో తెలియదు, పామో తెలియదు, పురుగో తెలియదు అనుకోండి, మనం బ్యాటరీ లైట్ వేసి సరిగ్గా పురుగు అని కలర్ చూస్తాం, ఫోకస్ చేస్తాం. ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు, దేని వంక ఆ వస్తువు వంక. మీరు ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారనుకోండి, లైట్లు ఎక్కడైతే మీరు సర్జరీ చేయాలో ఎక్కడైతే కట్ చేస్తారో మొత్తం మీ తెలివితేటలను మీ కత్తిని అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే ఆ నిజమైన నేను పట్ల ఎవడైతే వాడి ఇంద్రియాలని, వాడి మనస్సుని, వాడి బుద్ధిని, వాడి తెలివితేటలని, వాడి వివేకాన్ని ఆ నిద్దట్లోనూ నేను మీద ఫోకస్ చేస్తే వాడికి మట్టుకి ఆత్మజ్ఞానం కలదు, మిగతా వాళ్ళకి కలిగే అవకాశం లేదు. అక్కడ ఇంకా అంటే డైవర్షన్ ఉండకూడదు, మీ మైండ్కి డైవర్షన్ ఉండకూడదు, శరీరానికి డైవర్షన్ ఉండకూడదు, మీ తెలివితేటలకి డైవర్షన్ ఉండదు. ఏం హాయ్ ఏం అర్థ హైయెస్ట్, అదే హైయెస్ట్. ఆ నేను కంటే, ఆ నిజమైన నేను కంటే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దానికంటే హైయెస్ట్ ఏం లేదు. అంచేది నువ్వు ఏం హాయ్, ఈ చిల్లర గొడవల్లోకి వెళ్ళొద్దు, ఏం హాయ్ ఏం అర్థ హైయెస్ట్. ఆ నేను దర్శించలేకపోతున్నాను కాబట్టి, ఆ నేను అవ్యక్తంగా ఉంది కాబట్టి, ఆ నిజమైన నేను దేవుడి రూపంలో గుళ్ళయ్యగా, ఆ దేవుడి రూపంలో ఏదో విష్ణువు రూపంలో, ఆ నిజమైన నేను తెలుసుకోవడానికి ఆ విష్ణు రూపంలో శివుడి రూపంలో మనం ఒక రూపం కల్పించి గుళ్ళు కట్టి ఆ గుళ్ళో తిరిగినప్పుడు ఆ గుళ్ళు అంటే అది దానికి అది నిరాకారం, దానికి ఆ నిజమైన నేనుకి ఆకారం లేదు, లేదంటే ఉంది. దానికి ఒక దేవతలుగా విష్ణువుగా శివుడిగా కుమారస్వామిగా రాముడిగా ఆకారాలు కల్పించి గుళ్ళు కట్టి అంటే మరల మనం తెలుసుకోవడానికి దేవతలను ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఆ దేవుడు మనలో నిజమైన నేనే, ఆ నిజమైన నేను మనం దర్శించలేకపోతున్నాం చేత రూపం ధరించి గుళ్ళు పెట్టి కడుతున్నాం. ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు కానీ ఆ గుడి ఆ గుళ్ళో కడ ఆ గుడిని పోషించడం తగ్గిపోతాం. గుడి కట్టేస్తారు, ఏదో తాళాలు వేసేస్తారు కానీ అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించాను కాదు, అది అటువంటి అడగరు. ఏదో ఏదో అభిషేకం, ఏదో లౌకిక విషయాలు అభిషేకాలు ఏదో చేసి వచ్చేస్తూ ఉంటారు. అది మెకానికల్గా యాంత్రికంగా జరిగిపోతుంది. కానీ మనలో ఉన్న నిజమే అది అవ్యక్తంగా ఉంది కాబట్టి దానికి ఒక వ్యక్తి రూపం కల్పించి కాళ్ళు చేతులు కల్పించి దానికి దానికి ఒక గుడి కట్టి మనం ఇల్లు ఆరాధిస్తున్నామంటే మళ్ళీ మనం ఆరాధించుకుంటున్నాం. మన అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడానికే ఆరాధించుకుంటున్నాం. అది అంచేది నీకు ఎన్ని మార్గాలు ఉన్నా, అదే ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ అది ఈ హృదయంలో భగవంతుని తెలుసుకోవడం మార్గాల యొక్క లక్ష్యం. ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ అంటే కర్మాలు నీ మనస్సుని బహిర్ముఖం అవుతా అంటే నీ మనస్సుకి బహిర్ముఖ వృత్తి ఎక్కువ ఉంటే దాన్ని అంతర్ముఖపరిచి ఆత్మవైపు దానికి మళ్ళించడమే ఏది ఈ వ్యక్తి భావన ఆత్మవైపుకి మళ్ళించడమే. బహిర్ముఖం అవుతా అంటే దాన్ని అంతర్ముఖం చేసి నీ ఆధ్యాత్మిక హృదయం ఎక్కడైతే పరమాత్మని హృదయంలో నివాసంగా ఉన్నాడో అటు మళ్ళించడం కోసమే కర్మయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, యోగాలన్నీ కూడా మనస్సు హృదయంలోకి తోలికెళ్ళడం కోసం. అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. కృష్ణుడు చెబుతాడు చూడండి, అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. అది మనకు అర్థం కావటం లేదు కాబట్టి నేను రాముడు నేను, కృష్ణుడు నేను, కుమారస్వామి నేను అని చెప్పాడు. ఏం చేయాలి, ఆ హృదయంలో దానికి ఆకారం లేదు కదా అని చెప్తే అది అర్థం. నేను హృదయంలో మీ హృదయంలో ఉన్నానంటే మనకు తెలియటం లేదు, అది నిజం. ఇవన్నీ ఆ నిజాన్ని మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి మనకి మేడపైకి ఒకేసారి మనం జంప చేయలేకపోతున్నాం కాబట్టి ఈ కర్మ మార్గంలో, భక్తి మార్గంలో మేడపైకి వెళ్ళటానికి మెట్లు కట్టారు. మనం రమణ మహర్షి గారికి అకస్మాత్తుకు వచ్చి జ్ఞానం మీద పడింది. అతనికి జ్ఞానం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఏంటో తెలియదు. దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి అచేతంగా ఏదో సద్వస్తు ఉందని కూడా ఆయనకు తెలియదు. అసలు బ్రహ్మం అనేది, బ్రహ్మ పదార్థం అనేది ఒకటి సృష్టికి ఆధారంగా, మనకు ఆధారంగా, జీవకోటికి ఆధారంగా. అసలు నారాయణుడు అంటే నరుని నడిపించేవాడు నారాయణుడు. నారాయణుడు అంటే ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు. మన ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ నరుణ్ణి ఎలా ఆడించాలో అలా ఆడించేవాడే నారాయణుడు. ఆ నారాయణుడే మన అందరిలో అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అక్కడికి ఈ యోగాలు అన్నీ ఏంటంటే, ఎక్కడైతే నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడో అక్కడ తోలికెళ్ళటానికి యోగం యొక్క లక్ష్యం. అంటే మనస్సు బహిర్ముఖంగా ఉంటే, ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటే, మనస్సుని ఇంద్రియాలను అంతర్ముఖం పరచడానికి, లోపలికి తోలికెళ్ళటానికి. అంటే ఇంద్రియాలు మనస్సు ఎక్కడ స్ప్లిట్ అవ్వకూడదు, ఇంద్రియాలు ఎలా స్ప్లిట్ అవ్వకూడదు, ఇంద్రియాలు బహిర్ముఖం అవ్వకూడదు, మనస్సు బహిర్ముఖం అవ్వకూడదు. మనస్సు అంతర్ముఖం అవుతా అంటే ఇంద్రియాలు కూడా అంతర్ముఖం అవుతాయి. కోరిక ఇంద్రియాల్లో పుట్టదు, కోరిక మనస్సులో పుడుతుంది. మనస్సులో పుట్టాక ఇంద్రియం కదులుతుంది. మీరు ఇలా కూర్చున్నారు, మీకు సినిమా చూడాలన్న కోరిక ముందు ఎక్కడ వస్తుంది? మనస్సులో వస్తుంది. అప్పుడు మీ శరీరం నడిచి సినిమా హాల్ దగ్గరికి వెళుతుంది. ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తే ముందు సంకల్పం మనస్సులో వస్తుంది. ఆ మనస్సును బట్టి ఆ ఇంద్రియం కదులుతుంది. మనసులో ఆ సంకల్పం రాకపోతే ఏ ఇంద్రియం కదలదు. అంటే దీనికి ఇంద్రియాలకి మూలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. దాని మూలం చైతన్యంలో ఉంది. అది చైతన్యంలో ఐక్యం అయ్యే వరకు ఈ మనస్సు ఇంద్రియాలు నిన్ను పీడిస్తూనే ఉంటాయి. వీళ్ళు నా వాళ్ళని, ఈ పరాయి వాళ్ళని, విభజించేది అబద్ధమైన నేనే కానీ నిజమైన నేనకి స్వపర భేదం లేదు. స్వపర భేదం లేదు నిజమైన నేనకి. ఈ స్వపర భేదాలు ఎక్కడొచ్చినాయంటే ఈ దేహగతమైన నేనులోనే ఉన్నాయి. అంచేత మీరు ఇక్కడ అర్థం, ఆ నిజమైన నేనే, వాట్ ఈజ్ ఎ ట్రూ గాడ్. మిగతా దేవతలందరూ, వాళ్ళు దేవతలు లేనప్పుడు కూడా అక్కడ మీరు నిద్రలో మీకు దేవతలు ఎవరు లేరు. మీకు శివుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, మీకు ఇష్టమైన శివుడు లేడు. శివుడు లేకుండా వాడు ఉన్నాడు. వాట్ ఈజ్ ట్రూ గాడ్? అదే చైతన్యం. అదేంటది? అదే చైతన్యం. అక్కడికే మన మనస్సుని, ఇంద్రియాలని, మీ తెలివితేటల్ని, మీ చదువుని, సంజయని ఫోకస్ చేయాలి. ఎక్కడికి? అక్కడికి. అయ్యో తపస్సు అంటే దాన్ని తెలుసుకోవటం. ఈ మార్గాలు చెప్పారు కదా, ఈ మార్గాలన్నీ కూడా ఒకవాడు మనస్సు ఒక మార్గానికి ఇష్టపడుతుంది. అంటే పూర్వజన్మల్లో ఆడు చేసిన సాధన బట్టి ఆ మార్గం ఉంది, ఆకర్షించబడతాడు. కొంతమందికి మంచి స్నేహాలు అంటే ఇష్టం, కొంతమందికి చెడు స్నేహాలు అంటే ఇష్టం. స్నేహాలు బట్టి పాడైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు స్నేహాలు బట్టి పాడైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంచేత అసలు కొంతమందికి మంచి స్నేహాలు అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి, పైగా ద్వేషిస్తారు. పైగా మంచి వాళ్ళని ద్వేషిస్తారు. మీరు కంగారు పడకూడదు, మంచి వాళ్ళని ద్వేషిస్తారని కంగారు పడక్కర్లేదు. ఒక రావణాసురుడు లేకపోతే రాముడు గొప్పతనం తెలియదు, ఒక తారకాసురుడు లేకపోతే సుబ్రహ్మణ్యుడు గొప్పతనం తెలియదు. మీకు ఆ చెడ్డ ఉన్నప్పుడే మంచి విలువ తెలుస్తుంది, కానీ చెడ్డ లేకపోతే మంచి విలువ మీకు తెలియదు. అంచేత మీకు చీకట్లో ఉన్నప్పుడే లైట్ విలువ, వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది, కానీ అది చీకట్లో లేనప్పుడు వెలుతురు యొక్క విలువ తెలియదు. ఓ వెలుతురు అంటే ఇటు వెలుతురు, చీకట్లో ఉన్నవాడికి వెలుతురు విలువ తెలుస్తుంది, అనారోగ్యంలో ఉన్నవాడికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది, డబ్బు లేని వాడికి డబ్బు ఉన్నప్పుడు మనకు డబ్బు విలువ ఎక్కువ తెలియదు, డబ్బు లేనప్పుడు డబ్బు విలువ తెలుస్తూ ఉంటుంది. అలాగే మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం తెలియదు మనకు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అయ్యే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే స్నేహాల విషయంలో చదివే గ్రంథాలు ఏది పడితే మనం ఆ గ్రంథం చదవకూడదు. ఏ గ్రంథం పడితే ఆ గ్రంథం మనం చదవకూడదు. అది మనకు ఉపయోగపడాలి. లేదా భౌతిక విషయానికి కానీ, లేదా ఆధ్యాత్మిక విషయం కానీ, దేనికో ఒక ఉపయోగపడే గ్రంథం కాదు, కానీ యూస్లెస్ బుక్స్ ఏమి చదవకూడదు. అది మన భౌతికమైన సబ్జెక్టులనే నేర్పాలి. పరావిద్య, అపరావిద్య. పరావిద్య అంటే ఆత్మకు సంబంధించినటువంటి విద్య. అపరావిద్యలు అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవన్నీ కూడా అపరావిద్యలో వస్తాయి అని భౌతిక. కొంతమంది ఈ రెండాటికి పనికిరాకుండా, రెండాటికి పనికిరారు. అపరావిద్యలకి పనికిరారు, పరావిద్యలకి పనికిరారు. అపరావిద్య నీకు మోక్షం ఇవ్వకపోయినా పొట్టకు ఏదో మ్యాచ్ వస్తుంది. పొట్టకేదో నీకు పొట్టేలు పోవడానికి ఆ విద్యను నేర్చుకుంటే నీకు మోక్షం ఇవ్వకపోయినా పొట్ట గడిచిపోతా ఉంటుంది అపరా విద్యను నేర్చుకుంటే. కానీ ఒక పరావిద్య అంటే ఆత్మవిద్యను నేర్చుకుంటే నీకు ఆత్మస్వరూపం పొందుతావు, నువ్వు మోక్షం పొందుతావు అని చదివా. మోక్షం అంటే ఏంటి? విడుదల అని అర్థం. మోక్షం అంటే లోకం కాదు. మీరు పుణ్యం చేసుకుంటే మంచి లోకాలకు వెళ్ళొచ్చు, పాపం చేసుకుంటే చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు. కానీ మోక్షం అంటే లోకం కాదు. మోక్షం అంటే విడుదల అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి, వ్యక్తిభావంలోంచి, పలానా శరీరం నాది, పలానా పేరు నాది, ఇలా వ్యక్తిభావంతో నుంచి విడుదల మోక్షం అంటే. మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల అనే అర్థం. అంచేది ఇక్కడ మనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పుకుంటున్నాం. మనకి గురువుతోడు కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా గురువు, జ్ఞానదాత. ఆయన దక్షిణామూర్తిలాగా జ్ఞానం ఇవ్వగలడు. దేవతలందరూ కూడా జ్ఞానస్వరూపుడే. అయితే నేను చాలా మీటింగ్లో మీకు చెప్పాను, ఒక దేవతా స్వరూపుడు అనుగ్రహం ఉంటే చాలు మనకి. ఉన్నది ఒకటే కదా, ఉన్నది ఒకటే వస్తువు అంటే నోయరప్టర్. అంటే సత్యాన్ని ఎవడైతే దర్శించాడో, సత్యాన్ని ఎవడైతే దర్శించాడో వాడు అనుగ్రహం కనుక మనం ఉంటే అది మనం కూడా పొందుతాం. వాడి దయ ఉండాలి. అంచేది మనం చేసి మనం మాట్లాడే మాట, మనం చేతితోడు చేసే పని, ఇవన్నీ ఈశ్వరుని దయకి పాత్రలు అవ్వాలి. మనం ఈశ్వరుని దయకి మనం పాత్రలు అవ్వాలి. అయితే మీరు పని చేస్తూ ఉంటారు, పని చేస్తే ఒకసారి పరిచయం ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. ఉపదేశాలలో కర్మ జడం అని చెప్పారు. కొంతమంది చాలా కష్టపడినా సంపాదన తక్కువ ఉంటుంది, కొంతమంది చాలా తక్కువ కష్టపడినా ఎక్కువ పరిచయం ఇస్తుంది. అక్కడ పనిని బట్టి కాదు, నీ పూర్వజన్మను బట్టి, నీ దేహం యొక్క ప్రార్థనను బట్టి, ఈశ్వరుడు ఆజ్ఞాన్ని అనుసరించి నీకు ఫలితం వస్తుంది. కానీ నువ్వు లేకపోతే ఇంత పెద్ద కర్మ చేసా నాకు ఫలితం రాలేదంటుంటే రాదు. అంటే కొంతమంది కష్టపడినా ఏం కలిసి రాదు, కొంతమంది మామూలుగా కష్టపడినా ఏదో కలిసి వస్తుంది. దీనికి పూర్వజన్మలకు సంబంధం ఉంటుంది, దీనికి పూర్వజన్మలకు సంబంధం ఉంటుంది. అయితే ఇది కూడా కాల ప్రవాహంలో కొట్టిపోతుంది, ప్రతీది కాల ప్రవాహంలో కొట్టిపోతుంది. ఆ నిద్రని నేను తప్పించి, నిద్రకు సాక్షిగా నేను తెప్పించి, ఈ శరీరాలు, ఈ మనస్సులు, ఈ తెలివితేటలు, ఈ ఐశ్వర్యాలు, ఈ గౌరవాలు, ఈ పదవులు, అధికారాలు అన్నీ కాల ప్రవాహంలో కట్టిపోతాయి. అంచేత రామాయణంలో వాల్మీకి ఏమన్నాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ కాలం వచ్చినప్పుడు ఎంత ఆరోగ్యవంతులైనా చనిపోతాడు. అది తెలియడానికి అవి చనిపోయిన వాళ్ళని కాలం చేశారంటారు. కాలం చేయటం అంటే వెళ్ళిపోయారని. అంటే ఆ దేహ ప్రారంభం, ఆ దేహం యొక్క ప్రారంభం అయిపోయిన వెంటనే వచ్చిన పని, ఆ దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని అయిపోయిన వెంటనే కాల ప్రవాహంలో శరీరం పోతుంది, ఆ శరీరం కొట్టుకుపోతుంది. అంచేత ఒక కాల ప్రవాహానికి నిలబడ, కాలంతో సంబంధం లేకుండా, దేశకాలతో సంబంధం లేకుండా, శరీరాలతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధం లేకుండా, స్వర్గలోకం, నరకలోకం, వైకుంఠం ఈ లోకాలతో సంబంధం లేకుండా ఏ నేనైతే ఉందో ఆ నేను నిజమైన నేను. నీ ప్రయత్నం ఉందో దాని శ్వాసం నీకు ఇచ్చి, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. మేక్ ఎఫర్ట్ అని. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పుకుంటున్నాం. ఒక దేవత మీరు ఈ గురువుతో సంబంధం ఏ జన్మలో మనకు కలుగుతుందో మనం చెప్పలేము. వాళ్ళు దేవతలే కాదు, గురుస్వరూపులు కూడా. వాళ్ళు దేవత మాత్రం, గురువుగా కూడా వాళ్ళు యాక్ట్ చేస్తారు. కొంతమంది రాముడు అనుగ్రహం పొంది జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు, రాముడు అనుగ్రహం పొంది జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు, అలా కృష్ణుని దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి శివానంద ఆయన జీవిత అనుభవాలు ఏమని చెప్పాడంటే, నేను రమణ మహర్షి గారిలాగా అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకట్లోంచి వెలితిలోకి, మృత్యువులోంచి మార్టాలిటీలోంచి ఇమ్మార్టాలిటీకి ఒక్కసారి జంప చేయలేదు, మెట్లు కట్టుకుని కష్టపడి పైకి వచ్చిన వాడిని. నాకేమి దత్తదాస్తి లేదు, కష్టపడి సంపాదించుకున్న వాడిని. వాడు దత్తుడు, వాడు ఎవడో రమణ మహర్షి గారు దత్తుడు అంటే ఏం కష్టపడకుండా పొందవలసింది పొందేశాడు. నాకేం దత్తదాస్తి లేదు, కష్టపడుతున్నాను. మేడపైకి వెళ్ళాలంటే ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కి వెళ్ళదు. నాకు చిన్నప్పుడు భక్తి ఎలా కలిగిందంటే, మా నాన్నగారు రోజు స్నానం చేశాక పూజ చేసుకునేవారు. నాకు భక్తి కలగడం కోసం ఆ పువ్వులు, అగరత్తులు, కుంకుమం, ఇంకా ఏదో పసుపు దేవుడికి పూజ చేయడానికి ఏం చేస్తే అబ్బాయి అక్కడ పెట్టాను కూడా. అంటే ఆయన పెట్టుకోలేక కాదు, నాకు భక్తి కలగడం కోసం. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు అని తెలియటం కోసం నువ్వు ఆ పట్టణంలో కూడా దేవుడిని చూడటం నేర్చుకోవాలి. మా నాన్నగారు పూజ చేస్తాంటే ఎంత శ్రద్ధగా చేసేవారంటే ఆ పట్టణంలో ఉన్నది బొమ్మను ఆయన ఎప్పుడు చేయలేదు, నిజంగా దేవుడు అనే చేసేవారు. అగరత్తులు వెలిగించినప్పుడు కానీ అక్కడ నిజంగా భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు, అది పటం కాదు, అది శరీరం కాదు, భగవంతుడు ఆ రూపం అంత శ్రద్ధగా చేస్తాంటే అక్కడి నుంచి నాకు భక్తి కలగడం ప్రారంభమైంది. తర్వాత నేను డాక్టర్ అయ్యాను. వ్యవహార జీవితంలోకి వచ్చాక అంతే ఆయన డాక్టర్ శివానంద్ అంటారు. వ్యవహార జీవితంలో కూడా డాక్టర్ అయ్యాను. వచ్చిన పేషెంటు నేను ఎవరిని వచ్చిన వాళ్ళు ఏమి ఇస్తుంది పుచ్చుకునేవాడిని. కొంతమంది పూర్వం 1 రూపాయి పెట్టేవారు డాక్టర్లు, 1 రూపాయి ఫీజు, అదేనా 1 రూపాయి పెట్టేవారు, నామకాయ పెట్టేవారు. తర్వాత ముందు కన్సల్టేషన్ ఫీజు కొంతమంది తీసుకునేవారు కాదు. ఆ స్వామి శివానందకి అసలు కన్సల్టేషన్ ఫీజు లేదు. ఏదో వాళ్ళు వైద్యం తగ్గాక ఏదైనా టేబుల్ మీద పెడితే అంతే కానీ వాళ్ళని నారాయణ స్వరూపులుగా చూసే అవి ఇచ్చినవాడు. అందరి దగ్గర డబ్బు ఉండదు కదా, అందరి దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది? ఉన్నాడు 4 రూపాయలు ఇస్తాడు లేడు అంటే వీడు ధనవంతుడు వీడు పేదవాడని చూడకుండా అందరికీ సమానంగా వైద్యం చేసి అందరిలోనే పరమాత్మను చూడటం నేర్చుకున్నాను. అదొక మెట్టు. అందుకని నేనేం రమణ మహర్షిని కాదు, దత్తశాస్త్రి నాకేం కలవలేదు. నేను కష్టపడి ఒక మెట్టు కట్టుకున్నానంత నేను పైకి వచ్చాను. కానీ ఎవరు నాకు నా ఎవరు బంధువుల సహకారం కానీ స్నేహితుల సహకారం కానీ ఎవరి సహకారం లేదు. తర్వాత ఇది నేను ఆ నిజం ఆ ఉదయంలో నిజాన్ని తెలుసుకుంటే మైండ్ స్ప్లిట్ అవుతుంది. ఓ పక్కన ప్రాక్టీసు, ఓ పక్కన వైద్యులకు సేవ. అప్పుడు నెమ్మదిగా నాకు పెళ్లి చేసుకోవాలనే కాంక్ష అప్పుడు లేదు. అంచేటప్పుడు నేను ఋషికేశ్ వెళ్ళిపోయి ఇంటికాడి నుంచి వెళ్ళిపోయి అక్కడ స్వర్గాస్త్రంలో ఏదో పూట భోజనం చేస్తూ ఓ పూట ఏదో అట్టి పండు తింటే అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. అక్కడ ఋషికేశ్లో స్వర్గాస్త్రం అని ఉంది, నదికి అవతల ఉంటుంది, గంగా నదికి అవతల. అక్కడ కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాను. తపస్సు చేయటం చేస్తే ముందు క్రమశిక్షణ వచ్చినాయి, మనస్సు అణిగిపోయింది, ఇంద్రియాలు అణిగిపోయినాయి, అయినని ఇబ్బంది పెట్టడం మానేస్తున్నాను. నా మనస్సు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు, నా ఇంద్రియాలు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. ఆ తపస్సు వల్ల నాకు వచ్చిన పరిచయం ఏంటంటే అన్నీ అణిగిపోయినాయి. తర్వాత నాకు ఈశ్వరుడు నాకు స్వరూపంగా ఆత్మరూపంగా వ్యక్తం అయిన తర్వాత నాకు ఈ విద్యను మనకున్న అనుభవాన్ని విశ్వాసానికి కళ్ళు లేకపోవచ్చు. నీకు కళ్ళు ఉన్నాయి, అలాగే నువ్వు దేవుణ్ణి నమ్మచ్చు. దానికి కూడా కళ్ళు లేకపోవచ్చు, ఆ నమ్మకంలో కూడా కళ్ళు లేకపోవచ్చు, కానీ అనుభవానికి కళ్ళు ఉంటే కళ్ళు లేకుండా అనుభవం ఉండదు. నిప్పు మీద చేయిస్తే కలుగుతుంది, అందులో నీకు విశ్వాసం ఎందుకు తెలుస్తుంది కదా మీకు. నిప్పు మీద చేయిస్తే కలుగుతుందో కాదు, ఎప్పుడు నిప్పు మీద చేయకుండా ఉంటే అది కాలకుండా కాలదు అనుకోవచ్చు. నువ్వు నిజీ నిప్పు మీద చేయొచ్చు, అది కాలకుండా నీకు తెలుసు. అది కాలదని కొన్ని కోట్ల మంది చెప్పినాను నువ్వు నమ్మ నిప్పు మీద ఏం చదువు, నీ అనుభవం అది. అయితే విశ్వాసానికి కళ్ళు లేకపోవచ్చు, విశ్వాసం అనేది బ్లైండ్గా ఉండొచ్చు, కానీ అనుభవం మటుకి కళ్ళు ఉన్నదే, కళ్ళు లేకుండా అనుభవం ఉండదు. అటు అనుభవం నేను స్వర్గాశ్రంలో పొందాను. అప్పుడు నాకు అనిపించింది నా అనుభవాన్ని 10 మందికి పంచిపెట్టాలి. అప్పుడు 10 మందికి ఈ అనుభవాన్ని నేను పొందుతున్న శాంతిని, నేను పొందుతున్నటువంటి సుఖాన్ని 10 మందికి పెట్టాలని, 10 మందికి పంచిపెట్టాలని అప్పుడు ఆ శివానంద ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఇంకేదంటే షేర్ చేసుకోవటం. కొంతమంది వాళ్ళు పోయి వాళ్ళకి జ్ఞానం ఉంటే జ్ఞానం, డబ్బు ఉంటే డబ్బు, విద్య అంటే విద్య, షేర్ చేసుకుంటారు ఇతరులతోటి షేర్ చేసి అక్కడ దానాలని అనరు, ఉన్నదాంటే షేర్ చేసుకుంటారు. అది ఆ రకంగా నాకున్న అనుభవం కళ్ళు లేదు, విశ్వాసం దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రత్యక్ష అనుభవం మనకు లేకపోతే దేవుడు ఉన్నాడు లేడని విశ్వాసానికి కూడా కళ్ళు లేకపోవచ్చు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం, ఇండైరెక్ట్గా కదా ప్రత్యక్ష అనుభవం. అనుభవం నేను పొందిన తర్వాత మటుకే జ్ఞాని ఇతరులకి మంచి చేయకుండా సహకారం చేయకుండా ఉండలేడు. ఇంకేది తానే అందరిలోనే కనిపిస్తూ ఉంటాడు. తను వేరు వాడు వేరేనే భేదబుద్ధి పోతుంది, భేదబుద్ధి పోతుంది. ఈశ్వరుడు నేను తపస్సు చేసిన ఫలితంగా చివరం ఎట్లో, ఈశ్వరుడు నాకు పరాయివాడిగా ఉండేవాడు అంతకుముందు, తర్వాత నేను చివరం ఎట్టి మేడెక్కుదామని చివరం ఎట్టి దగ్గరికి వచ్చేవాడికి నాకు పరాయివాడిగా ఉండటం మానేసి స్వరూపంగా ఉండటం ప్రారంభించాడు. వాడు వేరు నేను వేరు నాకు పరాయివాడే నాకంటే వేరుగానే ఉన్నాడు అని అనిపించింది నాకు సాధన దశలో. అనుభవం వచ్చాక గుడ్డితనం పోయాక అనుభవం వచ్చాక వాడు పరాయివాడు కాదు, వాడు వేరువాడు కాదు, నా స్వరూపం నాలోనే ఉన్నాడు అంటే వాడికి నాకు భేదం లేదు, నా స్వరూపంగా వ్యక్తమయ్యాక నాకు తెలిసింది వాడికి నాకు భేదం లేదని. అనుభవం కలిగాక మాత్రమే నాకు ఇది లోకానికి ఏదో పంచిపెడదాం, లోకానికి ఈ జ్ఞానాన్ని పంచి జ్ఞాని ఎవడో ఎవరిని ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తాడు. అతను జ్ఞానం ఎవరికైనా ఇచ్చినా ఎవరికి ఇస్తున్నామన్నాడు కదా, వాడికి తనకు తానే చేసుకున్నట్టు ఉంటుంది. తనకు తానే చేసుకున్న ఎవరిని ఉద్ధరించడమనే సమస్య లేదు, ఎవరు ఉద్ధరించడమనే సమస్య లేదు. అక్కడ ఎవరిని ఉద్ధరిస్తున్నామని రాజకీయ నాయకుల్లాగా అది కాదు అసలు. అది ఉద్ధర అంటే వాళ్ళని దర్శిస్తే చాలు మనకు. ఏంటి ఇది చెప్తారు దేవతల్లో, సూర్యుడు నమస్కార ప్రియుడు, సూర్యుడు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, కుమారస్వామి దర్శన ప్రియుడు. ఆడికి నువ్వు పండివ్వక్కర్లేదు, నమస్కారం పెట్టక్కర్లేదు, ఆడు వచ్చి ఆడిని వెళ్ళి చూసినందుకు నీకు జ్ఞానం ఇస్తాడు. బాడీ సుబ్రహ్మణ్యుడు నువ్వు ఆడికి ఏమో అభిషేకం చేయక్కర్లేదు, మెడలో బంగారాలు పెట్టక్కర్లేదు, అలంకారం చేయక్కర్లేదు, వాడిని వెళ్ళి చూసి వస్తే చాలు, నమస్కారం కూడా పెట్టక్కర్లేదు. వాడిని ఈ రమణ మహర్షికి అలవాటు ఉంది, ఎవరైనా నమస్కారం పెడితే వై సో మచ్ అనేవారు. ఎందుకు అంత గొడవ, ఎందుకు అంత గొడవ ఎందుకు అనేవారు అంటే హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మన హృదయాలు ఏకంగా ఉన్నప్పుడు ఈ నమస్కారాలు దేనికని వై సో మచ్ అనేవారు. అంటే నమస్కారం కూడా అక్కర్లేదు, నమస్కారం కూడా అక్కర్లేదు. అంచేది మనం ఏం చేయాలంటే మన మాట మన చేత మన సంకల్పం మనకి ఎలా ఇవన్నీ ఒకటిగా ఉండాలి. ఎలా ఉండాలి సరసంగా మన దగ్గర చెడ్డ ఏంటంటే మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది, నోటితో ఒక మాట చెబుతాం, చేతితో ఇంకో పని చేస్తాం. ఈ మూడు ఏకంగా ఉండాలి. ఈ మూడు ఏకంగా ఉంటే మనసు అంతర్ముఖం అవుతుంది, కానీ లేకపోతే ఎన్నడూ అంతర్ముఖం అవుతుంది. మనం చేసే సాధన యొక్క గుర్తు ఒకటే, బాహ్యముఖంగా ఉన్న మనసు అంతర్ముఖం చేయటమే యోగం యొక్క లక్ష్యం. ఏ యోగం యొక్క లక్ష్యం అయితే ఒక యోగం గొప్పది, ఒక యోగం తక్కువది. తక్కువది యోగం అంటే ఐక్యపరచడం. యోగం అంటే ఏంటంటే ఐక్యపరచడం. నీ స్వరూపంతో నీ అహంకారాన్ని తీసుకెళ్ళి, నీ వ్యక్తిభావాన్ని తీసుకెళ్ళి, నీ మనస్సును తీసుకెళ్ళి నీ స్వరూపంతో వ్యక్తం చేయడానికి దానికి యోగం అంటారు. ఏమిటి యోగం? నిజమే, వియోగం ఉంటే యోగం కావాలి. వియోగం లేనప్పుడు యోగం ఎందుకన్నారు భగవాన్? వియోగం ఉంటే వాడు వేరు నేను అనుకున్నాడు, ఆడు వేరు నేను వేరు అనుకున్నంత కాలం యోగం అవసరమే. వాడు నీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ భేదబుద్ధి పోయాక, వాడు వేరు నేను వేరనే భేదబుద్ధి పోయిన తర్వాత యోగంతో పని లేదు. రోగం ఉంటే మందు అవసరమే, రోగం లేని వాడికి మందుతోటి పని ఉంది. యోగం నీకు వియోగం ఉంటే యోగం అవసరమే. నీకు వియోగం లేనప్పుడు యోగంతో పని ఏంటి? నీకు అసలు విభక్తి ఉంటే ఆయన వేరు నేను వేరైన విభక్తి ఉంటే భక్తి అవసరమే. విభక్తి లేని వాడికి భక్తితోటి పని ఉంది. శరీరం పోయిన తర్వాత కూడా ఈ భౌతికమైన శరీరం, ఈ పార్థివ శరీరం ఎంతో కాలం ఉండదు కదా, ఆ శరీరం పోయిన తర్వాత కూడా ఆ గురువుతో అనుబంధం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక జన్మలో కనుక గురువుతో మనకు సంబంధం కలిగితే అది మిగతా జన్మల్లో కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు వరకు ఆ గురువు మనకు స్వరూపంగా వ్యక్తం ఎవరికి ఆ సంబంధం తర్వాత అవసరం లేదు. ఇప్పుడు మేడ కడుతున్నారు, మేడ కడప్పుడు పరంజా కడతారు పక్కన, మేడ కట్టేశాక ఇంకా పరంజా ఉంచరు, మేడ కట్టాక పరంజా తీసేస్తారు. అలా గురువుతో కూడా మా గురువు యొక్క తత్వం, గురువు యొక్క జ్ఞానం, గురువు యొక్క వైపు మనకు స్వరూపంగా వ్యక్తమైన తర్వాత ఆవిడ గురువుతో మనకు పని లేకపోయినా కొంతమంది ఆ స్థితి వచ్చినప్పటికీ గురువు పట్ల కృతజ్ఞతగా ఉంటారు, బాహ్యంగా కృతజ్ఞతగానే ఉంటారు. అందుచేత గురువు పట్ల చాలా గ్రాట్యూడ్ ఉండాలి. అంటే గురువు పట్ల గౌరవం లేకపోతే అతను చెప్పే మాట విలువ మనకు తెలియదు. ఆ గురువు మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడే ఆ మాట విలువ మనకు తెలుస్తుంది, కానీ గురువు మీద విశ్వాసం లేనప్పుడు ఆ మాట విలువ కూడా మనకు తెలియదు. అంటే నిజమైన గురువు మన హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. మనకి చీకట్లో తన్నుకున్నప్పుడు, చీకట్లో చిందిరాట్లో ఉన్నప్పుడు, చీకట్లో మనం ఎటు వెళ్ళాలో మార్గం తిరిగినప్పుడు, మనకేదో జ్ఞానం సంపాదించాలన్నా చీకట్లో మనకి ఎటు వెళ్ళాలో మార్గం నిర్దేశం లేనప్పుడు, మనకున్న భక్తి నిజమైతే, మనకున్న తపన నిజమైతే, మనకున్న జిజ్ఞాస నిజమైతే, మన మనస్సును మనం నిర్మలం చేసుకోవాలనేటువంటి తలంపు నిజమైతే, ఇక్కడున్న హృదయేశ్వరుడే హృదయంలోని అంతర్యాముగా ఉన్నాడే ఒక మానవ రూపం ధరిస్తాడు, అది బాహ్య గురువు. ఈ నిజమైన గురువే బయట రూపం ధరించి వస్తాడు, బయట దూరం రూపం ధరించి వస్తాడు. ఆ బయట గురువు ఏమో పుష్ చేస్తాడు, లోపల ఉన్న గురువు పూలు చేస్తాడు. బయట గురువు ఏం చేస్తాడంటే నీకు బాహ్యమైన ఈ లోకంలో మనం పాడైపోవడానికి లోకం అనేక ఆకర్షణ ఉన్నాయి. మనకి అనేక ఆకర్షణ ఉన్న పాడైపోవడానికి ఇదంతా కల స్వప్నం. ఏంటది ఇదంతా స్వప్నం? లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఏదో ఆకర్షణ పడే జీవుడు అజ్ఞానంలో చీకట్లో కొట్టుకుపోతూ ఉంటాడు. అంచేత ఆ ప్రమాదంలో పడకుండా కొట్టే అంత కోసి గుణమగ పాలించు. ఇది గురువు చేసే పని. వరుణాచరేశ్వరుడా, నాలో ఏదైనా కొట్ర ఉంటుంది కోసే, నాలో ఏదైనా కొట్ర ఉంటుంది కోసే, కొట్ర అంతవి కోసి గుణమగ పాలించి నీ యొక్క దయకి నన్ను పాత్రను చేయి. నాలో ఏదైనా చెడ్డ గుణాలుంటే నీలో చెడ్డ గుణాలు ఉన్నాయి, నీలో చెడ్డ గుణాలు ఉన్నాయని నువ్వు ఎలా విమర్శించకు, అవి పోగొట్టు నువ్వు. లేకపోతే పోగొట్టుకునే శక్తి నాకు, లేదా పోగొట్టుకున్న బలహీనతను పోగొట్టుకునే శక్తి ఉన్నాయి, కానీ ఉడికే నీ ముక్కు వంకరని చెప్పేసి వదిలి. నీకు ముక్కు వంకరని చెప్పి నీ ముక్కు నిదానం చేయగలిగితే చెయ్యి. నువ్వు ముక్కు వంకరని చెప్పేసి వదిలేస్తే ఎలా ఉంటుంది? నా ముక్కు వంకరని చెప్పి నువ్వు ఆక్షేపించి వదిలేస్తే ఎలా ఉంటుంది? నీకు చేతనైతే నిదానం చేయి. నువ్వు గుణవంతులు కాదని అనే పదవి నాలో ఉన్న కుట్ర అంతే ఫారిన్ మ్యాటర్. రోగాలు కూడా మన శరీరంలో ఫారిన్ మ్యాటర్ వచ్చాకే రోగాలు వస్తాయి. అది నాలో ఉన్న కుట్ర అంతా కోసి గుణముగా పాలించు, అలాగ గుణముగా పాలించి తీర్చిదిద్దునం. అలా దయగా వాడే గురువు చేసే పాత్ర ఏంటంటే నువ్వు వాడు అనుగ్రహం నీ మీద పడినప్పుడు, వాడి దయ నీ మీద పడినప్పుడు, నువ్వు రాంగ్ పాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను రాంగ్ పాత్రను తప్పించి రైట్ పాత్రలో పెట్టి ఆయన దయకి నువ్వు అడుగుడులే. ఆయన దయ పొందటానికి అరగత నీకు లేకపోయినా అరగత పొందేటట్టు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు వాడు గురువు. వాడు దయ పొందటానికి మనకు యోగ్యత లేకపోయినా ఆ యోగ్యతని కలిగించి మనల్ని డిజర్వ్ చేసి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. ఆ బయట గురువు బయట ఆకర్షణకు వెళ్లకుండా నిన్ను కాపాడుతాడు, నిన్ను కాపాడు. ఆ బాహ్యముఖంగా ఉన్న మనసుని లోపల గెంటుతాడు. ఈ లోపల గురువు ఏం చేస్తాడంటే వాడి చేతికి దొరికే వరకు అలా వెయిట్ చేస్తాడు. వాడి చేతికి దొరికేటాడు గుంజుకుంటాడు, నిన్ను గుంజుకుని తన స్వరూపం నీకు ప్రసాదిస్తాడు. అది జ్ఞానం. గురువు ఏం చేస్తాడంటే తన స్వరూపం లోపల గుంజుకుని తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అంచేత ఇప్పుడు స్వప్నావస్థ ఎటువంటిది, జాగ్రత్త అవస్థ కూడా ఎటువంటిది. స్వప్నావస్థ అంతా సత్యం, ఈ జాగ్రత్త అవస్థ కూడా అసత్యం. అంచేత మనకి స్వప్నం అనేది స్థితి మనకి ఇండైజేషన్ వల్ల కూడా అప్పుడప్పుడు స్వప్నాలు వస్తాయి. ఇండైజేషన్ వల్ల కూడా ఎప్పుడున్నా స్వప్నం అది కాదు, మన బలహీనతలు మనకు స్వప్నంలో తెలుస్తూ ఉంటాయి. స్వప్నానికి ఏం విలువ లేదనుకోకండి, మీరు స్వప్నానికి ఏం విలువ లేదనుకోండి. చాలామంది ఏమంటారంటే, ఏమంటే నిద్రలో సుఖంగా ఉంటాం, జాగ్రత్తలో మన పని ఏదో మనం పని చేసుకుంటాం, నిద్రావస్థ ఉపయోగపడుతుంది మనకి, జాగ్రత్త అవస్థ ఉపయోగపడుతుంది, స్వప్నాలు ఎందుకని. స్వప్నాలు ఎందుకంటే నీకు తెలియకుండా నీ లోపల అనేక రోగాలు ఉండొచ్చు, అనేక బాలహీనతలు ఉండొచ్చు. అంటే మన శరీరంలో రోగం ఉంటే స్కానింగ్ ఎలా చూపిస్తుందో ఆ రోగాన్ని ఎలా చూపిస్తుందో, నీకు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి బలహీనతలు అన్నింటినీ ఒకసారి నీ మనసు నీ స్వప్నంలో చూపిస్తుంది. గాంధీ గారు అనేవారు, నేను మహాత్ముడని అప్పుడే అనొద్దు, నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, బాహ్యంగా శారీరకంగా బలహీనతలకు దూరంగా ఉన్నా నా స్వప్నంలో ఏంటో నాకు నన్ను కొన్ని స్వప్నాలు పీడిస్తున్నాయి అంటే ఆ స్వప్నంలో విషయాలు కొన్ని నాలో ఇంకా ఉన్న బీజాలు ఉన్నాయన్నమాట. అంటే బీజాలు పోగొట్టుకోమన్న స్వప్నం నాకు చెబుతుంది అంటే స్వప్నం వల్ల ప్రయోజనం లేదు అనుకోండి, అదొక స్కానింగ్ లాంటిది. నీలో ఏముందో నీకు తెలియకుండా నీ హృదయంలో కొన్ని విషయాలు హిడెన్గా ఉండొచ్చాం, అది స్వప్నంలో నీకు తెలియకుండా వచ్చి నీ మనసుకు తెలుస్తూ ఉంటాయి, అది జాగ్రత్త అవస్థలో ఉన్నావు. స్కానింగ్ మిషన్ అది రోగం ఏంటి నువ్వు చూపిస్తుంది, కానీ అది నీకు మందు ఇవ్వదు, అది అంతే కదా, నీకు మందు ఇవ్వదు. కానీ నువ్వు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నీ బలహీనత తెలిసాక నీకు ఏ రోగం ఉందో తెలిసాక దానికి తగిన మందు వాడు దానికి తగిన సాధన చేసి నువ్వు బాగుపడటానికి ఆ స్వప్నం కూడా ఉపయోగపడుతుంది. నీ బలహీనతలు నీకు జాగ్రత్త అవస్థలో తెలియవు, నీ బలహీనతలు నీకు జాగ్రత్త అవస్థలో తెలియవు, స్వప్నంలో తెలుస్తాయి. తెలిసాక వాటిని రిమూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంటే నిద్రకు ఏదో ప్రయోజనం ఉంది, జాగ్రత్త అవస్థకు ప్రయోజనం ఉంది, స్వప్నాలకు ఏం ప్రయోజనం లేదనుకోకు. స్వప్నానికి ఉండే ప్రయోజనం కూడా స్వప్నానికి ఉండే ప్రయోజనం కూడా దాని ప్రయోజనం కూడా దానికి ఉంది. అక్షర మండమాలలో భగవాన్ ఏం చెప్తారంటే, నువ్వు నాకు ఫలానా రోగం ఉందని చెప్పి ఊరుకోకు, మందు కూడా నువ్వే, నువ్వే డాక్టరు, నువ్వే మెడిసిన్ కూడా. నీకు ఫలానా రోగం ఉంది వెళ్ళిపోమని చెబితే అలాగే డాక్టరు, అది తగ్గించి పంపాలి కదా. అందుకని నీకు ఫలానా రోగం ఉందో వెళ్ళిపోయి వెళ్ళిపోయింటే అలా కూడుతుంది, ఆ రోగాన్ని తగ్గించాలి కదా. అంచేది నీలో ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది చెప్పి నన్ను తోలేకు, ఆ బలహీనతను పోగొట్టి నువ్వు నన్ను సరైన మార్గంలో సక్రమ మార్గంలో నడిపించి నీ స్వరూపం నేను పొందేటట్టు అనుగ్రహించాలని ఆచారం. ఊరికే నీకు ఆ బలహీనతలు ఉన్నా ఈ బలహీనతలు వెళ్ళిరావంటే పోగొట్టేవాడు ఎవడు, అవి బరువైన రాళ్ళు, ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి రాళ్ళు. నా తెలివితేటల వల్ల ఆ రాళ్ళు బయటికి లాగలేను, నీ అనుగ్రహం ఉంటేనే కానీ ఆ బరువైన రాళ్ళను బయటికి లాగాటిని కాల్చి బూడిచ్చి చేయలేను. అంచేది నా బరువైన రాళ్ళు ఉన్నాయి నీకు, ఇలా డీప్ సంస్కారాలు ఉన్నాయి, చాలా వాసనలు ఉన్నాయి నువ్వు అని చెప్తే ప్రయోజనం లేదు, ఆ వాసనలు బయటికి లాగి నువ్వు కాల్చి తగలబెట్టవయ్యాలని ఆచరిస్తాడ. నువ్వు చేయవలసిన పని అదే, నువ్వు ఇలా చాలామందికి చేస్తున్నావు, నువ్వు ఇలా చాలామందికి చేస్తున్నావు. కానీ ఇది ఒక స్వభావం ఉంది, నువ్వు చేసిన పని ఇతరులకు చేయటం ఇష్టం ఉండదు. నువ్వు ఎవరికైనా మంచి చేసినా ఆ మంచి ఇతరులకు తెలియటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి. కానీ నీకు ఇష్టం, నేను ఇతరులకు నీ గురించి చెబుతున్నాను, ఇతరులకి నీ గురించి చెబుతున్నాను కాబట్టి, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు, నన్ను క్షమించి ఆశీర్వదించు, ఆశీర్వదించు. అంచేత ఒకసారి అక్కడ కర్ణాటకలో వాడు ఉన్నాడు, ఎవడో వాడు మంజునాథుడు ఉన్నాడు, శివుడు ఆడు కర్ణాటకలో మంజునాథుడు. చాలామంది వాళ్ళు చేసిన తప్పులు మంజునాథుడి దగ్గరికి వెళ్ళి ఈ పొరపాట్లు చేసాం, ఆ పొరపాట్లు చేసాం, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు, నువ్వు పరమేశ్వరుడు, నువ్వు క్షమిస్తావు, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు. అంచేది నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను క్షమించి ఇంకా వాటికి శిక్ష విధించుకో, వాటికి క్షమించి వదిలేయి. నువ్వు నేను దాన్ని నేను ప్రార్థించడానికి తగిన వాడు, నువ్వు అనుగ్రహించడానికి తగిన వాడు, నా పని నేను చేస్తున్నాను, నువ్వు పని చెయ్యను మంజురాదని అడిగేవాళ్ళు ఉన్నారు. నా పని ఏదో నేను నీకు నా కృతజ్ఞత నీకు చూపిస్తున్నాను, అంచేత నువ్వు చేతనైన పని నువ్వు చెయ్యి, నువ్వు క్షమించి, నువ్వు క్షమించాలి అంటే భగవంతుడు ఒకసారి క్షమిస్తే అది సూక్ష్మ రూపంలో అణిగిపోతా కానీ స్థూల రూపంలోకి విజృంభించు. అంచేత భగవంతుని కొంతమంది వాళ్ళు బలహీనతలు పోగొట్టడానికి ధ్యానం చేస్తారు, ప్రార్థన చేస్తారు, పూజ చేస్తారు, జపం చేస్తారు. వీటన్నిటికి ప్రయోజనం ఏంటంటే మనోనాశనం కోసం, అమనస్క స్థితి పొందటం కోసం. ఇప్పుడు మనం జపం చేసినా ఈ జపధ్యానములు మంచి అయ్యే, జపం చేయటం ధ్యానం చేయటం మంచియే. అయితే నేను ఎక్కడ ఎక్కడ మన గుండుగల్లో చెప్పాను, సర్వసాక్షి భగవంతుడు సర్వసాక్షి. నీ మనసులో ఏముందో చూస్తూ ఉంటాడు, నీ మనసులో ఏముందో చూస్తాడు, నువ్వు మాట్లాడే మాట వింటూ ఉంటాడు, నీ మాట్లాడే మాట వింటూ ఉంటాడు. నువ్వు సెల్ఫ్ సెంటర్డ్వా కాదు అవునా కాదు చూసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇతరక్షేమం కోసం మాట్లాడుతున్నావా, నీ స్వార్థం కోసం మాట్లాడుతున్నావా అని పని, నీ భావాన్ని నీ నీ నీకు వచ్చే తలంపని, నీకు వచ్చే భావాన్ని, నీకు వచ్చే తలంకం దేవుణ్ణి చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట దేవుణ్ణి చూస్తున్నాడు. ఏ ప్రేరణ వల్ల మాట మాట్లాడుతున్నావు కూడా అది కూడా దేవుడు చూస్తాడు అని అబ్జర్వేషన్ ఉంటే నీకు తెలియకుండా నీ ధ్యాస ధ్యానం కింద మారిపోతుంది. నీ అబ్జర్వేషన్ కంటే ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. అంటే నీ మాట అసలు ఏ ప్రేరణ, మనం మాట్లాడుతున్నావు మంచి మాట మాట్లాడినా ఏ ప్రేరణ వల్ల నువ్వు మాట్లాడుతున్నావు, ప్రేరణ లోపల ప్రేరణ అంటే ఇవన్నీ దేవుడు చూస్తున్నాడనే కనుక నీకు అబ్జర్వేషన్ కనుక ఉంటే నీకు ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఈ ధ్యానం ఎందుకు? రాత్రి నిద్రపోయేటప్పుడు జపం మంచిదే, అదే నారాయణ స్మరణ కానీ, అది మీకు ఏది ఏ ఏ నామం అయితే ఇష్టం ఆ స్మరణ మంచిదే, మీకు నిద్ర హాయిగా పడుతుంది. మీరు జపం రాత్రి నిద్రపోయే ముందు కనుక మీరు జపం చేస్తే ఈ జపం ఏం చేస్తుందంటే ఇతర తలంపులను గెంటేస్తుంది. అయితే జపం చేసినప్పుడు ఏ దేవత గురించి నువ్వు జపం చేస్తున్నావు అక్కడ నీకు ప్రీతి ఉండాలి, అక్కడ ఇష్టం ఉండాలి. అదేంటి ఇష్టం ఉండాలి? ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం లేని చోట కష్టం ఉంటుంది, కానీ ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అంటే నీకు ఏ దేవత పట్ల ఎక్కువ ప్రీతి ఉందో ఆ నామం కనుక నువ్వు చేస్తే నీకు మామూలుగా స్లీపింగ్ పిలిచి కూడా అక్కడ లేకుండా సౌండ్ స్లీప్ వస్తుంది. ఈ జపం కూడా తలంపే. అయితే మిగతా తలంపులని ఈ జపం కూడా మిగతా తలంపులు రాకుండా తరిమేస్తుంది. అప్పుడు నీకు సులువుగా ఈ జపం ఏం చేస్తుంది, ఈ జపం కూడా సాధన, జప సాధన అంటారు, అది తెలియకుండా ఏదో క్షణంలో నీ హృదయంలోకి నీ మనస్సు విత్తిడ్రా అయిపోతుంది. మనస్సు విత్తిడ్రా అవ్వకుండా, హృదయంలోకి మనస్సు విత్తిడ్రా అవ్వకుండా ఎవరికి నిద్ర పట్టదు. అది విత్తిడ్రా అయిన తర్వాత, హృదయంలోకి మనస్సు విత్తిడ్రా అయిన తర్వాత లోపలికి ఉపసరించుకున్నాక నిద్ర వస్తుంది, కానీ లేకపోతే నీకు నిద్ర రాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాకు భక్తిని ప్రసాదించు, నాకు భక్తి లేనప్పుడు నేను ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్గా ఎలా అడుగుతాను, భగవంతుడు ఎవరో మాట్లాడుతున్నారు, నాకు ముందు భక్తిని ప్రసాదించు. నాకు ముక్తి కోసం నేను కంగారు పట్టడం లేదు, నేను ఎల్కేజీలోనే ఉన్నాను, నాకు ముందు భక్తిని ప్రసాదించు. భక్తి అంటే భగవంతుడితో అనుసంధానం, భగవంతుడితోటి మన మనసుని లింక్ చేయటం, అనుసంధానం చేయటం, అది భక్తి. అంటే భగవంతుడితో మానసిక అనుబంధం. మన శరీరాలు ఎక్కడున్నాయని ముఖ్యం కాదు, మనకు గురువు పట్ల, మనకు ఈశ్వరుడి పట్ల మానసిక అనుబంధం ఉండాలి, అది భక్తి. మన శరీరం ఎక్కడుందనేది శరీరం అప్రధానం. ఏంటి శరీరం అప్రధానం? శరీరం ఎక్కడున్నాను కాదు, మనసు ఎక్కడుందో ముఖ్యం. ఎంచేదంటే మనం పాడు చేసేది మనస్సు, బాగు చేసేది మనస్సు. అంచేది మన మనస్సును నిర్మలం చేసుకుంటే, మన మనస్సును నిశ్చలం చేసుకుంటే, మన మనస్సును పవిత్రం చేసుకుంటే, మన మనస్సును ఏకాగ్రం చేసుకుంటే ఈ ప్రపంచం అంతా మన శత్రువులు కన్నా మనం చేసేది ఏమి లేదు. మీ ఇంద్రియాలు మీకు స్వాధీనంలో ఉన్నప్పుడు, మీ మనస్సు మీకు స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రపంచంలో అందరూ మీకు శత్రువులు ఉన్నా మీకు వచ్చే నష్టం లేదు. మీకు ప్రపంచంలో ఎంతమంది ఉపకారం చేసేవాళ్ళు ఉన్నా మీ ఇంద్రియాలు మీ స్వాధీనం లేనప్పుడు, మీ మనస్సు మీకు స్వాధీనం లేనప్పుడు మనకు ఉపకారాలు చేసేవాళ్ళు అంటే దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల మనకి ప్రయోజనం ఏమి లేదు. అంచేత మనల్ని నువ్వు ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపెట్టుకుంటూ అర్జున, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకో, నిన్ను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకు, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేసుకో. అలా మేక్ ఎఫర్ట్, నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నంలో కనుక సిన్సియారిటీ ఉంటే డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. ఏంటిది డివైన్ ఇంటర్, నువ్వు దేవుడి వైపు ఒక అడుగేస్తే 100 అడుగులు దేవుడు వేసి నీ పక్కకు వస్తాడు. నువ్వు దేవుడి వైపుగా ఒక అడుగేస్తే 100 అడుగులు వేసి నిన్ను వచ్చి నిన్న ఆయన హృదయంలోకి తీసుకుంటాడు, నిన్ను ఆయన హృదయంలోకి తీసుకుంటాడు. అయ్యా ఒక్కడిగానే నువ్వు ప్రయత్నం చేసేయాలి. ఎంతో కింద ప్రారంభ దశలో ఎఫర్ట్ అవసరం, ప్రారంభ దశలో ఎఫర్ట్ అవసరం. అంటే నేను ముక్తి గురించి మాట్లాడటం లేదు, ముందు నాకు ఈశ్వరుడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మనం ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలని బుద్ధి నాకు ముందు కలగజేయి. ఇటు దురాశగా అడగటం లేదు, నాకు ముందు నాకు భక్తి కావాలి, నాకు ఆ తపన కూడా ఎక్కువ ఉండాలి, భగవద్ అనుభవం పొందాలనేటువంటి తపన కూడా ఎక్కువ ఉండాలి. సరసంగా మనకు ఎంతో కొంత భక్తి ఉంది కానీ గోరచ్చం వీళ్ళు భక్తి భక్తులు, ఇదే కాలక్షేపం భక్తి. కొంతమంది ఇంటికాడ ఏదైనా పని లేకపోతే కానీ చెప్పి కాలక్షేపానికి రామ రామ అనుకుంటారు, కానీ రాముడి పేరు సిన్సియర్గా ఎవరో తలపెట్టరు, రాముడి పేరు సిన్సియర్గా ఎవరో తలపెట్టరు. ఇదిగే కాల కొంతమంది కాలక్షేపం కోసం రామ రామ అనుకుంటారు, కానీ ఆ రామ అన్నప్పుడు ఆ శబ్దంలో వాళ్ళ హృదయం ఉండదు. వాళ్ళ హృదయం ఎక్కడ ఉంటుంది, నోరు ఉడికే రామ రామ అంటుంది. అది మెకానికల్, ఏంటది అది మెకానికల్, యాంత్రికంగా చేస్తే రావాల్సిన ఫలితం నీకు రాదు. అక్కడ నీ హృదయం ఉండాలి, నీ మనస్సు ఉండాలి. ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పని దగ్గర నీ మనస్సు ఉండాలి, నీ హృదయం ఉండాలి, అప్పుడు అది పవిత్రం అవుతుంది. ఆ మనస్సు పవిత్రం అవుతుంది, అప్పుడు ఏకాగ్రం అవుతుంది. అది ఏంటది, ఏకాగ్రం అవుతుంది, పవిత్రం అవుతుంది. ఇంతవరకు ప్రపంచంలో పవిత్రుడు కాని వాడు ఎవడు కూడా ఆత్మాకారం పొందలేదు. సృష్టిలో పవిత్రుడు కాని వాడు ఎవడో కూడా ఆత్మాకారం చెందలేదు. ఎందుకంటే ఆత్మ ఎంత పవిత్రమైందో, అంత ఏకంగా ఉంటుందో, ఎంత నిదానంగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత పవిత్రమైతే కానీ, అంత ఏకాగ్రంగా ఉంటేనే కానీ అది ఇందులో మనస్సుని అది అందులో కలుపుకోదు, మనస్సుని అందులో కలుపుకోదు. అంచేది నీవు పరమ పవిత్రుడు అవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే నువ్వు మూడు నిదా మాట చేత సంకల్పం నిదానంగా ఉండాలి, వంకర్లుగా ఉండకూడదు, నిదానంగా ఉండాలి. నాకున్న భక్తి ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది నా చేతిలో ఉన్న పని, నా చేతిలో లేని పని. అని ఇచ్చే నేను పొందగలం కానీ ఇవ్వకుండా నేను పొందలేను. ఇప్పుడు ఎందుకని నేను అడిగి అంటే నా చేతిలో ఉన్న పని బాగా చేసేలాగా అనుగ్రహించు అని. జ్ఞానం ఇస్తాడా ఇవ్వడని నాకు అదేమి లేదు, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు, అది ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉన్న పని నేను బలవంతం చేయను, నా చేతిలో ఉన్న పని నేను బాగా చేసినట్టు ఆశీర్వదించు రమణ. నా చేతిలో ఉన్న పని నేను బాగా చేసినట్టు ఆశీర్వదించు. ఈశ్వరుడు నేనేం బలవంతం పెట్టను అని ఈశ్వరుడు చేసే పని ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో అని చూసుకుంటాడు. నేను నిన్ను అడిగేది ఏంటంటే ఈశ్వరుడు అనుగ్రహం నాకు ఇప్పించేయమంటలేదు. ఈశ్వరుడు అనుగ్రహం పొందటానికి నేను చేయవలసినటువంటి ప్రయత్నం ఎలా ఉండాలి, నా చేతిలో ఉన్న పని నేర్పమంటున్నాను కానీ ఈశ్వరుడు చేతి, ఈశ్వరుడు నాకు జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు, ఇటువంటి ప్రశ్నలు నేను అడగటం లేదు. ఆ యోగ్యత పొందడానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, యోగ్యత పొందడానికి నేను చేయవలసిన ప్రయత్నం గురించి నేను అడుగుతున్నాను కానీ ఈశ్వరుడు నాకు ఏదో బలవంతం, ఈశ్వరుని బలవంతం చేసి నాకు జ్ఞానం రావాలని అలా అనుకోవటం లేదు. అంటే మన చేతిలో ఉన్న పని చేస్తే ఆయన చేతిలో ఉన్న పని మనం జ్ఞాపకం చేయక్కర్లేదు. ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో అని ఆయన చూసుకుంటాడు, ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. మీరు మంచి మార్గం విడిచిపెట్టుకున్నా ఉంటే, మరి మంచి మార్గం అంటే క్రమ మార్గం, ధర్మ మార్గం విడిచిపెట్టుకుని ఉంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరిని అనుగ్రహిస్తాడు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరూ అనుగ్రహిస్తాడు భగవంతుడి అనుగ్రహం. మీ ప్రయత్నంలో కనుక డెడికేషన్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే మిమ్మల్ని అందరూ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. పునర్జన్మ లేని స్థితిని ప్రసాదిస్తాడు. పునర్జన్మ లేని అంటే మార్టాలిటీలోంచి ఇమ్మార్టాలిటీ తీసుకొస్తాడు, మార్టాలిటీలోంచి ఇమ్మార్టల్. మన జీవితం జయం అదే, అంటే శరీరం మన జీవితం జయం అదే. ఆ నిజమైన నేనుకి, నిద్రకి సాక్షిగా ఉన్న నేనుకి స్వతంత్రంగా, అంటే శరీరం లేకుండా, దేవతలు లేకుండా, పుణ్యపాపాలు లేకుండా, జన్మలు లేకుండా, ఇండిపెండెంట్గా, డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్గా ఉన్న ఆ నేనుకి, అంటే ఇండిపెండెంట్గా ఉండే ఆ నేనుకి చావులు పుట్టుకలు ఎలా ఉంటాయో తెలియదు. అసలు అవి ఎలా ఉంటాయో తెలియదు. చావు అంటే ఏంటో తెలియదు, దానికి పుట్టుక అంటే ఏంటో తెలియదు. ఎవరికి ఎవరికి చెప్పండి కారణం, దానికి దేహం లేదు. ఈ అబద్ధమైన నేనుకి దేహం ఉంది, ఫాల్స్ ఐక్. ఇది రాంగ్ అది. ఇదేంటది, అది రైట్ అయి. ఇదేంటిది, రాంగ్ అయి. శరీరం చనిపోయినప్పుడు మనందరం ఏడుస్తాం, శరీరం చనిపోయినప్పుడు మనందరం ఏడుస్తాం. శరీరం ఏడ్చేది రాంగ్ అయి, నేర్చేది ఏంటి, దీని రాంగ్. ఈ దొంగ నేనికి పరిమితులు ఉంటాయి, ఆ నిజమైన నేనికి పరిమితులు ఉండవు. దీనికి శరీరంతో తాదాప్యం పొందుతుంది కాబట్టి శరీరం పోయినప్పుడు నేను పోతున్నానని అనుకుంటాను. ఏది, ఈ నేను అప్పుడు అడుగుతుంది, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఆ నిజమైన నేను ఉంటాను, దానికి అసలు చావు, దానికి శరీరమే లేనప్పుడు చావు పుట్టుకలేండి దానికి. ఆ నిజమైన నేనుకి అసలు శరీరం లేదు, ప్రపంచం లేదు. ఆ నిజమైన నేనుకి అసలు శరీరమే లేనప్పుడు చావు పుట్టుకు, శరీరం ఉంటే చచ్చిపోవడం పుట్టడం. ఆ నిజమైన నేనుకి అసలు చావు పుట్టుకలు లేదు, చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. ఆ నిజమైన నేను మీకు అనుభవంలోకి వచ్చే ఆ మీరు మరణించే టైంలో కనీసం ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు వెంటనే కాకపోయినా, మీ శరీరం మరణించే టైంలో ఒకవేళ ఆ నిజమైన నేను జాగ్రత్త అవస్థలో మీకు అనుభవంలోకి వస్తే మీకు కడసారి శరీరం అది, ఇంకా మీకు జన్మలు లేవు. అది అంటే అది ఇమ్మోర్టల్ స్టేట్. అదేంటది, గాంధీ గారు చనిపోయినప్పుడు ఏ రామ్ అని రెండుసార్లు అన్నాడు. ఆయన పేల్చినప్పుడు మూడోసారి అనలేక పడిపోయాడు. ఏ రామ్ అన్నాడు. దానికి రాజగోపాల్ ఆచార్య ఏం చెప్పాడంటే, రాముడంటే అక్కడ ఆత్మ, రాముడంటే తన చైతన్యం, రాముడంటే తన హృదయంలో ఉన్న ఆత్మ రాముడు, ఆత్మారాముడు. ఎవడో ఆత్మారాముడు అయితే శరీరానికి చావు ఉంది కానీ ఆత్మ చైతన్యానికి చావు లేదు. ఇంకా పుట్టలేదు కదా, అసలు పుట్టిన దానికి చావు ఉంటుంది కానీ పుట్టిన దానికి చావు ఉండదు. శరీరం పుట్టింది కాబట్టి చనిపోతుంది, చైతన్యం అసలు పుట్టలేదు కాబట్టి పుట్టిన వస్తువుకు చావు ఎలా ఉంటుంది అని చెప్పి మా ఈ బిఖ్యం ఇమ్మార్టల్. ఎవడు రాజాజీ ఏమన్నా అంటే, ఇదివరకైనా ఆత్మాకారం పొందాడో లేదో నాకు తెలియదు కానీ ఈ మరణం ద్వారా ఆత్మాకారం పొందినట్టు తెలుస్తుంది. మామూలు క్యా ఎరికాకలేదు, పిచ్చకాకలేదు, తన వాసన ఏమి కనిపించలేదు అక్కడిక. వీడికే రాముడు, ఆత్మారాముడు ఆయన గుర్తుకొచ్చాడు. అంటే ఆయన చర్య మృత్యువుని జయించాడు. ఏంటంటే మృత్యువుని జయించడం అంటే ఏంటంటే, ఇది బాగా అర్థం చేసుకోండి, శరీరం చనిపోతున్నప్పుడు నేను చనిపోతున్నా అన్నవాడు అనుకోడు. అంటే శరీరంతో చావు లేని సద్వస్తువు మన హృదయంలో ఉంది. అది శరీరం చనిపోయినప్పుడు నీకు అది స్ఫురించినప్పుడు, లాస్ట్ మినిట్లైనా ఆ చివరి శ్వాసలైనా, శరీరం చనిపోయినప్పుడు చావు లేని సద్వస్తువు నీకు స్ఫురించినప్పుడు, పోయేది శరీరమే కానీ నేను ఉన్నాననే భావన నీకు వస్తుంది శరీరం చనిపోయినప్పుడు, అప్పుడు అది ఇమ్మర్టల్ అవుతాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇందులో క్లారిటీ ఉండాలి. ఏంటంటే క్లారిటీ ఉంది, సైన్సే. ఈ స్పిరిచువాలిటీ కూడా సైన్సే. ఈ భౌతికమైన సైన్సులకే, భౌతికమైన సైన్సుల్లో మార్పులు వస్తాయి. ఇది ట్రూత్, ఇది నేకే ట్రూత్, 100% ట్రూత్. నీకు అనుభవం, నీకు ఇక్కడ చావు లేని సద్వస్తువు నీ శరీర ప్రయాణం టైంలో అయినా అది నీకు అనుభవంలోకి వస్తే పోయేది శరీరం. నువ్వేమనుకుంటాడు, జ్ఞానం ఏమనుకుంటాడంటే నేను శరీరాన్ని అనుకోడు, నాకు శరీరం ఉందనుకుంటాడు. ఇమ్మర్టల్ స్టేట్ పొందినప్పుడు నేను శరీరాన్ని అనుకోడదు. అక్కడ లోపమటువంటి మరణం లేని వస్తువు వాడికి అనుభవంలోకి వచ్చాక అది నేను అనుకుంటాడు, కానీ శరీరం నేను అనుకోడు. ఇప్పుడు నాకు చొక్కా ఉంది, నాకు లాగ ఉంది అని ఎలా అనుకుంటున్నాము? నేను శరీరాన్ని అనుకోడు, నాకు శరీరం ఉందనుకుంటాడు. ఈ బట్ట పోతే పోయింది అనుకుంటున్నాం కదా, బట్ట పోతే పోయినప్పుడు నేను పోతున్నాను అనుకోలేదు, బట్ట పోయింది అనుకుంటాం. అలాగే శరీరం పోయినప్పుడు కూడా శరీరం పోయింది కానీ నేను పోరలేదు, నేను పోవటం లేదు, ఉంటాను అనేటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే వచ్చిందో అది ఇమ్మోర్టల్ స్టేట్. ఆ స్టేటు ఎవడైతే పొందాడో వాడికి పునర్జన్మ ఉండదు. కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళు చేసిన కర్మను బట్టి ఇతర లోకాలకు వెళ్ళటం, పునర్జన్మలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అటువంటి స్టేట్ ఆయన ఎప్పుడు ఇస్తాడో నేను చెప్పలేను. ఇప్పుడు భక్తులు అడిగేది ఏంటంటే, ఆ ఇమోషనల్ స్టేట్ ఎప్పుడు ఇస్తాడో నేను అడిగినప్పుడు ఇవ్వడం, ఒకవేళ దానికోసం ఎదురు చూడనప్పుడు ఆయన ఇవ్వచ్చు. అంటే నేను ఆ ఇమోషనల్ స్టేట్ పొందడానికి నేను చేసే ప్రయత్నం చెప్పి అది నాకు ఇమ్మని కాదు. ఏమో నాకు అయ్యో అది ఇస్తాడో లేదో నాకు తెలియదు, అది ఇమ్మని కూడా కాదు. దాన్ని పొందటానికి నేను చేసే ప్రయత్నం ఎలా ఉండాలి, నా బిహేవియర్ ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అర్జున, ఏదైనా సాధన చేయాలి, నా పెరిగితనం పనికిరాదు. కొంతమంది సాధన విషయంలో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు అనుకుంటారో, సిగ్గుపడతారు, సిగ్గు పనికిరాదు. సాధన చేయటంలో నీకు భయపడవద్దు, ఫియర్లెస్గా ఉండవు, నువ్వు పిరికితనం వద్దు. పిరికివాడు ఏ పని, ఈ లోకానికి పనికిరాడు, పరాయి లోకానికి పనికిరాడు. పిరికివాడు ఏ పని చేయలేడు, పిరికివాడు ఏ పని చేయలేడు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ద బ్రేవ్ ఓన్లీ వన్స్. కొంతమంది రోజు చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది రోజు ఏ రోజుకనేది భయం వల్ల చనిపోతూ ఉంటారు. కానీ నిజమైన వీరుడు ఒక శరీరం ఒక్కరోజునే చచ్చిపోతుంది. అంచేది నీకు పిరికితనం ముందు వదిలేదు, పిరికితనమే నీకు విరోధం. నువ్వు సాధన పిరికితనం ఉన్నాడు, భయస్థుడు సరిగ్గా సాధన చేయలేడు, సరిగ్గా సాధన చేయలేడు. అంటే నీవు ధైర్యాన్ని కల్టివేట్ చేయి, నీకు ధైర్యం తక్కువగా ఉందంటే ధైర్యం కల్టివేట్ చేయి, నీ హృదయంలోకి దౌర్బల్యాన్ని రానమ్మకం. అర్జున, అర్జున అంటూ తెల్లటి వాడా, ఓ స్వచ్ఛమైన వాడా, నీ హృదయంలోకి పిరికితనం రానివ్వకు, దౌర్బల్యం రానివ్వకు. దౌర్బల్యం రానివ్వకుండా భగవంతుడనే వాడిని నీవు ఎంత మాత్రం నీ హృదయంలో దౌర్బల్యం వచ్చినా నీకు మార్గం తప్పిపోతాం, మార్గం తప్పిపోతాం. అంటే అన్నింటికంటే నీచమైంది అంటే హృదయ దౌర్బల్యం. అన్నింటికంటే నువ్వు అన్నింటికంటే ఇది సాధించగలవా లేదని ఎప్పటికప్పుడు అనుమానం పెట్టుకుంటా అంటే అది హృదయ దౌర్బల్యం వస్తుంది. ఈ ప్రపంచం అన్నింటికంటే నీచమైంది ఏంటంటే హృదయ దౌర్బల్యం అని దృష్టిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరికి? అర్జునుడికి. అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ అది రేపు 6వ తారీఖున గీత జయంతి. మా కాపారం రమ్మని కౌరు వచ్చింది, అయినా కానీ మేము అప్పుడు జిన్నూరులో ఉండటం లేదని చెప్పాం. 6వ తారీఖున గీతా జయంతి, అది సమన్వయ గ్రంథం. ఏంటది సమన్వయ గ్రంథం? అది వన్ వే ట్రాఫిక్లా ఉండదు. అన్ని మార్గాలను సమన్వయం చేశాడు భగవంతుడు, అన్ని మార్గాలని సమన్వయం చేశాడు. నీ జీవితం ఎలా ఉండాలి, నువ్వు ఈ జీవితంలో భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నువ్వు సత్వగుణాన్ని ఎలా కల్టివేట్ చేయాలి. మనిషి మాయం, మనం నీ హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువుని తెలుసుకోవడానికి ఎవరు అడ్డు రావటం లేదు. నీ మాయ అడ్డు వస్తుంది. మాయ ఎలా ఉంది? మనసు రూపంలో ఉంది, గుణాల రూపంలో ఉంది. అంతే కదా, గుణాలంటే ఏంటి? వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని ఎలా చెబుతున్నాడు? ముఖం మీద ఏమన్నా రాస్తుందే? వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెబుతున్నాం. ఆ గుణాలు దాటాలి. ఏంటి ఆ గుణాలు? జీవి శరీరం ఉండగానే, ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే ఆ గుణాల రూపంలో మాయ ఉంది కాబట్టి గుణాలను దాటకుండా నువ్వు మాయను దాటలేదు. అయితే అట్లా ఇటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడు భగవద్గీతలో చాలా వివరంగా చెప్పాడు, చాలా వివరంగా చెప్పాడు. నువ్వు సాధన చేసినప్పుడు పతనం అవుతూ ఉండొచ్చు. సాధన చేసినప్పుడు పతనం మీరు కంగారు పడక్కర్లేదు. మనం ఎక్కడైనా నడిచి వెళ్తాంటే పడిపోతే అలా కూర్చుంటాం, మనం లేచి నడుస్తాం. అలాగే సాధన చేసినప్పుడు ఎక్కడైనా పతనం కావచ్చు. పతనం అయినా అలా పేడ కింద, పేడకాడ కింద అలా పడిపోకు. బంతిని కింద వేసుకొడితే పైకి లెగిస్తుంది, అలా ఉండదు. అలా నువ్వు పడిపోయిన ఒకసారి లెగి ప్రయత్నం, మళ్ళీ నడు. అందుకని పేడకాడిలాగా ఉండక, నువ్వు బంతిలా ఉండాలి. బంతిని మనం భూమి మీద పెట్టి గట్టిగా కొడితే అది ఇంకా పైకి లెగిస్తుంది. అంచేది నీకు వచ్చే కష్టాలను చూసి కంగారు పడకు. ఇవన్నీ మాయ. ఏంటంటే కష్టాలు అనేది నీకేమైనా నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా నీ స్ట్రెంగ్త్ని పరిశీలించడానికే వస్తాయి. ఏంటది నీకున్న బలాన్ని పరిశీలన చేయడానికి వస్తాయి. రమణ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఆయన ఎప్పుడు ఆశ్చర్యం వ్యక్తపరచలేదు. అది అలా జరగవలసి ఉంది, జరిగిందంతే. అది ఈశ్వరాజ్యం. ఏంటది ఈశ్వరాజ్యం? ప్రపంచం అంతా భగవంతుడు వ్యాపించున్నాడు. ప్రపంచం అంతా ఆయనకు తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు. ఈ ప్రపంచం మీది కాదు, నాది కాదు, ఆయనది. సొమ్ము ఎవరిది? భగవంతుడిది. ఈ ప్రపంచం అనేది సొమ్ము. ఈ ప్రపంచం ఉండగా మనం వచ్చాం, మరి ఈ ప్రపంచం ఉండగా ప్రపంచాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాం. మనం పుట్టకముందు ప్రపంచం ఉంది, చనిపోయాక ప్రపంచం ఉంది. మనం అనుకుంటాం మనం లేకపోతే వీళ్ళందరిని ఎవరు చూస్తారని. మన ఊరికి ఎలా అనిపిస్తుంది, కానీ మనం లేకపోతే వాళ్ళు ఇంకా బాగుపడవచ్చు. ముద్రించేవాడు ఈశ్వరుడు. ఏంటి ముద్రించేవాడు ఈశ్వరుడు? అంటే ప్రపంచం మీది కాదు, నాది కాదు, మధ్యలో వచ్చాం, కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. మన పుట్టకముందు ప్రపంచం ఉంది, మనం చనిపోయాక ప్రపంచం ఉంది. మన పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవడైతే చూశాడో మనం చనిపోయిన తర్వాత వాడే చూస్తాడనే గుర్తు మనకు ఉండాలి. మన పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవడైతే చూశాడో మనం చనిపోయే కూడా ఈ ప్రపంచాన్ని వాడే చూస్తాడు. అది కాదు నీకు కావలసింది. ఈ ప్రపంచంలోకి నువ్వు ఎందుకు వచ్చావంటే నీ బలహీనతను బాగొట్టుకుని. ఈ ప్రపంచం అంటే ఏమి లేదు, అది ఒక అద్దం లాంటిది. నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖం ఎలా ఉందో అర్థం చెబుతుంది. అలాగే ఈ ప్రపంచ సృష్టిలోకి ఎందుకు వచ్చావంటే ఈ సృష్టి నీ బలహీనతను చూపిస్తుంది. నీ సృష్టి నీ బలహీనతను చూపించింది. తర్వాత కానీ నీకు పెర్ఫెక్షన్ రాదు. ఆ బలహీనతను పోయిన తర్వాత కానీ నీకు పెర్ఫెక్షన్ రాదు. పెర్ఫెక్షన్ వస్తేనే కానీ ఈశ్వరుని దయకు నువ్వు పాత్రుడో కాదు. పెర్ఫెక్షన్ వస్తేనే కానీ, అంటే నువ్వు రోజు నడిచే విధానంలో మనం ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నావా, పెర్ఫెక్షన్ చూసుకుంటున్నావా? ఇలా కలకత్తా వెళ్ళి రోడ్డు కెళ్తున్నాం, మెడ్రాస్ వెళ్తున్నాం రోడ్డు కెళ్తున్నాం, మెడ్రాస్ వెళ్ళాలని ప్రయాణం చేసి వెళ్తే మెడ్రాస్ రోడ్డు వెళ్తే మెడ్రాస్ వస్తుంది, కానీ మనసులో మెడ్రాస్ వెళ్ళాలనుకున్న కలకత్తా రోడ్డు వైపు వెళితే కలకత్తా వెళతాం. అసలు నువ్వు వెళ్ళే మార్గంలో నీకు ఎంజాయ్మెంట్ ముఖ్యమా పరిపక్షణ ముఖ్యమా? నీకు నువ్వు వెళ్ళే మార్గం పెర్ఫెక్షన్ తీసుకెళ్లే మార్గమా ఎంజాయ్మెంట్కి తీసుకెళ్లే మార్గం? అది ఏ రోజు కా రోజు నువ్వు పరిశీలించకుండా ఉండు, అది ఏ రోజు కా రోజు పరిశీలించకుండా ఉండు. విదుడు ఒకసారి ధృతరాష్ట్రుడి దగ్గర మాట్లాడుతూ ఒక మనిషికి వాడి ప్రారంభాన్ని బట్టి ఐశ్వర్యం ఉండొచ్చు, ఒక మనిషికి వాడి ప్రారంభాన్ని బట్టి చదువు పండితులై ఉండొచ్చు, ఒక మనిషికి వాడి ప్రారంభాన్ని బట్టి ఏదో పదవులు వస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఒకవేళ ఉన్నా ఇవన్నీ చూసుకుని ఎవడైతే గర్వపడ్డవాడు ఘనుడు అన్నాడు. ఇది విదురుడు చెప్పాడు. ఎంత బాగుందో చూడలేదు. ఆ ప్రారంభాన్ని బట్టి వచ్చినాయి అంతే, కొంతమంది చాలా అందంగా ఉంటారు. ఆ సౌందర్యం కూడా ఈశ్వరుడు ఇచ్చింది. బాగా అందంగా ఉన్నవాళ్ళు షేక్స్పియర్ ఏమంటాడంటే ఇవన్నీ వాక్స్ అంది ఎత్తా అంటాడు. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు స్వర్గం వచ్చి భూమి మీద నడుస్తుంది, అందం రూపం ధరించి అలా నడుస్తుంది. అది కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అలాగే కొంతమందికి వివేకం ఇస్తాడు. ఏంటది అది ఒక గిఫ్ట్. అది కొంతమందికి వైరాగ్యం ఇస్తాడు. వైరాగ్యం ఉన్నవాడికి ఎంత దుఃఖం వచ్చినా ఏమీ అనిపించదు అసలు. వైరాగ్యం మన నిజమైన ఆస్తి. వైరాగ్యం అనేది మన నిజమైన ఆస్తి. అదే వైరాగ్యం ఉన్నవాడికి ఏ కష్టం వచ్చినా అది ఎరచేం పుట్టినట్టు ఉండదు. అభ్యాసము వైరాగ్యం. వైరాగ్యం నీ మనసును అంతర్ముఖపరుస్తుంది. అభ్యాసం నీ హృదయాకారం చేస్తుంది మనసుని. ఆ రెండు మటుకు విడిచిపెట్టుకో. నీ కుడి కన్నా ఎక్కువ ఎడం కన్నా ఎక్కువ అంటారు, రెండు కళ్ళు సమానం అంటావు కదా నువ్వు. అలా ఈ రెండాటిని పట్టుకుని నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఈ రెండాటిని పట్టుకుని వేలాడు. ఏ రెండాటిలోనే? ఒకటి వైరాగ్యం, రెండు అభ్యాసం. వైరాగ్యం అంటే వైరాగ్యమే సంపద. ఇక్కడ విదురుడు ఏమని చెప్పాడు? నీ దేహ ప్రారంభాన్ని బట్టి సౌందర్యం ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఐశ్వర్యం వచ్చి మీద పడిపోతా ఉంటుంది. ఐశ్వర్యం వచ్చి మీద కొంతమందికి చదువుకుంటే బాగా మంచి చదువు వచ్చేస్తుంది, వాళ్ళు కిక్ గ్రాస్పింగ్ అంటారు. కొంతమంది 100 సార్లు చదివిన రాకపోయినా కొంతమంది ఒకసారి చదివితే వచ్చేస్తుంది. కొంతమందికి పాండిత్యం ఉండొచ్చు. అలాగే దేహ ప్రారంభాన్ని బట్టి కొంతమందికి అది ఏదో పదవులు వస్తూ ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఒకవేళ అక్కడికి అన్ని ప్లస్ పాయింట్స్ అయినప్పటికీ మైనస్ పాయింట్స్ రాకపోయినప్పటికీ సౌందర్యం ఉన్నప్పటికీ పాండిత్యం ఉన్నప్పటికీ ధనం ఉన్నప్పటికీ అధికారం ఉన్నప్పటికీ ఇవన్నీ నిజమని ఇవన్నీ స్వప్నమే ఇవన్నీ నిజమని అనుకుని నువ్వు గర్వపడితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఎవడైతే గర్వపడో ఆడు మాత్రమే ఈ లోకంలో గనుడు అన్నాడు విదుడు. ఇవన్నీ లేనివాడికి ఇంకా గర్వం ఏంటండి? మనకు గోచి పెట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు ఇంకా మనకు గర్వం ఏంటి? అన్నీ ఉండి కూడా ఈ విధుడు చెప్పి అన్నీ ఉన్నప్పటికీ ఎవరికైతే అహంకారం రాదు, ఎవరికైతే ఇసుమంతో గర్వం రాదు, వాడు మాత్రమే సృష్టిలో గనుడు. గనుడు అంటే వాడికే వర్తిస్తుంది, వాడే మహాత్ముడు. వాడు మాత్రమే అన్నీ ఉన్నప్పటికీ అణిగి ఎవడైతే ఉంటున్నాడో, అన్నీ ఉన్నప్పటికీ ఎవడైతే అణిగి ఉంటున్నాడో వాడు మాత్రమే మహాత్ముడు అనే భారతంలో విధుడు చెప్తాడు. భారతంలో నీకు భక్తి కావాలంటున్నావు, నేను నీకు ఇచ్చేది ఏంటి? నీ తపన నేను బాగు చేస్తుంది. నేనెవడు నీకు ఇవ్వటానికి? నీ తపన ఉంది కదా, నీకు లోపల నుంచి తపన వస్తుంది. జ్ఞానం అనేది లోపల నుంచి ఊరేది, కానీ పైనుంచి మనం కుంకుడిగా పూసినట్టు పోసేది కాదు. జ్ఞానం అనేది మనం బాగుపడాలనే తపన లోపల నుంచి రావాలి, కానీ బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచే రావాలి. ఆ తపన నీకు తపన వస్తుంది అంటే నీకు బాగుపడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు తరించే లక్షణాలు నీకు భవిష్యత్తులో తరించే అవకాశం ఉంది కాబట్టి నీకు తపన వస్తుంది. నీకు భవిష్యత్తులో తరించే అవకాశం లేకపోతే నీకు తపన రాదు. నీకు సహజంగా తపన వస్తుంది. నేనే ఉన్నాయో నీకు ఇవ్వటానికి అది దొరకటం లేదు. అంటే అది నేను కనపడిన ఇవ్వడం పని చేస్తున్నప్పటికీ ఆయన సర్వసాధారణంగా నేను అనేది వాడరు. కొంతమంది ఆయన నేననే శబ్దాన్ని వాడరు. ఆయన ఊయామై ఈ దొంగనైనా ఏం చేస్తుంది, పాలసీ ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ అయి ఈ బాడీ బాగుండ ఈ చేసేది ఏముంటుంది అసలు ఆ నిజమైన నేను ఇంటర్ఫిరెన్స్ లేకుండా దాని యొక్క గ్రేస్ లేకుండా తెలియబడదు నీకు. ఎందుకు పనికిరాను నువ్వు చెప్పేది? నేను ఎందుకు పనికిరాను? నేను అదో చాలా కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని అడిగాడు నాకు ఎప్పుడు వస్తున్నావే మోక్షం అని. వచ్చి జన్మలో వస్తున్నాను చెప్పలేదు, నేను పోతే నేను నువ్వు పోతే నీకు మోక్షం వస్తుందన్నాడు. అంటే నీవు నువ్వు పోతే అంటే నువ్వు పోతే అంటే శరీరం పోతే కాదు, ఇప్పుడు నువ్వు నేను అంటున్నావు కదా, ఆ నేను పోతే మోక్షం వస్తుంది, ఆ నేను ఉన్నంతకాలం నీకు మోక్షం కాదు. అది పనికిరానిది. ఇంకా పెంట మేరకు పెంట పొలంలో వేసుకుంటే రెండు బస్తాలు ఎక్కువ పండుతాయి. ఎందుకు పనికిరాని దాన్ని మనం అలంకరించుకుంటున్నాం. ఇక పండగల్లో ఏ విధంగా అయితే ఇల్లు అలంకరించుకుంటారేమో, ఎందుకు పనికిరాని దాన్ని దాన్ని పోగొట్టుకోవడానికి బదులు దాన్ని అలంకరించుకుని శరీరం విడిచిపెడుతున్నాం. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి బదులు అజ్ఞానాన్ని పెంచుకుని అవిద్యను తొలగించుకోవడానికి బదులు అవిద్యను పెంచుకుని చచ్చిపోతున్నాం. అంటే మనకి పుట్టినప్పుడు 10 మైనస్ పాయింట్లు ఉంటే చచ్చిపోయినప్పుడు ఇంకో 10 పెంచుకుని 20 మైనస్ పాయింట్లతో చచ్చిపోతాంటే ఆ జన్మ అంతా కూడా సత్య సాక్షాత్కారం సత్యానికి నేను సత్యాన్ని తెలుసుకోవడం కోసం జ్ఞాన సముపార్జన కోసం ఈ శరీరాన్ని నేనేమో ఉపయోగించకపోతే ఈ శరీరం ఎందుకు వచ్చినట్టు అరుణాలు చెల్లిస్తుండడం. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేలు అరుణాలు చెల్లిస్తుండడం. నేను ఈ భూమి మీదకి వచ్చాను, భూమి మీదకి వచ్చాను, నాకు సత్య సాక్షాత్కారం అవ్వలేదు, ఆత్మజ్ఞానం కలగలేదు, నాకు ట్రూత్ అంటే ఏంటో తెలియదు. సత్యంలోనే అందం ఉందంటారు, అందంలోనే సత్యం ఉందంటారు. అది ఆ సత్యం అనేది నా హృదయంలో ఉన్నప్పటికీ దాన్ని అనుభవం చేసుకోకుండా దాన్ని బయటికి శరీరాన్ని విడిచిపెట్టి తెలియని లోకాలకు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మరి ఈ శరీరం ఏం వచ్చినాడు, 100 ఏళ్ళు బతికిన ప్రయోజనం ఏంటి ఈ శరీరం అంటే? జ్ఞాన ఆత్మజ్ఞానం సంపాదించకుండా సత్యాన్ని దర్శించకుండా ఈ శరీరం 100 ఏళ్ళు బతికి చనిపోయినా దీని యొక్క ప్రయోజనం ఏం లేదు. ఆ జన్మంతా వేస్ట్ అది, ఆ జన్మంతా వేస్టే. బతికుండగా మనం ఈ లెక్కలు వేసుకుంటే ఎన్ని బస్తాలు బియ్యం తింటున్నాం, ఆ లెక్కలు వేసుకోవాలంట. ఆ శరీరం దేనికి పనికి వచ్చినట్టు? నీకు సత్యం తెలియదు, జ్ఞానం అనుభవంలోకి రాలేదు, సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు స్వరూపం నీకు వ్యక్తపరచలేదు. నీ హృదయంలో ఉన్నమాట నిజమే ఈశ్వరుడు, నీ హృదయంలో ఈ ఉన్నమాట, కానీ వాడికి దర్శనం లేదు నీకు, వాడి దర్శనం లేకుండా చనిపోతున్నాం. మరి ఈ శరీరం ఎందుకు వచ్చినట్టు ఈ భూమి మీదకి, ఈ శరీరం ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి అంటే ఏ శరీరం ఎందుకు వచ్చిందో ఆ ప్రయోజనం పొందకుండా బయటకు పోతున్నాం, ఆ ప్రయోజనం పొందకుండా బయటకు పోతున్నాం. అంటే శరీరం నువ్వు జ్ఞానం సంపాదించడానికి శరీరాన్ని మనసును ఉపయోగించకపోతే దేనికి ఉపయోగిస్తావు, దేనికి వాట్ ఫర్, దేనికోసం శరీరం? అసలు వీడేమంటున్నాడంటే నిన్ను జ్ఞానం ఇమ్మని అడగటాలేదు, నాకు శ్రద్ధ ఇమ్మని అడుగుతున్నాడు. ఈడెవడో తెలివి గలవాడు, వివేకవంతుడు. వీడేమంటున్నాడంటే నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించాలంటే అక్కర్లేదు, ఆత్మజ్ఞానం సంపాదించడానికి తగిన భక్తి నువ్వు శ్రద్ధ ఇస్తే సరిపోతుంది. అది సంపాదించుకోవడానికి తగిన యోగ్యత నేను సంపాదించుకుంటానని కష్టపడతాను, కానీ నాకు మార్గం చూపించు, నాకు మార్గం చూపి. వీడు దురాశగా లేడు, ఎవడో అడిగేవాడు కూడా దురాశగా లేడు. ఈ భగవాన్ ఏమంటున్నారంటే నీ పాత కరెక్ట్ పాత అయితే, నీ తపన నిజమైతే, నీది రైట్ పాత అయితే నీకు అది నీకు లభించవలసిన వస్తువు దాని అంతలో అదే లభిస్తుంది, దాని అంతలో అదే అది ఇస్తుంది. అంటే నీకు యోగ్యత కలిగినప్పుడు, అర్హత కలిగినప్పుడు ఆ వస్తువు నిన్ను భరిస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే జ్ఞానం. ఇప్పుడు మీరు ఎవరినైనా చూడటానికి గుమ్మం దిగారనుకోండి, అనుకోండి ఎవరిని చూడటానికి వెళుతున్నారో సరిగ్గా వాళ్ళే ఎదురుపడతారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? జ్ఞానం అలా సడన్గా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయ తయారవడం చాలా టైం పడుతుంది, 6 నెలలు సంవత్సరానికి కన్నా కొబ్బరికాయ తయారవుతుంది. పడిపోయినప్పుడు 6 నెలలు పట్టడం, అలాగే మీ సాధన టైంకి సాధన పడుతుంది, కానీ జ్ఞానోదయం కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది. మీరు సాధనకి చాలా జన్మలు పట్టవచ్చు, చాలా టైం పట్టవచ్చు, కానీ ఆ జ్ఞానం మిమ్మల్ని అనుగ్రహించేప్పుడు కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఆకాశంలో మెరుపు ఉంటుంది, ఆ మెరుపులు కాదు, ఆ మెరుపు వచ్చినట్టు కొన్ని క్షణాలు జరుగుతుంది. కొబ్బరికాయ 6 నెలలు ఉండొచ్చు, కొబ్బరి చెట్టుని అండి పెట్టుకుని పడేటప్పుడు ఆరున్నర పట్టలు అప్పటికప్పుడు పడిపోతుంది. అలా మీ అవిద్య ఈ దేహాభిమానం ఊడిపోయే టైం వచ్చినప్పుడు దాని అందుకని సహజంగా ఊడిపోతుంది, దానికి నెల తెలపడం ఉండదా, అప్పటికప్పుడు స్ప్రిట్ సెకండ్ అంతా వచ్చేస్తుంది. పొందినప్పుడు అలా పొందుతారు మీరు, సడన్గా పొందుతారు. అదే ఎప్పుడు పొందాలి, ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి, ముహూర్తం మటుకు ఈస్టడి పెట్టుకుంటాడు ముహూర్తం మటుకి. అయితే మనం ఎదురు చూడకూడదు, అది ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది, కానీ మనం తొందరపడకూడదు, వేగిరి పడకూడదు. ఇప్పుడు భక్తులు అడిగితే నేను ఏం వేగిరి పడను, నేను వేగిరి పడను, కానీ నేను చే నా దగ్గర ఉండవలసిన ఎక్విప్మెంట్ చెప్పు, నా దగ్గర ఉండవలసిన భగవద్ అనుభవం పొందడానికి, నాకు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ ఇటుక ఎలా కావాలో, నా భగవద్ అనుభవం పొందడానికి నా దగ్గర ఏ సామాగ్రి ఉండాలో, ఏ దైవీ సంపద ఉండాలో, ఏ దైవీ గుణాలు ఉండాలో అవి నాకు అస్ఫురించేది. దేవుడి చేతిలో, దేవుడికి చేతిలో ఉన్నది నాకు ఇమ్మని అంటాడు, అది పొందటానికి నాకు యోగ్యత ప్రసాదించు. అంటే మనకు అర్హత వచ్చినప్పుడు, మన యోగ్యత వచ్చినప్పుడు భగవంతుడు మనకు మోక్షం ఇవ్వడానికి ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. అంటే మనకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు, మన మనసు బాగా ముగ్గిందనుకోండి, మనకు మనసు బాగా ముగ్గిందనుకోండి, అందులో చేదు కానీ లేకపోతే పులుపుతనం కానీ ఏమి లేదనుకోండి, మనసులో 100% చీజిగా ఉందనుకోండి, 100% చీజిగా ఉందనుకోండి, చెట్టిన పండు మామిడికాయ చీజిన మామిడి పండు ఎలా ఉంటుందో మన మనసు ఎలా తయారయ్యిందనుకోండి, మన భగవంతుడు మనకు మోక్షాన్ని ఇవ్వటానికి ఆత్మజ్ఞానంతో అలంకరించడానికి ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. జ్ఞానం అనేది జ్ఞానాన్ని మనం పొందలేదు, వరించాలి మనం. అదేంటది, అది మనం వరించాలి. అంచేది మనకి అసలు జ్ఞానం ఉంటే 10 మందికి పంచిపెట్టవచ్చు, శాంతి ఉంటే 10 మందికి పంచిపెట్టవచ్చు, అలా మనకే లేనిది ఎవరికి పంచిపెడతాం. నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమైతే నీ హృదయంలో నీ ద్వారా జరిగే మేరు ప్రపంచంలో ఎవరి వల్ల జరగదని చెప్పాడు భగవంతుడు. నీకు నీ హృదయంలోని వస్తువే, నువ్వు ఏదిగా ఉన్నావో ఆ వస్తువు నీ హృదయంలో ఉన్నది నీకు వ్యక్తమైతే, అంటే నీ మనస్సు ఎలా తెలుస్తుందో, నీ శరీరం నీకు ఎలా తెలుస్తుందో, నీ తలంపులు ఎలా తెలుస్తున్నాయో, నీ హృదయంలో ఉన్నదే నీ ఏదైతే నీ హృదయంలో ఉన్నది నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, అది స్వరూపంగా నీ ద్వారా సృష్టికి జరిగే మీరు ఇతరులు ఎవరో చేయలేరు. అంటే నీలోంచి వచ్చే శాంతి కిరణాలు, నీలోంచి వచ్చే కాంతి కిరణాలు లోకమంతా వ్యాపిస్తాయి. నువ్వొక మాట మాట్లాడితే అది సత్యమైతే, అది నిజమైతే, అది హృదయాన్ని పగలగొట్టుకుని కనుక బయటకు వస్తే ఆ మాట నదులను దాటుతుంది, సముద్రాలను దాటుతుంది, లోకం అంతా వ్యాపిస్తుంది. మాట లోకం అంతా వ్యాపించకుండా ఏ సముద్రము ఏ నది ఆపలేదు, అది సత్యానుకున్న బలం. నీకు ఎవరు అడ్వర్టైజ్, టీవీ అడ్వర్టైజ్మెంట్లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు నీకెందుకు, ఆ అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లేదు. అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇంతవరకు ఎవడో మహాత్ముడు అవ్వలేదు, పబ్లిసిటీ వల్ల ఎవడో మహాత్ముడు అవ్వలేదు. ఇంకా నీకు అవును నచ్చిన లోపల నుంచి రావాలి, టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు అవును నచ్చిన రాదు, అది పబ్లిసిటీ. పబ్లిసిటీ వల్ల నువ్వు ఎవడో మహాత్ముడు అవ్వలేడు, మహర్షి అవ్వలేడు. వాడుకున్న అరగతనం బట్టి వాడు ఎంతవరకు డిజర్వ్ అయ్యాడో దాన్ని బట్టి నువ్వు మహాత్ముడు అవుతావు. కానీ నువ్వు పేపర్లో పబ్లిసిటీ వల్ల, ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీ వల్ల నువ్వు అవ్వలేవు, నీకు వద్దిన. అయితే నువ్వు సాధన ఎంతవరకు చెయ్యాలని అడుగుతున్నావు, ఏమంటున్నాడు, నువ్వు సాధన ఎంతవరకు చెయ్యాలనుకుంటున్నావు, ఎంతవరకు చెయ్యాలంటున్నావు. నీ జ్ఞానానికి అడ్డొచ్చింది ఏంటి, ఇతరులు కాదు నీ మనస్సే. నేను సాధన ఎంతవరకు చేయాలని అడుగుతున్నావు కదా, నీకు జ్ఞానానికి, నీకు జ్ఞానానికి అడ్డు వచ్చేది నీ మనస్సు. ఇతరులు ఎవరు అడ్డు రావటం లేదు, ఇతరులు ఎవరు అడ్డు రావటం లేదు. నీకు అనిపిస్తుంది వాళ్ళు అడ్డు వస్తున్నారు, వీళ్ళు అడ్డు వస్తున్నారు, ఎవరు అడ్డు వస్తున్నారు, నీ మనస్సే నీకు అడ్డు వస్తుంది. ఎవరు అడ్డు వస్తున్నారు, నీ మనస్సు నీకు అడ్డు వస్తుంది. అంచేది భక్తి ఎంతవరకు ఉండాలంటున్నావు, నీ భక్తిలో నీ మనస్సు కరిగిపోవాలి అంతవరకు నువ్వు అభివృద్ధి చేసుకునే భక్తి. ఇప్పుడు ఆరత కర్పూరం చేయండి, మీరు నిప్పులు వేస్తే ఏంటో అది కాలిపోతుంది ఏది. అలాగే నీ మనస్సు, నీ భక్తి ఎంతవరకు ఉండాలంటే ఆ జ్ఞానంలో కరిగిపోయే వరకు నీ భక్తి జ్ఞానంలో కరిగి నీ మనస్సు ఏంటది నీ మనస్సు జ్ఞానంలో కరిగిపోవాలి. ఆ జ్ఞానంలో కరిగిపోయేటంత భక్తితో నీ మనస్సును నింపాలి. అది కరిగిపోవాలి. ఏది కరిగిపోవాలి? అగ్నిలో ఆర్తి కడిపోవడం ఎలా కాలిపోతుంది, కడిపోవడం ఎలా కాలిపోతుంది? నీ జ్ఞానాగ్నిలో నీకు ఎంతవరకు భక్తి ఉండాలంటే, నీ మనస్సుని భక్తితో ఎంతవరకు నమ్మాలంటే, ఆ జ్ఞానం ఏదైతే ఏ మనస్సు అయితే నీకు గడ్డొస్తుందో ఆ మనస్సు నుండి భక్తి నింపి ఆ జ్ఞానాగ్నిలో కాలిపోయేలా చూసుకో. అంతవరకు నీ భక్తిని తీసుకెళ్ళి నాకు భక్తి ఎంత అవసరం నువ్వు అడుగుతున్నావు, ఎంతవరకు అవసరం? ఏది నీ హృదయంలో కరిగిపోవాలి. నీ హృదయంలో కరిగిపోవాలి, నీ చైతన్యంలో కరిగిపోవాలి. ఎలాగా? ఆర్త కరిపోవడంలాగా. అంతవరకు మనస్సును తీసుకెళ్ళు. అంటే నో మైండ్ స్టేట్కి వెళ్ళిపో. ఏంటది నో మైండ్ స్టేట్కి వెళ్ళిపో? తీవ్రంగా దాన్ని కాంక్షించు. గోరెచ్చని నీళ్ళ కింద ఉండకు. ముందు మొదటి డ్యూటీ, ముందు మనం మిగతా పనులు నువ్వు చేసుకో. ఇంటికాడ పనులు ఉంటే చేసుకో, ఇంటికాడ అవసరాలు ఉంటే చూసుకో. కానీ ఇక్కడ హృదయంలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వకు. ఈ పనులు నువ్వు చేసుకో. మరి ఏదో పని చేయకపోతే మనకు పొట్టెళ్ళదు కదా, పొట్టెళ్ళదు, పొట్ట ఉంది. ఏదో పని చేసుకోకపోతే నీకు పొట్టెళ్ళదు. అయితే ఇంటికాడ పనులకి ముందు నీ హృదయంలో పొందవలసిన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నీ పనులు అయితే నువ్వు చేసుకో. ఆ పొందవలసింది ఏదో దానికి ఎక్కువ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్. ఇది స్పిరిచువల్ వెల్త్. ముందు దాన్ని హృదయంలో కాపాడుకో. నువ్వు హృదయంలో అది కాపాడుకో. మీకు శుభ్రమణుడు అంటే ఇష్టం అనుకోండి, కాళ్ళతో నడువు, చేతులతో నడువు, ఇంటికాడ మాట్లాడవలసిన మాటలు మాట్లాడు. నీకు బ్యాంక్ పని ఉంటే బ్యాంక్ పని చూసుకో. కానీ నీ హృదయంలో ఉన్న శుభ్రమణ్యుడి దారిన పక్కు అంటే మనకి ఇష్టాలు వేరే ఉన్నాయి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తాం. అంటే మనకి ఇష్టాలు వేరేగా ఉన్నాయి, నామక సుబ్రహ్మణ్యం ఆరాధిస్తాం. అలా కాదు. నీ హృదయంలో సుబ్రహ్మణ్యుడే ఉండాలి. నీకు ఏదైనా ఇంటికాడ పనులు ఉంటే చూసుకో. సమాజానికి సంబంధించినంతవరకు నీ బాధ్యతలు ఏంటో చూసుకో. నీ కేవలం కామన్ సెన్స్ ఉంటే సరిపోదు, రెస్పాన్సిబిలిటీ సెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ భగవాన్ చెప్పింది, కొంతమందికి ఏదైనా పని అప్పు చేస్తే గాలికి వదిలేసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనిషికి అయ్యాక బాధ్యత ఉండాలి. మరి బాధ్యత లేని మనుషులు పనికిరారు. నీకు కామన్ సెన్స్, నువ్వు బాగుపడటానికి నీ కామన్ సెన్స్ అంత ముఖ్యం, నీకు రెస్పాన్సిబిలిటీ సెన్స్ కూడా అంతే ముఖ్యం. భగవంతుడు నీకు అప్పగించిన పని, లేకపోతే మీ ఇంటి యజమాని మీకు అప్పగించిన పని సిన్సియర్గా చేయాలి. గాలికి వదిలేయకూడదు. అది ఏంటది? గాలి కుదిరేయకూడదు. బాధ్యత పెట్టు. కొంతమందికి ఏదైనా పని చెబుతాడు, ఇంకా బాధ్యత పెట్టుకోరు. అది బాధ్యత ఉండదు వాళ్ళకి. సంతకి వెళ్ళి అబ్బాయి అంటే మధ్యకి వెళ్ళాడు, సినిమాకి వెళ్ళి వచ్చేస్తాడు. కానీ సంత చేయడు. బాధ్యత లేని మనుషులు ఎలా ఉంటారంటే, మనం 10 రూపాయలు ఇచ్చి సంత తీసుకురారంటే ఆడు సంత ఎలాగుతాడు, సినిమాకి వెళ్ళిపోతాడు 10 రూపాయలు పుచ్చుకుని. ఏమి బాధ్యత లేని మనుషులు అంటారు. అంటే నీకు ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో అప్పుడు రెస్పాన్సిబిలిటీ సెన్స్ పోతుంది. నీకు భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీ కామన్ సెన్స్ మంచిదే. కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. ఎంత చదువుకున్నా కామన్ సెన్స్ లేనివాడు ఎందుకు పనికిరాడు? కొంతమందికి పాండిత్యం ఉంటుంది, కామన్ సెన్స్ ఉండదు. ధనం ఉంటుంది, కామన్ సెన్స్ ఉండదు. కామన్ సెన్స్ ఎంత ముఖ్యమో రెస్పాన్సిబిలిటీ సెన్స్ కూడా అంతే ముఖ్యం. రెస్పాన్సిబిలిటీ మనిషికి ఉండాలి. నీకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని నువ్వు సిన్సియర్గా చెయ్యాలి. సిన్సియర్గా చేస్తే ఆయన దయకు నువ్వు పాత్రుడు అవుతావు, ఆయన దయకి నువ్వు పాత్రుడు అవుతాడు. కామే భగవాన్ దయకు పనులు కూడా నువ్వు దేవుణ్ణి చూడు. నువ్వు గుళ్ళో దేవుణ్ణి ఎలా చూస్తున్నావో నువ్వు చేసే పనులు కూడా దేవుణ్ణి అలా చూడు. నువ్వు చేసే పనులు కూడా అలా దేవుణ్ణి చూడు. అందరిలో ఉన్న పేషెంట్లలో కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వలేరు. కానీ అదేం భేదం పెట్టుకోకుండా వాళ్ళందరూ హృదయంలో ఉన్నవాడు చైతన్యం అనే భావంతో కొంతకాలం ప్రాక్టీస్ చేశాక నేను పై మెట్టుకొచ్చానన్నాడు శివానంద. నేనేం దత్తుని కాదు, కష్టపడి సంపాదించుకున్నాను. నాకు ఎక్కడ దత్తదాస్తి కలవలేదు. నాకు ఒకే మెట్టు కట్టుకుని ఎల్కేజీ కాంట్ వచ్చిన వాళ్ళే. మీ రమణ మహర్షి గారిలాగా ఎక్కడ దుమికే లేదు నేను, మీ గురువు గారిలాగా ఎక్కడ జంప చేసి వెళ్ళిపోలేదు. అజ్ఞానంలోంచి జ్ఞానంలో ఒక్కొక్కసారి జంప చేసి వెళ్ళిపోలేదు. అజ్ఞానంలో జ్ఞానం రావడానికి మేడ మెట్లు కట్టుకున్నట్టు కట్టుకుని వచ్చాను నేను. కష్టజీవుడు నేను, దత్తుని కాదు, కష్టపడి సంపాదించుకున్నాడు అన్నాడు స్వామి శివన్. మీలో కూడా కొంతమంది దత్తులు ఉంటారు. అలా ఇప్పుడు శివానంద ఏమన్నాడంటే, అన్ని మెట్లు కట్టుకుని వచ్చాం మా తండ్రి గారు పూజ చేస్తాడే, పూజ సామాగ్రి పెట్టడం కానిచ్చి నేను ట్రైనింగ్ అయ్యాను. అలా చిన్నవాడిని పెద్దవాడిని అయిన కానీ, నేను కింద నుంచి పైకి వచ్చిన వాడిని కానీ, మీ గురువు గారు పైనుంచి కిందకు రాలేదు నేను. నేను కింద నుంచి పైకి వచ్చిన వాడిని, పై నుంచి కిందకు వచ్చిన వాడిని కాదు. నేను దేవతా పురుషుని కాదు, సామాన్య మానవుని. కష్టపడి పైకి వచ్చి ఆ దేవతల స్థాయికి అందుకున్నాను. నేనే జంపలు చేయలేదు, ఐదు జంపలు చేయలేదు నేను. నువ్వు వద్దన్న మనసు అంచగా కా, నీ మనసు మిగిలి మిగలకుండా కాల్చే. ఏమైతే నువ్వు భక్తి ఎంతవరకు ఉండాలని అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నీ మనసు శేషం లేకుండా కాల్చే, నీ మనసుని శేషం లేకుండా కాల్చే. అసలు ఇంకోటి, నీకు మనస్సు ఇంద్రియాలు ఎప్పుడు స్వాధీనంలోకి వచ్చినట్టంటే, ఏ ఇంద్రియం మిమ్మల్ని బాధ పెట్టకూడదు, ఏం మీ మనస్సు మిమ్మల్ని హింసించకూడదు, మీ మనస్సు మిమ్మల్ని ఏం బాధ పెట్టకూడదు. బయట సంఘటనలో మీకు అదృష్టం, మీ బయట విషయాలు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ ఇంద్రియాలు మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీ మనస్సు మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఏదే తిల్లకాయ ఆ దిగంబరం చూసి నవ్వుతావు ఎందుకు రావాలి, కామాన్ని జయించారు నువ్వు నమస్కారం పెట్టి వాళ్ళకి. కామాన్ని ఎవడైతే జయించలేడో వాడు గోచే వాడు దిగంబరుడుగా ఉండలేడు. ఇరే పిల్లకాయ ఆయన చూసి నవ్వక, దిగంబరుని చూసి నవ్వకు, వాడి కవు నచ్చిని చూసి నమస్కారం పెట్టు. ఈ దేహానికి, ఈ సృష్టికి మిమ్మల్ని బంధించేది కామం. ఈ దేహానికి సృష్టికి ఆ కామాన్ని వాళ్ళు జయించారని నీకు అర్థం అవుతారు చిన్నతనం మీద. వాళ్ళని చూసి ఏళన చేయకు, వాళ్ళని చూసుకుని నమస్కరించు. ఓ పిల్లక, అది చిన్నప్పుడు పార్వతి సుబ్రహ్మణ్యుడికి చెప్పినటువంటి ఉపదేశం అది. అలాగే నువ్వు మనస్సు ఏమి మిగలకుండా, వాళ్ళకి ఆ దిగంబరుడికి మనస్సు ఏమి మిగలలేదు అక్కడ. వాళ్ళ కామ విజేతలు వాళ్ళు, ఎవరో కామ విజేతల వాళ్ళు. అంచేత వాళ్ళని చూసి తెలియక నవ్వుతున్నావు, తెలియక నవ్వుతున్నావు. వాళ్ళకి నమస్కరింపదగిన వాళ్ళు, మనం పూజింపదగిన వాళ్ళు, మనం గౌరవింపదగిన వాళ్ళు. అది ఆ విషయం నీకు తెలియకపోవటం వల్ల నీకు నవ్వు వస్తుంది, కానీ నువ్వు నవ్వవలసిన పని లేదు. వెళ్ళకుండా అది ఈ ఆచూకీ కనపడకూడదు. అంటే అప్పు ఒకటి నిప్పు ఒకటి, ఈ రెండు, ఒకటి అప్పు రెండు నిప్పు. మనకి ఒక 100,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, తీర్చేసి 5,000 ఉంచేసాము, లేదా 1,000 రూపాయలు ఉందనుకోండి, మళ్ళీ అది 100,000 అయిపోతుంది. ఎక్కడైనా పొయ్యిలో నిప్పు మర్చిపోయామనుకోండి, మన మనుషులు తీసుకెళ్లి పెంట మీద పడేసానుకోండి, ఒక నిప్పు రవ్వ అది పెద్దదైపోతుంది, ఇల్లు ఖాళీ చేస్తుంది. ఏ స్పార్క్ నెగ్లెక్టెడ్ బర్న్స్ ది హౌస్. అలాగే మీలో మీకు ఏదైనా అభిప్రాయభేదాలు ఉంటే మీరు కూర్చుని పరిష్కారం చేసుకోవాలి, కానీ అది పరిష్కారం చేసుకోవడం మానేసి లోపల ద్వేషము కక్ష పెంచుకుంటే మీరు పాడైపోతారు, మీరు పాడైపోతారు. నిప్పురవ ఒకటి, అప్పు ఒకటి. నిప్పురవ ఉంటే ఎప్పటికైనా ఇల్లు ఖాళీ చేయొచ్చు అది. అలాగే అప్పు, మీకు 100,000 రూపాయలు అప్పు ఉంటే 99,000 మీరు తీర్చేశారనుకోండి, 1,000 రూపాయలు మిగిలిపోయింది అనుకోండి, ఆ 1,000 రూపాయలు తీర్చడం మర్చిపోతే అది 100,000 అయిపోతుంది. వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీ, చక్ర వడ్డీలు ఏదో అంటారు, వడ్డీ వారం వడ్డీలు, అది మరి 100,000 అయిపోతుంది. అంటే నిప్పు శేషం ఉన్నా, అప్పు శేషం ఉన్నా, అది మనల్ని కాల్ చేస్తుంది. అలాగే వాసన అంతా పోయి బీజ రూపంలో ఉన్నా, ఆ వాసన నీకు 1,000 జన్మలు తీసుకొచ్చే అవకాశం ఉంది. వాసన భాషంగా లేదు, ఇదే గాంధీ గారు చెప్పాడు. నాకు వాసనలో భాషంగా లేవు కాబట్టి మీరు అందరూ నన్ను మహాత్ముడు అంటున్నారు. లోపల వాసన ఇంకా ఉన్నది, అంటే స్థూల రూపం లేదు, సూక్ష్మ రూపంలో ఉన్నాయి, బీజ రూపంలో ఉన్నాయి, అది కాలు బూడిదే వరకు దాన్ని మహాత్ముడు అని మహర్షి అని నన్ను అనొద్దు. మహాత్ముడు అయ్యే వరకు మనిషి దురాత్ముడుగానే ఉండొచ్చు. దురాత్ముడుగా ఉన్నంత మాత్రం చేయడానికి మహాత్ముడు అయ్యే యోగ్యత లేదని కాదు, అది పెద్దల అనుగ్రహం వల్ల వస్తుంది. ఏంటది పెద్దల అనుగ్రహం వల్ల వస్తుంది? అది సౌత్ ఇండియాకి ఒకసారి భగవాన్ ఉండగా సైన్స్ కాంగ్రెస్ జరిగింది. కాంగ్రెస్ అంటే సమూహం, కాంగ్రెస్ అంటే ఏంటి? సైన్స్ కాంగ్రెస్ అర్థమైన సైన్స్ కాంగ్రెస్ అంటే అర్థం ఏంటంటే సైంటిస్టుల సమూహం సైన్స్ కాంగ్రెస్. అంటే డాక్టర్స్ కాన్ఫరెన్స్ అయిందంటే 100 మంది డాక్టర్లు పోగైతే అది డాక్టర్స్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ అంటే సమూహం. ఒకలాగే సైన్స్ కాంగ్రెస్ అంటే ప్రపంచంలో సైంటిస్టులు అందరూ ఢిల్లీలో ఒకసారి సమావేశం అయ్యారు. అంటే మనం పెద్దవాళ్ళని దర్శనం చేయటం వల్ల మనకు లాభమే కాదు నష్టమే ఉండదు. ఆ టైంలో మన మనస్సు ఒకవేళ కుదిరిగా లేకపోయినా ఆయన ఆ సైన్స్ కాంగ్రెస్కి వచ్చిన వాడు ఒకసారి భగవాన్ ఎవరు సౌత్ ఇండియాలో ఎవడో భగవాన్ రమణ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు చూడటానికి వెళదామని ఎవరో చెబితే అమెరికాలో విన్నాడు ఈయన పేరు చూడటానికని వచ్చాడు. ఎక్కడికి తిరువనంలో వచ్చాడు ఈయన? మీరు ఎవరు ఏ దేశానికి వచ్చారు ఈయన అప్పుడు అడగలేదు. మీ ప్రొఫెషన్ ఏంటి, మీ వృత్తి ఏంటి, ఎవరో ఆయన అడగలేదు. భగవాన్ మీరు భోజనం చేశారు లేదా కాఫీ పుచ్చుకున్నారు ఏం, భగవాన్ ఆయన పరాకరించలేదు చూశారు, ఆయన ఒక చూశారు. ఆయన కూడా ఆత్మజ్ఞానం గురించి ఆత్మవిద్య గురించి ఏం అడగలేదు. ఎవరో ఆ సైంటిస్ట్ కూడా అడగలేదు. ఆ సైంటిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి శరీరం కాలిపోతే మరణానంతర జీవితం లేదు. మనిషి శరీరం ఎప్పుడైతే కాలిపోయిందో శరీరంతో పాటు ఆ మనిషి కూడా ముగిసిపోతాడు. మరణానంతరం ఏమి మిగలదు. మరణానంతరం ఇంకా చైతన్యం అనే ఆత్మను ఏమి మిగలదు. వాడి శరీరం ఎప్పుడైతే శ్మశానంలో కాలి చేశారో వాడి జీవితం కూడా ముగిసిపోతుందని సైంటిస్ట్ అనుకుంటాడు. ఇక్కడ అమెరికా వెళ్ళిపోయి ఓ లయన్స్ క్లబ్లో ఉన్న రోటరీ క్లబ్లో ఉన్న సైంటిస్ట్ మాట్లాడుతూ ఓ సౌత్ ఇండియాలో తిరువన్నమలైన ఒక పట్టణం ఉంది. తిరువన్నమలై అది ఒక పట్టణం ఉంది. అక్కడ గిరిని శివుడిగా చూస్తారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా కొండను ప్రదక్షిణ చేస్తున్నాం అనుకోరు, శివుణ్ణే ప్రదక్షిణ చేస్తాం అనుకుంటారు. రమణాశ్రమం పక్కన ఇంకొక రమణాశ్రమం ఉంది, శేషాద్రి సామానవుడు. ఈ అరుణాచలంలో ఒక లింగం కాదు 3 లింగాలు ఉన్నాయి. ఒకటి అరుణాచలం గుళ్ళో ఉన్న లింగం, 2 నేను ఒక లింగాన్ని, రమణ స్వామి ఒక లింగం, మేము 3 లింగాలు. ఈ అరుణాచలంలో ఒక లింగం కాదు ఉంటా, అరుణాచలేశ్వరుడు గుళ్ళో ఉన్న లింగం ఒకటే కాదు, ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి. ఎవడో ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి, ఒకటే గుళ్ళో ఉన్న లింగం ఒకటి, ఒక నేను కూడా లింగస్వరూపుడే, ఈ రమణ స్వామి కూడా లింగస్వరూపుడే. ఒక లింగం ఉంది అనకపోతే 3 లింగాలు ఉన్నాయని చెప్పుకోడు ఎవరు, శేషాద్రి సామానవుడు. అలాగే అది జ్ఞానగిరి. అక్కడ నేను అక్కడ ఒక స్వామి ఉన్నాడు రమణ స్వామి, చూసి వచ్చాను. ఇదివరకు నేను జీవితంలో ఏమనుకున్నాడంటే శరీరం చనిపోయాక ఇంకా జీవితం అంతా ముగిసిపోతుంది. శరీరం ఎప్పుడైతే పోయిందో జీవితం కూడా పోయినట్టే జీవితం కూడా శ్మశానంతో ముగిసిపోతుందని అనుకునేవాడిని. ఈ రమణస్వామి నాతో ఏం మాట్లాడలేదు, తిరువనబడలేదు, కనీసం కాఫీ పుచ్చుకుంటారని ఏం అడగలేదు. నాతో ఆయన ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, నేను కూడా ఆయనతో మాట్లాడలేదు. కొన్ని 45 నిమిషాలు కూర్చున్నాను, నేను ఆయన వంక చూశాను, ఆయన నా వంక చూశాడు. కానీ ఆయన దగ్గర 45 నిమిషాలు కూర్చున్నాక శరీరం మరణించిన తర్వాత కూడా ఏదో ఉంది. అది శరీరం మరణించిన తర్వాత కూడా ఏదో ఉంది, అది ఉండటమే కాదు, ఆ ఉన్నది అని తెలిసినది కూడా నాకు తెలిసింది. శరీరం మరణించాక ఏదో ఉంది, ఆ ఉన్నది ఏదో ఆయనకు కూడా తెలుసు అని నాకు తెలిసింది. ఆ ఉన్నది ఏదో ఆయనకు, ఆయన దగ్గర శరీరం మరణించిన తర్వాత కూడా ఏదైతే ఉందో అది ఆయనకు తెలుసు అని నాకు తెలుస్తుంది. అలాగే ఆయన ఏముందో నాకు అదే తెలుస్తున్నాయి, బలహీనతలు కూడా ఆయనకు తెలుస్తున్నాయి. ఆయనలో ఉన్నది నాకు తెలుస్తుంది, నాలో ఉన్నది ఆయనకు తెలుస్తుంది. కానీ మన శరీరాన్ని ఎలాగైతే బట్టలతోటి కప్పెట్టుకుంటాము, అలాగే నా తలంపులన్నీ ఆయనకు తెలియకుండా కప్పెట్టుకోవడానికి బట్టలు కనపడటం లేదు. నేను ఎస్కేప్ అవ్వడానికి అవకాశం కనపడటం లేదు. మన శరీరాన్ని బట్టలు పెట్టుకుని చుట్ట పెట్టుకుంటున్నాం. నా బలహీనతలు ఏంటని తెలియకూడదని ఒకవేళ చూసుకున్నా ఆయన దాయటానికి ఏమీ దొప్పటి కనపడలేదు. ఐఎమ్ పవర్లెస్ టు ఎస్కేప్. ఏంటది, నేను ఆయన నా తలంపులు నా బలహీనతలు ఆయన కనపడకుండా చేసుకోవడానికి నేను ప్రయత్నం చేసినా నేను నా ప్రయత్నాలు ఫలించడం లేదు. ఐఎమ్ పవర్లెస్ టు ఎస్కేప్. ఆయనలో ఏముందో నాకు తెలుస్తుంది, ఆయనలో ఉన్న జ్ఞానం నాకు తెలుస్తుంది, నాలో ఉన్న అజ్ఞానం, నాలో ఉన్న అజ్ఞానం ఉన్నా పర్వాలేదు, ఆయన తెలిసిపోతాను, నాకు తెలిసిపోతాను. నాలో ఏదైనా చెడ్డ ఉన్నా పర్వాలేదు, కానీ నాలో ఉన్న చెడ్డానికి తెలిసిపోతాను, నాకు ఆయన తెలిసినా పర్వాలేదు. నాలో ఉన్న చెడ్డానికి తెలిసినా పర్లేదు, కానీ ఆయన తెలుస్తాను, నాకు తెలుస్తాను, ఇక్కడే ప్రమాదం వస్తాను, అప్పుడు నాకు భయం కలుగుతాను. నాలో ఉన్న చెడ్డ ఆయనకు తెలిసినా పర్వాలేదు, ఆయనకి తెలిసిపోతాను అని నాకు తెలియట వాళ్ళు అలర్ వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అశాంతి వస్తాను, పోనీ ఆయనకు తెలిస్తే నాకు నష్టమైంది, కానీ ఆయనకు తెలిసినట్టు నాకు తెలియకూడదు, నాకు తెలిసిపోతాను. అక్కడి నుంచి అశాంతి ప్రారంభమవుతాను. ఆయన పవర్లెస్ టు ఎస్కేప్. ఏ బట్టలు పెట్టి కప్పెట్టుకుంటాం, శరీరాన్ని అయితే బట్టలు పెట్టి కప్పెట్టుకుంటాం. నాలో ఉన్న బలహీనతలను ఆయన కనపడకుండా కప్పెట్టడానికి బట్టలు కనపట్టలేదు. నేను నా జీవితం అంతా తెరవబడిన పుస్తకం లేక ఉంది. అక్షరాలు ఎవరికి కనపడకుండా ప్రింట్ అయిపోయింది, అక్షరాలు కనపడకుండా ఎవడు చేయగలడు? అదేవిధంగా నా పుస్తకం అంతా చదివేస్తున్నాడు, నా మనసు అంతా ఆయన చదువుతున్నాడు. నా మనసు కనిపిస్తాను కాబట్టి చదివేస్తున్నాడు, మనసు కనిపిస్తాను కాబట్టి చదువుతున్నాడు. మనసు కనపడకుండా చేయడానికి అవకాశం నాకు చెక్కటం లేదు. అంటే మనసును కప్పెట్టుకోవడానికి, శరీరాన్ని కప్పెట్టుకున్నట్టు మనసును కప్పిపెట్టుకోవడానికి నాకు ఏం అంబరం కనపడటం లేదు. అంటాడు వీడు ఈ సైంటిస్టు, ఈయన బలహీనత వాడికి తెలిసినా పర్లేదంట ఎవరికి, కానీ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఆడికి తెలుస్తానని నాకు తెలుస్తాను. ఆడికి తెలిసిన ఇబ్బంది లేదు, అది తెలుస్తానని మనం తెలియకపోదు, అది తెలిసిపోతానని మనం తెలియటం వల్ల అశాంతి వస్తుంది. ఇక్కడ మళ్ళీ అశాంతి అమ్మ వెంటాడతాను ఇక్కడ చిక్కండి. ఏంటది వచ్చిన ప్రాబ్లం అది. అంచేది నీకు నీకు మనస్సు పూర్తిగా లేనవ్వాలి. అణిగిపోవటం కాదు. ఇప్పుడు ఒక వలలో పక్షి పడింది అనుకోండి, అది చచ్చిపోదు, కదలకుండా ఉంటుంది. ఒక వలలో పక్షి పడింది అనుకోండి, అది చచ్చిపోదు, కానీ కదలలేదు, కదలకుండా వలలో ఉంటుంది, అంతే కదా. అలాగే ఇప్పుడు ఈ మనస్సు కూడా ఉడికే కదలకుండా అలా ఉంటే సరిపోదు, కదలకుండా అలా ఉంటే అది నాశనం అవ్వాలి. ఏంటంటే మళ్ళీ వల తీసేసామనుకోండి ఆ పక్షి పని దగ్గర వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు ప్రాణాయామాలు చేసి ఇంకా యోగాభ్యాసాలు చేసి మనసును అణిచిపెట్టి ఉంచినప్పటికీ, ఇప్పుడు మన స్ప్రింగ్ మంచం మీద కూర్చోండి, మీరు కూర్చుందని చెప్పి అణుగు ఉంటుంది, మీరు లేవగానే మామూలుగా మంచం మామూలుగా వచ్చేస్తుంది. అలాగే మీరు యోగాభ్యాసాలు చేసి అవి చేసి ఇవి చేసి మనసు అణిచిపెట్టి ఉంచినా మళ్ళీ అభ్యాసం చేసేప్పటికి మామూలుగా మనస్సు విజృంభిస్తూ ఉంటుంది, కానీ అది సరిపోదు. మనస్సు మనో నాశనం అవ్వాలి. ఏంటది మనో నాశనం అవ్వాలి. వలలో పక్షి ఉండటం వేరు, వలలో పక్షి చచ్చిపోవటం వేరు. పక్షి ఉంటే వల తీసేగానే ఎగిరిగిపోతుంది, చచ్చిపోతే వల తీసినది ఎగరదు. ఇక్కడ మనస్సు అనగటం వేరు, మరో నాశనం వేరు. మనస్సు అడిగిన వాడికి సత్య ట్రూత్ని రియలైజ్ చేయలేడు ఎవడు. సత్యాన్నమే మనస్సు అణిగిన వాడికి సత్య దర్శనం అవ్వదు, సత్యం రివీల్ అవ్వదు నీకు. నీ హృదయం మనస్సు అణిగినంత మాత్రం చేత, మనస్సు అణిగినంత మాత్రం చేత నీ హృదయంలోని సత్వస్తు నీకు తెలియబడదు. ఆ లోపల ట్రూత్ ఏముంటుందంటే, నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నన్ను తెలుసుకోలేవు. కోటి జన్మల తర్వాత కూడా నేను నీకు తెలియబడాలి అనుకున్నప్పుడు తెలియబడతాను. ఇప్పుడు అది లోపల సత్యం వస్తే, నువ్వు నన్ను తెలుసుకోవాలనుకున్నంత బాధ్యత నీకు తెలియబడను. నేను అనుకోవాలి కదా నీకు తెలియబడాలని, నేను అనుకుంటే నీకు తెలియ, నేను అనుకుంటే నువ్వు తెలియ నీకు తెలియబడతాను, కానీ నువ్వు నాకు తెలియబడాలి, నువ్వు అనుకుంటే నేను తెలియబడను, నేను అనుకుంటే నీకు తెలియబడతాను. ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తాడో చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది జ్ఞానం చూస్తే ఏ ఒక్క మార్గం లేదు, దానికి జ్ఞానం సమానంగా రాలేదు. ఎవరిని ఏ పద్ధతిగా అనుగ్రహించారో అలా అనుగ్రహించుకుంటూ వచ్చాడు, కానీ ఒకే పద్ధతిలో ఇద్దరిని అనుగ్రహించలేదు. ఎవరి మార్గం వాళ్ళది ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి, దాని గాలి ఎటువంటి ఎలా కనిపిస్తుంది మనకు. అంతేది విమానం నడిపోడుకు తూలిపోయింటే పడవరేంటో తెలియదు పైలట్కి. కింద నుంచి కంట్రోల్, ఇగో కలకత్తా ఎడుతున్నావు ఈ డైరెక్షన్ వెళ్ళు, ఈ డైరెక్షన్ వెళ్ళు. కింద నుంచి గ్రౌండ్ కంట్రోల్ ఉంటుంది. ఆ గ్రౌండ్ కంట్రోల్ తప్పిలేదు, ఎక్కడికి వెళ్తున్నాడో ఇది తెలియదు. విమానంలో పైలట్ నడుపుతాంటే తూలిపేటో పడమరేటో అక్కడ పైన ఏం తెలుస్తుంది, అడిగేం తెలియదు. ఈ గ్రౌండ్ నుంచి వెళ్తున్న కంట్రోల్ ఈ డైరెక్షన్ వెళ్ళు, ఈ డైరెక్షన్ వెళ్ళి నువ్వు కలకత్తా చేరుకుంటావు అని కింద నుంచి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తా అంటున్నా. ఈ డైరెక్షన్ బట్టే పైలట్ తోలికెళ్తాడు విమానం. ఆడికి అక్కడ తూర్పు ఏంటో పడమర ఏంటో సౌత్ ఏంటో తెలియదు. అలాగే ఒక పక్షి ఆకాశం నుంచి ఎగిరి వెళ్తా అంటే దాని మార్గం మనకు తెలియదు. అలాగే ఎవరిని ఏ మార్గంలో అనుగ్రహిస్తాడో భగవంతుడు చెప్పలేదు, అనుగ్రహిస్తాడు టైం వచ్చినప్పుడు. కానీ అంటే మనస్సు అణగి ఉండటం వేరు, మనస్సు నాశనం అవటం వేరు. మనోనాశనం అయిన వాడికి ఆత్మదర్శనం అవుతుంది, కానీ మనస్సు అనుకుంటే చెప్పడం. మనస్సు అనుకుంటే కంఫర్ట్గా ఉండొచ్చు, మనస్సు అనుకుంటే మీకు శాంతిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత నీకు ఆత్మ రివీల్ అవ్వదు, మనోనాశనం కొంచెం కూడా లేక అంటే మనస్సు కొంచెం కూడా. అప్పు మిగిలితే మళ్ళీ ఎలా పెరిగిపోతుందో, మళ్ళీ నిప్పు మిగిలితే ఎలా విజృంభిస్తుందో. అలా వాసన, నీలో ఉన్న వాసనలు అంటే నీ దేహానికి ప్రపంచానికి బంధించే వాసన కొంచెం మిగిలినా అది మళ్ళీ విజృంభించి పెద్దదైపోవచ్చు. అది ఇక్కడ చెప్తాను సబ్జెక్ట్. అంచేది నీకు పూర్తిగా మనస్సు కొంత నాశనం అయ్యి కొంత ఉన్నా మళ్ళీ ప్రమాదంలో పడతావు నువ్వు. అంటే పూర్తిగా నాశనం వరకు నీ భక్తి ఉండాలి, అప్పుడు అడుగు నీ భక్తిని విడిచిపెట్టుకో అనే పెద్దవాడిని. ఏదో మనసు కొంత కంట్రోల్లోకి వచ్చినంత మాత్రం నేను పెద్దవాడిని అయిపోయాను అనుకో. ఇది భక్తులు అడిగిన ప్రశ్నకి సమాధానం. అంచేది నేను దేవతలను ఆరాధించడం వల్ల, ఎవడో విష్ణువో మహావిష్ణువు లేకపోతే ఇంకోటి ఆరాధించడం వల్ల అనుగ్రహం ఎలా వస్తుందో తెలియదు. నేను శివుణ్ణి ఏదో కొంత ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా, కానీ సుబ్రహ్మణ్యస్వామిని ఎప్పుడు ఆరాధించకపోయినా ఆయన దయ్యం నా మీద ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. శివుడి కుమారుడు, విష్ణువు కల్లుడు, మనకు ఆత్మబంధు. శివుడి కుమారుడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. విష్ణువు కల్లుడు అవుతాడు, విష్ణుడికి ఏమవుతాడు? మనకు ఆత్మబంధు. మనకు దేహానికి ఆయన, మనకు దేహ బంధువు కాదు, ఎవరు? ఆత్మబంధువు మనకి. శివుడికి కుమారుడు, విష్ణువుకి అల్లుడు. మనకు కుమారుడు కాదు, అల్లుడు కాదు, వాడు మన ఆత్మబంధువు. మనకు ఆత్మగా ఉన్నాడు, దేహంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, వాడి ఆత్మ. వాళ్ళు ఏముందో అది మనలో చూపిస్తున్నాడు, వాళ్ళు ఉన్నదే మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉందో అది నీలో కూడా ఉంది, నాలో కాదు నీలో కూడా ఉందని వాడు మనకు చూపిస్తున్నాడు. మనసును లోపలికి చెప్పి ఆళ్ళు ఉన్నదే మనకు చూపిస్తున్నాడు. కళ్ళు మూస్తే ఆయన చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే మనకు చూపిస్తాడు. కళ్ళు మూస్తే ఆయన నన్ను చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే మనకు చూపిస్తాడు. కళ్ళు తెరిస్తే చూపిస్తాడు, కళ్ళు మూసుకుంటే ఆయన చూసుకుంటాడు. ఆయన హృదయం ఏముందో కళ్ళు తెరిస్తే మనకు చూపిస్తాడు. ఆయన హృదయంలో ఏముందో ఆ కళ్ళు తెరవటంలో మనకు చూపిస్తాడు. కళ్ళు మూసుకుంటే ఆయన నన్ను చూపిస్తాడు, చూసుకుంటాడు. కళ్ళు తెరిస్తే ఆయన హృదయంలో ఉందో మనకు చూపిస్తాడు. ఇది ఎవరికి చాటు మాటలు లేని గురువుకే సాధ్యం అవుతుంది. శివుని కుమారుడు, విష్ణువు గదుడు, మనకు ఆత్మబంధువు. ఇప్పుడు ఎక్కడున్నా మనం? మూర్తి విగ్రహ మూర్తిని కూడా ధ్యానం చేయొచ్చు, భక్తిని అడుగుతున్నాడు. ఈ దేవతా పురుషులని, విష్ణువు అని, శివుడు అని, గురువుని, వీళ్ళని కూడా ఆరాధన చేయొచ్చు. దానివల్ల ఆధ్యాత్మికంగా మనకేమైనా పరిచయం ఉంటుందని భక్తులు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఒక రూపం మీద ధ్యానం పెట్టడం వల్ల, రూపం మీద నీ మనసు పెట్టడం వల్ల, ఆ రూపాలను తాలూకు పేరుని నువ్వు స్మరించుకోవటం వల్ల నీ మనసుకి ఏకాగ్రత వస్తుంది. ఏంటది ఏకచింతన? మనసు ఏకాగ్రత తీసుకొస్తుంది. మీ మనసుకు ఏకాగ్రత లేదనుకోండి, మీరు రాముని కానీ కృష్ణుని కానీ, రాముని కానీ కృష్ణుడికి కానీ మీరు ధ్యానం చేస్తా అంటే ఆ రూపాన్ని ధ్యానం చేయొచ్చా నామాన్ని స్మరించుకున్న మీకు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత లేని మనిషి ఏమి సాధించలేడు. ఏ పనైనా సాధించాలంటే చదువు బాగా రావాలంటే ఏకాగ్రత ఉండాలి. ఓ పని పెర్ఫెక్ట్గా చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. సరిగ్గా వంట బాగా వండాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏ పని చేయడానికైనా ఏకాగ్రత చాలా ముఖ్యం. అంటే మూర్తి ధ్యానం వల్ల కూడా నీకు ఏకాగ్రత కలుగుతుంది, మూర్తి ధ్యానం చేయవచ్చు. అంటే ఇతర తలంపులు నీకు రాకుండా, నీకు పాడు చింతలు రాకుండా, నువ్వు పాడైపోయే ఆలోచనలు రాకుండా నీ మూర్తి ధ్యానం నిన్ను కాపాడుతుంది. అలాగే మీరాబాయి కృష్ణుని ఆరాధించింది, రాముడు త్యాగరాజు రాముడిని ఆరాధించాడు. వాళ్ళు ఆరాధించి 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 దైవంలో మనసును కరగబెట్టుకున్నారు. ఆ రకంగా భక్తి మార్గంలో కూడా మీరాబాయి త్యాగరాజు వీళ్ళందరూ పునీతులు అయ్యారు. ఏంటంటే పవిత్రులయ్యి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందిన వాళ్ళు భక్తి మార్గంలో కూడా ఉన్నారు. అంచేత నువ్వు మనస్సును నిర్మలం చేసుకో ముందు. మనస్సుని ఎట్టి పరిస్థితుల్లోనే భగవాన్ సిద్ధాంతం ఎక్కడ గొప్పతనం ఉందంటే ఒకవేళ చెడ్డ ప్రారంభం మిమ్మల్ని తరుగుతున్నప్పటికీ ప్రారంభాలకి శరీరానికి మాత్రం ప్రారంభం ఎవరికి శరీరానికి మాత్రం మంచి ప్రారంభమైనా శరీరానికి చెడ్డ ప్రారంభమైనా శరీరానికి ఆ శరీరంతో మీకు తాదాత్వం పోయినప్పుడు ఏ ప్రారంభం ఉంటే మీకెలా జాగ్రత్త అర్థం చేసుకోండి. జ్ఞాన మార్గాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన గురువు, మూసుకుపోయిన జ్ఞాన మార్గాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన గురువు, మూసుకుపోయిన మార్గం ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. ఒక చెడ్డ ప్రారంభం మీ దేహాన్ని తరుగుతుంది అనుకోండి, మంచి ప్రారంభమే దేహాన్ని తరుగుతుంది అనుకోండి. మంచి ప్రారంభమైనా చెడ్డ ప్రారంభమైనా దేహానికే పరిమితం, కానీ దాంతో నాకేమి సంబంధం లేదు. దేహంతో తాదాత్మ్యం మీకు ఎప్పుడైతే పోయిందో ఆ దేహబుద్ధి, ఆ జ్ఞానాగ్ని వల్ల దేహబుద్ధి ఎప్పుడైతే కాలు బూడిదైపోయిందో మీ శరీరాన్ని ఎంత చెడ్డ ప్రారంభం ఉన్నా మంచి ప్రారంభం ఎంత చెడ్డ ప్రారంభం శరీరం అనిపిస్తున్నప్పటికీ మీకు దుఃఖ స్పరిశ రాదు. అది రమణానుగ్రహం. చాలా చెడ్డ ప్రారంభం మీ శరీరాన్ని తరుగుతుంది అనుకోండి, ఇంటికాడ ఈగలు మాట బయటికి వెళ్తే దోమలు పోతారు. అత్తోరు ఇంటికాడ ఉండలేకపోతున్నాం, పుట్టింటికాడ ఉండలేకపోతున్నాం. ఎక్కడైనా ముళ్ళ పరుగులు ఎదురొస్తాయి అనుకోండి, మనకు మంచి చేసి ఒకసారి చెడ్డ ఎదురొస్తుంది అనుకోండి, ఒకసారి మనం మంచి చేస్తే చెడ్డ ఎదురొస్తుంది. అటువంటి ప్రారంభం నీ దేహ ప్రారంభం అలా అనిపిస్తున్నప్పటికీ నీ దేహం నువ్వు కాదనే బుద్ధి నీకు వచ్చినప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు ఎంత చెడ్డ ప్రారంభం ప్రారంభించినా నీకేమి పి ఎర్రచం కుట్టినట్టు ఉండదు. అది రమణ సిద్ధాంతం అంటే గొప్పతనం. అక్కడికి మన కళ్ళు తెరిపించడానికి వచ్చాడు. ఉంటే ఉండదు చెడ్డ ప్రారంభం, అది నీకు అంటకుండా ఉంటే నీకు నష్టం ఏంటి? మంచి ప్రారంభం ఉంటే ఉండనాయి, మంచి ప్రారంభం ఉంటే ఉండనాయి. ఇవన్నీ ఎవరికి ప్రారంభాలు? దేహానికి మాత్రం. ఆ దేహం తనువు తాను కాదని తెలిసిన వాడికి, నీ దేహం నువ్వు కాదని తెలిసిన వాడికి ప్రారంభం అనిపించేదారు. దేహమే మంచి అయినా అదే చెడ్డైనా అదే, తనువు తాను కాదని తెలిసిన వాడికి ఏ ప్రారంభం అయితే ఉంది? నేను దారిద్ర్యం వెంటాడితే ఏముంది, లేకపోతే సంపదలు వెంటాడితే ఉంది. అది నువ్వు కాదని తెలిసినప్పుడు మళ్ళీ ఇంకోసారి విదురుడు చెప్పిన మాట చెబుతున్నారు, నీకు ఐశ్వర్యం ఉండను, నువ్వు విద్యావంతురయ్యు, నీకు 100 PhDలు ఉంటే ఉంచుకో, జాగ్రత్త పెట్టుకో. కానీ ఈ భౌతికమైన సంపదను చూసి ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయి సంపదను చూసి ఎవడైతే విర్రవేగుడో, ఎవడైతే గర్వపడ్డో వాడు మాత్రం సృష్టిడు గర్వ. కాళిదాసుని కవికులానికి గురువు అంటారు. ఏమంటారు? కాళిదాసుని కవికులానికి గురువు అంటారు. వాడు కూడా ఇప్పుడు కాళీమాతకి దాసుడిగానే ఉన్నాడు. మొత్తం భారతదేశంలో ఎంతమంది కవులు ఉన్నారో వాళ్ళందరికీ కాళిదాసు గురువు అని చెప్తారు. వాడే నా కాళీమాతకి చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు కాళీమాతకి భక్తుడిగానే ఉన్నాడు. అంటే అది అణిగి ఉండటం. ఏంటది అణిగి ఉండటం? అడగాలి. ఎగిరెగిరి మీకు ఎన్ని సంపదలు ఉన్నా ఎగిరెగిరి పడకూడదు, అడిగి ఉండాలి. అణిగి ఉన్నవాడికి మనస్సు, అణిగి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ ఎగిరెగిరి పడేవాడికి ఆత్మజ్ఞానం కలగదు. నీరెప్పుడు పల్లంలోకి వెళ్తుంది కానీ మెరకలోకి వెళ్ళదు. నీరు పల్లంలోకి వెళ్తుంది కానీ మెరకలోకి వెళ్ళదు. ఎక్కడైతే వినయం ఉందో ఆ వినయం నిజమైన సంపద, అక్కడికే జ్ఞానం చేరుతుంది. ఎక్కడైతే వినయం ఉందో ఆ వినయమే సంపద, అక్కడ మాత్రమే నీకు జ్ఞానం నేర్తుంది. పల్లంలోకి నీరు వెళ్ళినట్టు మెరకలోకి వెళ్ళలేదు. అంచేతే నువ్వు అటు నుంచి ఎడి తిరిగినా మీరే ముగించేయమంటున్నారు, నేను ముగించలేకపోయినా మీరే ముగించేయమంటున్నారు. అంచేత అటు నుంచి ఎడి తిరిగినా, ఇటు నుంచి అటు వచ్చినా, అటు నుంచి ఎటు వచ్చినా నేను ఉదయంలోకి రావాల్సిందే. అంటే నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించినా, నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, నువ్వు ఏ దేవతా స్వరూపుని ఆరాధించినా, సత్యం అనేది మటుకు నీ హృదయంలో ఉంది. ఇది కింగడం మా పూర్వే విచ్చిన స్వర్గరాజ్యం ఎక్కడ బయట లేదు, నీ హృదయంలో ఉంది. స్వర్గరాజ్యం ఎక్కడ బయట లేదు, నీ హృదయంలో ఉంది. నువ్వు ప్రపంచంలో వెతికి వేస్తూ ప్రపంచం లేదు, నీ హృదయంలో ఉంది. అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వచ్చినా, నువ్వు ఏ యోగంలో ప్రయాణం చేసినా, ఏ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పటికీ నీ హృదయంలో ఉన్న సద్వస్తువు తెలుసుకోవడానికి నువ్వు ఉపాయాలు చెప్పారు. ఎక్కడికి రావాలి? చివరికి ఎక్కడికి? హృదయంలోకి రావాలి. నీ హృదయంలోకి వచ్చి నువ్వు అణిగిపోవాలి. నీ హృదయంలోకి వచ్చి నువ్వు అణిగిపోవాలి. లోకం గొడవలు ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సుని ఎక్కడ హృదయంలో అణిగిపోతే అది కడసారి జన్మ. అంటే నువ్వు ఎక్కడ ఏ రూపంలో ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ నీ దగ్గరికి నువ్వే చేరుకోవాలి. నీ హృదయంలోకి నువ్వు చేరుకోవాలి. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసున్నా, నీకు తెలియకపోయినా, నువ్వు ఏదిగా ఉన్నావో అది నీ హృదయంలో ఉంది. స్వర్గరాజ్యం ఎక్కడ బయట లేదు, నువ్వు ఉందని అనుకుంటున్నావు, నీ లోపల ఉంది, నీ హృదయంలోనే ఉంది. అంచేది నీ మనసును అంతర్ముఖం, నీ మనసును నిర్మలం చేసి, దాన్ని మధురం చేసి, దాన్ని తీయగా నీ మనసు నీకు అనుకూలం చేసుకుంటేనే కదా హృదయకారంలో హృదయాకారం చెందదు. హృదయమే పాస ప్రయాణం చేయదు. అంటే మీరు సాధన చేస్తున్నట్టు గుర్తు ఏంటంటే, మీ ఇంద్రియాలు మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీ మనస్సు మిమ్మల్ని బాధ పెట్టకూడదు. అప్పుడు మీరు సాధన చేస్తున్నట్టు నియమం. బయట పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఉన్నా పనుకూలంగా మన నెత్తి మీద పడకుండా చూసుకోవాలి. బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉండవచ్చు. చెప్పడం ఏ రోజున ప్రారంభం, ఏ రోజున ఏ కాల ప్రవాహంలో ఆ దేహానికి ఏ రోజున సుఖం వస్తుందో కష్టం వస్తుందో మనం చెప్పడం. ఎలా పచ్చగా ఉన్నవాళ్ళు రేపు ఎండి రేపు ఎండిపోవచ్చు, ఎలా ఎండిపోయిన వాళ్ళు రేపు పచ్చగా ఉండొచ్చు. ఇదంతా ప్రారంభం తీసుకొచ్చే గుణాలు. మనం చూస్తున్నాం కదా, అనేక మంది ధనవంతులు పేదవాళ్ళు అవుతున్నారు, అనేక మంది పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు. ఆ ఇంటి పక్క కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళు, ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు మంత్రులు అవుతున్నారు. ఆ పక్కింటి తెలియదు మంత్రి, ఆడు మంత్రి అవుతాడు. కొంతమంది ఎంత సేవ చేసినాడికి ఏం పదవి రాదు. ఇవన్నీ దేహ ప్రారంభాన్ని పై, ఇవన్నీ అప్రధానమైన విషయాలు. ఏంటది అప్రధానమైన విషయాలు? ఇవన్నీ ఒకటి లేని సొన్నరు. ఇవన్నీ ఏంటి? ఓ షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే ఇదంతా డ్రింక్ స్టెప్. ఇదంతా ఏంటి? నీకు స్వప్నంలో కనిపిస్తున్న మనుషులు, స్వప్నంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎటువంటివో, ఈ జాగ్రత్త అవస్థలు సంఘటనలు, జాగ్రత్తలో జరుగుతున్నటువంటి ఈ హ్యాపనింగ్స్ విషయాలు కూడా అంతే. అయితే అది ఆ స్వప్నం పొట్టిగా ఉంటుంది, ఈ స్వప్నం పొడుగ్గా ఉంటుంది. టైం తేడా కదా, అది అంత అబద్ధం, ఇది అంతే అబద్ధం. అయితే ఈ జాగ్రత్త అవస్థ మనం నిజం అనుకుంటున్నాం, స్వప్నం అవస్థ అబద్ధం అనుకుంటున్నాం. నువ్వు నీ హృదయంలోకి నువ్వు మేలుకున్నాక, నీ హృదయంలో నువ్వు మేలుకున్నాక అప్పుడు తెలుస్తుంది అది ఎంత అబద్ధం ఎంత అబద్ధం అని. నీ హృదయంలో నువ్వు ప్రవేశించే వరకు, నీ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో దాన్ని పొందే వరకు ఈ జాగ్రత్త వస్తువు కూడా నీకు నిజం కింద అనిపిస్తుంది. నీకు స్వప్నం ఎప్పుడు అబద్ధం అనిపిస్తుంది? స్వప్నంలో అనిపించదు, మెరుగు వచ్చాక అనిపిస్తుంది. అలాగే నువ్వు చైతన్యంలోకి, నీ హృదయంలో చైతన్యంలోకి మెరుగు వచ్చే వరకు ఇది ఎంత అబద్ధమైన నిజం లాగా కనిపిస్తుంది. రమణ మహర్షి గారు ఈ లోకం నిజమా అబద్ధం అని అడిగారు, చెప్పారు. ఆ నిజం అని చెప్పలేదు, అబద్ధం అని చెప్పలేదు, నిజం లేక కనిపిస్తుంది. ఏమన్నారు ఇంకా నీకు నిజం కానీ నిజం కాదని చెప్పినట్టే అది. ఈ లోకం అబద్ధం అని నిజం అని అడిగాడు ఆయన, అబద్ధం అని చెప్పలేదు, నిజం అని చెప్పలేదు, నిజం వల్లే కనిపిస్తుంది. ఏంటది నిజం? మనసు ఎక్కడ? ప్రపంచం మనసులో ఉంటుంది. మనసు లేనివాడికి ప్రపంచం ఏంటి? నిద్రలో నీకు మనసు అణిగిపోయింది, ప్రపంచం ఎక్కడుంది, నీ చుట్టాలు ఎక్కడున్నారు, నీ బంధువులు ఎక్కడున్నారు, నీ పొలం ఎక్కడుంది, నీ ప్రొఫెషన్ ఎక్కడుంది, నీ నిద్రలో నీకు నేను డాక్టర్ని, ఇంజనీర్ని, వ్యవసాయదారుని అని ఎవరైనా అనుకుంటారా? ఇవన్నీ మనసు లగించినప్పుడు లభిస్తున్నాయి, మనసు అణిగినప్పుడు అణిగిపోతున్నాయి. మనసు అణిగిపోయిన తర్వాత కూడా ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది, దాన్ని డిస్కవర్ చేసి పట్టుకోవటమే జీవిత లక్ష్యం. ఒక అది సాధించకుండా మిగతా ఏదైనా సాధించడం సాధించవచ్చు, కానీ అవన్నీ ఒకటి లేని సున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. అది తప్పించి మిగతా లోకంలో విషయాలను సాధించవచ్చు, సాధించకూడదని అంటారు, కానీ అన్నీ చివరికి డ్రీమ్ స్టెప్పే. ఒకటి లేని సున్నారు. నువ్వు డ్రీమ్లో నీకు 100 కోట్లు ఉన్నట్టు స్వప్నం వచ్చింది అనుకో, డ్రీమ్ ఉన్నని చెప్పు. మీరు ధనవంతులు అంటారు, మన కష్టపడి సంపాదించారంటారు, మీకు సంతోషం వస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఊరేగిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏమో మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మీ మీద పద్యాలు రాస్తారు, పాటలు రాస్తారు. ఈ సరదా ఎప్పుడు వరకునే, మెలకు వచ్చే వరకు. మెలకు వచ్చిన తర్వాత నీకు 100 కోట్లు ఉన్నాయంటే నమ్ముతావు నువ్వు? ఏంటి బాబు స్వప్నం అంటావు? నువ్వు మెలకు వచ్చాక నువ్వు కోటి ఇచ్చాడంటే ఆడేమో ఆకలితోటి బాధపడుతున్నాడు, జాగ్రత్త వస్తున్నాడు. నువ్వు కోటీశ్వరుడంటే అది స్వప్నమయ్యే బాబు అంటాడు. నీకు మీరు అది నీకు జ్ఞానంలోకి మెలకు వచ్చాక ఇది కూడా అంత స్వప్నంలాగే కనిపిస్తుంది అని దేన్ని చూసి గర్వపడదు. ఇదంతా డస్ట్. ఉంటే ఉండనే, ఉంటే నేను పాడు చేసుకోమని కాదు, ఉంటే ఉండనే, దేవ ప్రారంభాన్ని బట్టి వచ్చి ఉండనే ఉండనే. కానీ అది చూసి గర్వపడిన వాడే గనుడు. మీరే నన్ను ముగించేయమంటున్నారు. ఇవాళ సుబ్రహ్మణ్యుడు, ఇవాళ స్కంద షష్ఠి, ఆయనకు కుమారస్వామి పేరుంది, లేదా మయూర వాహనుడు, రంగు కుంకుమ రంగు, వాహనం నెమలి, వాహనం నెమలి. గణపతి శాస్త్రి గారు అన్నారు, అందరితో దోషం ఎలా ఉంటుందో తెలియదు అని. ఈయన సుబ్రహ్మణ్యుడు అంశ వల్ల జన్మించాడు. గారు భగవాన్ గురించి చెప్పారు, ఈయన సుబ్రహ్మణ్య స్వామి అంశ ఈయనలో ఉంది. అనృత్య దోషం ఎలా ఉంటుందో తెలియని వాక్కుతోటి చెబుతున్నాను నేను అని గణపతి శాస్త్రి గారు రమణ గీతలో చెప్పారు. ఎవరు ఆయన? ఈయన ఋషి, ఆయన ముని. ఈయన ఋషి. ఎవరు? రమణుడు ఋషి, ఆయన ముని. అంటే ఈయన ప్రమాణపూర్వకంగానే అనృత్య దోషం ఎరిగిన వాక్కుతోటి చెబుతున్నాను ఆయన సుబ్రహ్మణ్యుడి అంశ అని చెప్పారు. అంటే ఎవరో ఒకరు ఆయన ఈ గొడవలో లేరు. సుబ్రహ్మణ్యుడి అంశ అంటే ఏదో ఆయనలో గొప్పతనం వచ్చినట్టు ఎప్పుడు ఆయనకు అనలేదు. ఏదైతే ఉందా ఉన్నది, కానీ ఉన్నది ఏదో ఆయనకు అనుభవంలోకి వచ్చింది. ఉన్నది అనుభవం ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు అనుభవంలోకి వచ్చే వరకు లేనిదాను ఉందనుకుంటాం. ఎవరైనా గణపతి శాస్త్రి గారు మీరు సుబ్రహ్మణ్య స్వామి అంశ వల్ల జన్మించారని చెబుతుంటే అనుకుంటే అనుకునేవాడు ఆయన్ని. ఆయన నోరు నేను కట్టగలనా? ఆ నోరు నేను అనుకుంటే అనుకోనివ్వండి. దేవుడి గుళ్ళో విగ్రహం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు కదా, పోనీ శరీరాన్ని అనుకుంటే అనుకోనివ్వండి అన్నారు కదా. కానీ ఆ గణపతి శాస్త్రి గారు మాటలు వినాలి ఏమి సంతోషించలేదు. ఇప్పుడు గుళ్ళో ఏదో రాయి పెట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు కదా, అలాగే ఈ శరీరాన్ని అనుకుంటే అనుకోనివ్వండి. శరీరాన్ని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా పొందే వరకు లేని దాన్ని ఉందనుకుంటాం. నీకు అర్థమవుతుంది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం తెలుసుకునే వరకు లేనిది ఉన్నదని అనుకోవడం మానలేము. అసలు ఉన్నది ఉన్నట్టుగా మన హృదయంలో ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమయ్యే వరకు ఉన్నది వ్యక్తం లేనిదాన్ని ఉందని అనుకోవడం మానలేము. కృష్ణుడు అంటాడు, అది నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. కృష్ణుడు ఏమంటాడు? నీ ఇష్టం వచ్చినట్టు అనుకోయా, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. నువ్వు ఉన్నదాని లేదనుకో, లేనిదాని ఉందనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. ఇవన్నీ మనసు చెప్పే తీర్పులు. ఇవన్నీ ఏంటంటే మనసు చెప్పే డిగ్రీలు అయ్యి నీకేంటి గంటకు రకంగా మారుతూ ఉంటాను. నీ మనసు ప్రమాణం ఏంటి అసలు? శాస్త్రం ప్రమాణం కానీ అహంకారం ప్రమాణమా? ఉన్నది ఏదో ఉంది అనుకోవడానికి ఇష్టం వచ్చినట్టు అనుకో. ఉన్నది ఏదో ఉంది, రెండు అధ్యాయంలో చెబుతాడు భగవంతుడు. ఉన్నదేదో ఉంది, లేని ఏదో లేదు. ఆ లేని దాన్ని ఉందే ఉంది ఉందని 100 సార్లు అనుకో, నువ్వు అనుకున్నావు అది ఉండదు. ఉన్నదాన్ని లేదు 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 అనుకో, 1000 సార్లు అనుకో, ఉన్నది ఎక్కడికి పోదు. ఇది నిశ్చయం. ఈ విషయంలో నువ్వు డౌట్ పడకు. నీకు తెలియని తన వల్ల ఇష్టం వచ్చినట్టు అనుకో, నీ నోరు నేను ఎక్కడ కట్టగలను? నీకు తెలియని తన వల్ల ఇష్టం వచ్చినట్టు అనుకోవయ్యా. ఇది ఫైనల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ ఏదైనా తీర్పు చెబితే దానికి ఇండియాలో ఎక్కడికెళ్ళినా తీర్పు లేదు తను, అది ఎవడో మార్చలేడు. ఫుల్ బెంచ్ చెబుతాడు. అలాగే ఇక్కడ జడ్జిమెంట్ చెబుతున్నాడు భగవంతుడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. అనుకునేటప్పుడు ప్రశ్న ఇష్టం. లేనిదాన్ని ఉందనుకో ఉండదు, ఉన్నదాన్ని లేదనుకో, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఉన్నది పోదు. ఇది నిశ్చయం. ఇది భగవాను వాచ. ఏంటది భగవంతుడు చెప్పిన మాటది? ఇది భగవాను వాచ. అహంకారం చెప్పింది కాదు, మనసు చెప్పింది కాదు, ఆ నిజమని నేను చెప్పే ఉవాచ్యం. ఇది ఏ సంబంధం లేకుండా పంచభూతాలతోటి దేవతలతోటి ఏమీ సంబంధం లేకుండా ఏ నేనైతే నిజంగా స్వతంత్రంగా ఉందో ఆ నేను చెప్పే ఉవాచ్యం. నీ నమ్మకాల మీద ఆధారపడలేదు. దేనిదాని ఉందని నమ్ము, నమ్మినంత మాత్రం చేస్తే నమ్మకంలో గుడ్డితనం ఉంది. అనుభవంలో గుడ్డితనం లేదు కానీ నమ్మకంలో గుడ్డితనం ఉంది. లేనిదాన్ని ఉందని నమ్ముతున్నంత మాత్రం అది ఉండదు. ఉన్నదాన్ని లేదని లేదని నువ్వు 100 సార్లు అనుకున్నా లేకుండా పోదు. ఇది భగవాను వాచ. నువ్వు ఏదనుకున్నా ఈ వాక్యం నిశ్చయం నిజం. ఇది ఫుల్ జడ్జిమెంట్. ఇది 2వ అధ్యాయంలో కృష్ణుడు ఫైనల్గా చెప్తాడు. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవాళ ఏదో ప్రసాదాలు కూడా వినియోగిస్తున్నారు, ఏదో ప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు. అందులో ప్రసాదం అంటే అనుగ్రహం. ఏంటది ప్రసాదం అంటే? ప్రసాదం నీ భగవంతుడు నీ ప్రసాదం మాకు కావాలంటే అర్థం ఏంటంటే అనుగ్రహం కావాలి. ఏంటది అనుగ్రహం? ఆ ప్రసాదాన్ని దయ అంటారు, ఆ ప్రసాదాన్ని అనుగ్రహం అంటారు. అది అంటే మీరు వచ్చి రాబోయే మీటింగ్లు ఏంటంటే డిసెంబర్ 19 భీమవరం శివ కళ్యాణ మండపంలో రాబోయే ప్రవచనాలు. నేను హైదరాబాద్లో రాబోయే ప్రవచనాలు అంటే ఒక ఆయన లెగిసి అన్నాడు, ఈ ప్రవచనాలు కదా అనుగ్రహ ప్రవచనాలు అని అన్నాడు. ఇలా మాట్లాడుతుంటే రాబోయే ప్రవచనం ఉన్నాను. రాబోయే ప్రవచనం అనకూడదు, రాబోయే అనుగ్రహ ప్రవచనం. అది అనుగ్రహించే ప్రవచనం. మన కాలేజీ లెక్చర్లు చెప్పి వెళ్ళిపోవటం, చెప్పినట్టు వెళ్ళిపోవటం కదా. ఇక్కడ మాటతో పాటు ఇక్కడ అనుగ్రహం కూడా ఉంటుంది, మాటతో పాటు దయ ఉంటుంది. ప్రవచనాలు అనకండి, అనుగ్రహ ప్రవచనాలు అనండి. ఇప్పుడు ఈ నెల డిసెంబర్ 19వ తేదీ భీమవరం శివ కళ్యాణ మండపంలో ఈ నెల 19వ తేదీ ఈ నెలే డిసెంబర్ నెల. ఇప్పుడు ఏంటిది ఎలా ఎంత తారీఖు? ఇలా డిసెంబర్ వస్తుంది, రేపు నుంచి డిసెంబరు. అదే డిసెంబర్ అన్నాం, డిసెంబర్ నెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలో శివ కళ్యాణ మండపంలో ప్రవచనం. 19వ తేదీని భీమవరం శివ కళ్యాణ మండపంలో. ఆ శివ కళ్యాణ మండపంతో పెద్ద మండపం మన జిల్లాలో ఎక్కడా లేదు. చాలా వందలాది కాలు పెట్టుకునే స్పేస్ ఉంది. మన జిల్లాలో అంత పెద్ద కళ్యాణ మండపం లేదు. అది డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2 డిసెంబర్ 30 ఏలూరు మీరు ఎవరు రాకండి. ఇచ్చేదంటే సాయంత్రం 6 గంటలకు అది పైగా అది గుళ్ళో పెడతారు. వెళ్ళి జనం, వచ్చి జనం, గంటల కొట్టి జనం, వెళ్ళి జనం, వచ్చి జనం. చెప్పేవాడికి ఏం చెబుతున్నాడో తెలియదు, వినివాడికి ఏం చెబుతున్నాడో వింటున్నాడో. హాలు కాదు ఇలాగ, అది గుళ్ళో పెడతారు. భక్తులు వస్తూ ఉంటారు, గంటలు పడుతూ ఉంటారు. అదే సాయంత్రం 6 గంటలకు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేవాడు మీరు ఇబ్బంది పడతారు. ఏలూరు సమీపం వాళ్ళు వస్తారు, మీరు దూరంగా ఉన్నవాళ్ళు కష్టపడి రావక్కర్లేదు. మళ్ళీ జనవరి 1 పాలకొల్లి కళ్యాణ మండపంలో జనవరి 1. ఇప్పుడు రాబోయే మీటింగ్ అన్నీ డిసెంబర్ 19, డిసెంబర్ 30, జనవరి 1 మళ్ళీ పాలకొల్లు. ఇంకేంటి పాలకొల్లి కళ్యాణం? ఆ జనవరి 9 భగవాన్ జయంతి. చివరిలో చెబుతున్నాం కాబట్టి ముఖ్యమైనది కాదనుకోకండి. భగవాన్ జయంతి ఎక్కడ చెబుతున్నాం? అన్నింటికంటే చివరి చెబుతున్నాం. అది చివరిలో చెబుతున్నాం కాబట్టి అందులో ప్రాముఖ్యత లేదు అనుకోకండి. ఆఖరిని చెబుతున్నాం కాబట్టి. అయితే అది జనవరి 9. ఏంటది అది జనవరి 9? ఇక్కడ రమణ జయంతి, రమణ కేంద్రాలు జరపబడుతుంది. అంటే రాబోయే ప్రవచనాలు 4 ప్రవచనాలు భక్తులు అని మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.